assembled this morning in the
name of the Lord Jesus. 여러분,
and after praying much, and this morning I didn't get up early. I was kind of late getting up.
And I నేను కొంచెం ఆలస్యంగా లేచాను. అదెందుకు ప్రతి ఒక్కరికి తెలియనని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. నిన్న ఉదయం లేక గత రాత్రి నేను ఇంటికి వచ్చాను. నా పొరుగున నివాసి అతను అతని చిన్న కుమార్తె బసారాలో నిలబడి ఉన్నాడు. అతని భార్య ఆసుపత్రిలోని కాన్పుల గదిలో ఒక నర్సు. కాబట్టి అతని యొక్క చేతిలో చిన్న కేన్ బెత్తం పట్టుకుని ఉన్నాడు. దానికి ఒక చిన్న వివరణ ఇలాగున్నది. ఒక విధమైన రిబ్బన్ ఉండి ఉన్నది. బ్రెనహామ్ తాత ఒకటి అని ఉన్నదని నేను అనుకుంటున్నాను. 3:43 లేక 4:43 అక్టోబర్ 11 అని ఉన్నది. ఆ తర్వాత పెద్ద వివరణ క్రింద ఇండి ఉన్నది. నీవు అనుకున్న దానికంటే నీవు పెద్దవాడవు. కానీ కొద్దిసేపు నేను విశ్రాంతి తీసుకుంటానికి చట్టబద్ధమైన హక్కు నాకున్నది. సహోదరే, సహోదర రైట్, అది నిజమే కదా? నీవు తాతవైనప్పుడు సహోదరికి అది నాకు ఒక విధమైన క్షమాపణ అవుతుంది కదా? మీరు ఊహి నుండి వచ్చినప్పుడు నేను ఈ ఉదయం ఉండకున్నందుకు. దాని తర్వాత 10 సంవత్సరాల పెద్దదిగా నేను భావిస్తున్నాను.
I have a little grandson out there.
అయితే అక్కడ మీ అందరికి తెలిసినంత వరకు నాకు ఒక చిన్న మనుమడు ఉన్నాడు. నేను ఎన్నడూ చూడటువంటి వికారమైన వాడు. అక్కడ అన్నారు వాని తాత మాదిరిగానే ఉన్నాడు అతడు అన్నారు. అతడు ఎక్కడికి వెళ్ళాడు, బిల్లీ ఎక్కడికి వెళ్ళాడు నేను చూస్తూ ఉన్నాను. గత రాత్రి నా సంప్రదింపులను చేసిన తర్వాత నేను భవనంలో గుండా వచ్చు జార్జియా మొదలగు స్థలాల నుండి వచ్చిన నా నమ్మకమైన స్నేహితులని కలిశాను. మేమందరము అక్కడ చిన్న పిల్లలను చూస్తూ ఉన్నాము. వారు ఆకర్షణీయంగా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా బిల్లీ మాదిరిగా భావిస్తుంటాను. నీవు భయపడ్డావా? నీవు వారిని పగలగొడతావు తెలుసా? వారెంతో చిన్నవారు. సహోదరి బీలర్ చెప్పారనుకుంటూ నేను అనుకునే దానను. ఆమె అది అనుకునేది. వారంతగా తగిలిపోదు అని ఆమె కనుగొన్నది. కాబట్టి అది నిజమేనని నేను అనుకుంటున్నాను. నిన్నటి రోజు ఇక్కడ సంఘములోని మన సహోదరులలో ఒకరి ఇంటిలో ఉండి తరుణము నాకు దొరికినది. ఆమె యొక్క కుమార్తె ఇంటిలో. ఆమె కూడా ఇక్కడ మందిరంలో ఉన్నదనుకుంటాను. వారక్కడ సహోదరు నెవిల్ కు పుట్టినరోజు మధ్యాహ్న వేళ భోజనం ఏర్పాటు చేశారు. అతడు మరి యొక్క మైలురాయిని నిన్న దాటి ఉన్నాడు. సహోదరుడు నెవిల్ కు నిజమైన జన్మదిన శుభము. మనలో ప్రతి ఒక్కరూ చెప్దాం, ఎందుకంటే అతడు చాలా మంచి సహోదరుడు. అతడు ఇప్పుడే కొద్దిగా నా మాదిరిగానే 25 దాటి ఉన్నాడు. మేము 2వసారి దాటి ఉన్నాము. 2వసారి ఆ గుర్తు నీవు దాటుతున్నప్పుడు అది నీవు వృద్ధులవు అవుతున్నావు. అవును కదా? ఫ్రాంకీ ఎబర్ ఇక్కడికి వచ్చిన ఉదయం నాకు జ్ఞాపకం ఉన్నది. మాకు ప్రక్కన ఉన్న తలుపునున్న పురుగువాడు అతడు. ఇప్పుడు అతని కుమార్తె అక్కడ ఉంటున్నారు. అతడు ఫ్లారిడాలో ఉంటున్నాడు. నేను కలిసి బడికి వెళ్లేవారు. ఫ్రాంకీ తన పుట్టినరోజు కానుక వేశాడు. అప్పటికి నేను బోధ చేస్తూ 3-4 సంవత్సరములు అవుతున్నది. నేను ఫ్రాంకీని ప్రభుని యేసు యొద్దకు నడిపించాను. అతడు పాతిక భాగం వేశాడు. నాకు 22 అనుకుంటున్నాను. అతడు పాతిక వేశాడు. ఓ, ఫ్రాంకీ వెబర్ 25 సంవత్సరాల వయస్సు గలవాడని నేను చెప్పాలని అర్థమా అని అనుకున్నాను. నాకు 25 వచ్చినప్పటికీ నేను కొద్దిగా భయపడ్డాను. మూటిలో ఒకదానిలో నేను పెట్టబోతున్నాను చాలా త్వరలో. కాబట్టి అది దాటడానికి ఎక్కువ ఏమీ తీసుకోదు. నేను ఇక్కడ సహోదరుడు సహోదరి కిడ్నీను వారి యొక్క ఎనఫీలో వారు ఉండటం నేను గమనిస్తున్నాను. ఇంకా బలంగా వారు ఉండటం చూస్తున్నప్పుడు ప్రభుని యేసు 52కే నేను ఫిర్యాదు చేస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను అలా తలస్తున్నాను. నేను 80, సహోదరి 81. అవునా? 81. వారు ఇంకా పరిచయంలో ఉన్నారు. అది మనకు ధైర్యాన్ని కలుగు చేస్తున్నది. నేను మీకు చెప్తున్నాను, అవును కదా? నిజంగా కలుగు చేస్తున్నది. ప్రభువా, నిజముగా మా ఎడల దయాళువై ఉన్నావు. నేను ఒకే ఒక దానిని ఈ ఉదయం కలుసుకుంటానికి భయపడుతున్నాను. అది ఒక భయంకరమైన చెప్పడానికి అయిష్టంగా అనిపిస్తున్నది. అయితే ఎంతో మంది స్నేహితులు దూరం నుండి వచ్చున్నారు. నేను ఇక్కడ ఈవెన్సెస్ ను ఇక్కడ ఉండటం నేను చూడట్లేదు. అయితే ఒక చోట ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నాను. ఒక్కడి కూడా వారు పొగట్టుకోరు. ప్రతి ఒక్క ఆదివారం వారు బోధ వినడానికి ఎంత దూరం నుండి వస్తున్నారో మీకు తెలుసా? 1300 మైళ్ళు. మందిరానికి వచ్చేందుకు ఒక ప్రయాణానికి వారికి 60 లేక 70 డాలర్లు వారికి తగులబడే అవుతున్నది. అవును, నిజం. ఇక్కడికి సకాలంలో వారు కుటుంబములతో వస్తారు. అది మాత్రమే కాదు, ఇక్కడ ఒక చిన్న సహోదరుడు అలబామా నుండి వచ్చిన వారు ప్రతి వారం అదే దూరం ప్రయాణం చేస్తూ వస్తుంటాడు. ఓ, ఎవరు? సహోదరుడు వెస్ట్. అతను నాకు చిన్నవాడుగా అనిపిస్తుంటాడు. అతను చాలా మంది బుడ్లెగల తండ్రి. అయితే అతను ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంటుంటాడు. ఎంతో యవనస్తుడుగా కనిపిస్తాడు. సహోదరు వెస్ట్, అతని యొక్క భార్య జార్జియా మెకన్ ఇద్దరు వచ్చి అక్కడ వెనుక కూర్చుని ఉన్నారు. సహోదరి సహోదరు పామర్, ఇంకా సహోదరి అన్గ్రెన్, సహోదరి అన్గ్రెన్ వారు హెనెస్లోని మెంఫిస్ నుండి సహజంగా ఇక్కడ ఉంటారు. వారు ఇక్కడ ఈ ఉదయం ఉన్నారా? వారు మామూలుగా ఇక్కడ ఉంటారు. టెనెస్సీ మెంఫిస్ నుండి సహోదరి ఆన్గ్రిన్ మరియు వారి యొక్క వర్గం. అవును, వెనుక ఉన్నారు. మిగతా వారు ఉన్నారు. పిలవటానికి అసంఖ్యాకులై ఉన్నారు. కొందరు దక్షిణ కెంటకీ నుండి వచ్చారు, కొందరు షికాగో నుండి వచ్చారు, కొందరు షికాగో పై నుండి వచ్చారు, చుట్టూ ప్రక్కల నుండి వచ్చారు. అక్కడ కాలిఫోర్నియా నుండి వచ్చి ఇక్కడ ఒకరు ఉన్నారు. ఆదివారం నేనది విన్నాను. అతడు నన్ను చూడటానికి అతను కొద్దిసేపు ఆగవలసి ఉందని కూటమైన తర్వాత నేను ఎంతో తిక్కరిసిపోయాను. అతను నన్ను చూడకుండా వెళ్లిపోయాడు. మరొకరు ఇల్లినాయిస్ లో ఒక చోట నుండి వచ్చారు. అతడి ఉదయం ఇక్కడ ఉన్నట్లయితే వారివి వారు తెచ్చినవి అందమైన రుచికరమైన యాపిళ్లు. నేను తిన్నంత వరకు అతను నాకు ఒక బుట్ట యాపిల్ తెచ్చాడు. జార్జియా నుండి వచ్చిన సహోదరులు ఒకరు ఒక చోట అనుకుంటాను పీకాన్స్ పెద్ద పొట్లం తెచ్చాడు. ఆ పెద్ద కాగిత పొట్లంలో నేను నిజంగా మరింత తిన్నాను. ఈ దినాల్లో నేను రుచికరమైన ఆహారాలు భుజించట్లేదు. మా తల్లి పోయినప్పటి నుండి అలాగ చేయట్లం లేదు. ఒక కృత దర్శనానికి నేను ప్రభును వెతుకుతున్నాను. తేలిక ఆహారాన్ని నాకు సరిపడు చిన్నవి చిన్నవి 20 పౌండ్లు బరువు తగ్గాను. నేను ఉపవాసం లేదు లేదు అలాగ చేతి వలన అది నేను ప్రభుకి ఇచ్చట్లేదు. నేను కలిగిన శ్రేష్టమైనది ప్రభుకు ఇవ్వు. నీవు కలిగిన ప్రతిదీ శ్రేష్టమైనది ప్రభుకు ఇవ్వు. సహోదరు సమ్నర్ వారు అక్కడ వెనుక ఉంటే నేను చూచుటా లేదే? నేను చూశాను అతన్ని. ఎంతో మంది గత ఆదివారం అమ్మతో ఉండిన వారు తదితరులు నేను గుర్తు చేసుకున్నాను. గుర్తు చేశాను ఒక నమ్మకమైన నిజమైన సహోదరి ఒకరు ఉన్నారు అక్కడ ఉన్నారు. ఆమె యొక్క పేరు నేను మరచాను. అక్కడ ఆమె ఇక్కడ ఈ ఉదయం ఉండినట్లయితే నేను క్షమాపణ కోరుతున్నాను. అయితే అందులో ఒకరు సహోదరి బీలర్, ఆ తర్వాత ఇంకొకరు సహోదరుడు స్టెఫీ. నేను ఒకరిని ప్రక్కకు పెడితే లేక ఒక వ్యక్తిని ప్రక్కకు నిడితే అది నా యొక్క భావం కాదని మీకందరికీ తెలుసు. వారందరూ ఎంతో నమ్మకస్తులైనప్పటికీ కొన్నిసార్లు నేను ఇక్కడ కూర్చుని నా మనసులోకి వచ్చిన వారినే నేను గుర్తు చేస్తుంటాను. దాని అర్థం అందరూ అని నా యొక్క భావం. చూసారా, అదంతా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు మంచివారే, మాయలు దయగలిగిన వారే. మేము నిజంగా దాన్ని అభినందిస్తున్నాము. ఇప్పుడు ఈ ఉదయం మనము తిరిగి దేవుని వాక్యమును సమీపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క వివరణ నేను విశదంగా ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. నేను ఏ కూటానికి కూడా అలా కనపరుచుకుంటూ నేను రాను. నేను అలాగ వచ్చి ప్రజలు చక్కగా ఆనందించి కేకలు పెట్టినట్టు చేయు వర్తమానము ఇవ్వమని ప్రభువును ప్రార్థించుటకు నేను రాను. అలాంటివి మనకి ఎన్నో ఉన్నవి. అయితే దాన్ని మనం హర్షిస్తున్నాం. అది సరే. చూసారా, అది అద్భుతం. చూస్తున్నారా? అయితే నేను ఎరగవలసింది ఇదనగా, ప్రభువా, ప్రజలకు ఉపకరించు ఒక దాని వైపు నా తలంపులు మరలించు. అవి దేవునికి సమీపస్తునుగా వారిని చేయును. అది వారికి ఒకటి చేయును. ఆత్మ సంబంధముగా ఎంతో ఎక్కువగా కాదు. అయితే దేవుని యొక్క శిక్షా బోధలోను జ్ఞానములోను వారిని కడతవి. తద్వారా శత్రు వచ్చినప్పుడు ఎలాగూ నిలబడాలో వారు ఎరుగుతారు. ఇక్కడే ఈ వారంలో సందర్శించిన ఒక సహోదరితో నేను మాట్లాడుతుంటుంది. సహోదరి పామర్, నేను ఈ దేశంలో ఎలా బతుకుతున్నాను ఆమె తెలుసుకోవాలని ఆశించడం. అది నీవు ఇక్కడికి లోపలికి వస్తావు, వెళ్లిపోతావు. ప్రతి ఒక్కసారి నేను ఏరు దాటిన వెంటనే, లోపలికి వచ్చిన వెంటనే నేను జబ్బుపడిపోతాను. ఇక్కడ ఉన్న కాలువ లేక ఏరు ఎంతో అనారోగ్యకరంగా ఉన్నది, మనకు తెలుసు. అయితే ఇక్కడ దేవుడికి ఎంతో మంది బిడ్డలున్నారు. దేవుని ఎదురు నుండి సరళమైన ఒక నిజ వర్తమానము కొరకు నేను ఇప్పుడు ప్రభుని వెతుకుతున్నాను. అవును, దేవుని యొక్క సహాయం ఆయన వచ్చే వరకు నేను అలాగ పట్టుకుంటానికి అభిమతం కలిగి ఉంటాను. ఆయన నాకు ఒక వివరణ ఇచ్చే వరకు, ఎందుకనగా ఇక్కడ ఒకటి జరగనే ఉండదని నేను భావిస్తున్నాను. అదేదో నేను ఎరగాలని ఆశపడుతున్నాను. దేవుని యొద్దు నుండి దానిని నేరుగా ఎరగాలని నేను అనుకుంటున్నాను. తద్వారా అది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని నేను చెప్పగలుగుతాను. అలాంటప్పుడు ప్రజలు అది నేను కాదని తెలుసుకుంటారు. కాబట్టి ఆయన యొద్దు నుండి మొట్టమొదట వినటి కొరకే నేను ఇది చేయటానికి ప్రయత్నిస్తాను. కారణం ఆయన వ్యక్తిలో ఆయన మాటలు పెట్టినట్లయితే అలాంటప్పుడు అతనికి ఆ వ్యక్తి కాదు, అది ఆయనే అవుతాడు. తర్వాత ఆ మనిషి తనకు తానే అది చెప్పినట్లయితే అది ఇక దేనికి ఉపయోగపడదు. అయితే ప్రభు యొక్క మాట మనుషుల్లో ఉంటే అది వస్తుంది, అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. అదే బైబిల్ గ్రంథంలో మనం ఆజ్ఞ పొంది ఉన్నది. బహుశా ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము అది అలాగ చెప్పబడినదని నేను నమ్ముతున్నాను. గమనించండి, ఒకడు యెహోవా నామం చెప్పినప్పుడు అది జరగనీయడలో ఆ వ్యక్తిని గురించి ఎలాంటి శ్రద్ధ నీయవద్దు. చూసారా, అయితే వారు మాట్లాడినప్పుడు అది జరిగినట్లయితే అలాంటప్పుడు అది నీవు విను. గమనిస్తున్నారా, ఎందుకనగా అది దేవుని యొద్ద నుండి వచ్చినది. ఆ విధముగా దేవుడు ఉండను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆయన క్రమమైన నమూనాను పెట్టి ఉన్నాడు. అది ఎలాగ చదవాలనో మనకు తెలుసు. అయితే సంఘానికి కాలమునకు కొన్ని సంగతులున్నవి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆయన వ్రాయినవి, కాలమునకు ఆయన వ్రాయినవి. కాబట్టి ఆయన స్వరమును ఒక వ్యక్తిలో ఉంచగా వారిది మాట్లాడతారు. ఆ వ్యక్తిని తెలుసుకున్న విధమేదనగా వారు చెప్పినది జరిగినదా అని తెలుసుకుంటే అలా జరిగినట్లయితే ఆ విధముగానే జరుగుతూ ఉన్నట్లయితే అది ప్రభు యొద్దు నుండి వచ్చినదని మనం తెలుసుకుంటాము. అప్పుడే రాబోతున్న వాటి కొరకై సంక్షిప్త పాటుకై విశ్వసిస్తాము. ఈ ఉదయం లేఖనాల నుండి రెండు మూడు స్థలాలను నేను చదవాలనుకుంటున్నాను. మొదట నిర్గమ కాండము 4వ అధ్యాయమని 4వ అధ్యాయం చదవాలని అనుకుంటున్నాను. నిర్గమ కాండము ఆరంభిద్దాం. ఈ లేఖనాలను మీరు చదువుటకు ప్రయత్నిస్తుండగానే నేనేమి మాట్లాడే ఉన్నాను నేను ఇది ప్రకటన చేయవచ్చు. ఈ ఉదయం మాట్లాడటానికి ప్రభువు నా హృదయంలో ఏమి ఉంచాడో అది ప్రజలతో ఆయన ఏమి చేయను నాకు తెలియదు. బహుశా ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి నడిపించవచ్చు, బహుశా టేపు వినబడుచున్న ప్రాంతంలోని ఒకరిని ఒక చోట నడిపించవచ్చును. అంటే ఈ ఉదయం ప్రకటన చేయటకు ఆశపడుతున్నాను. ఒక నిజ సాక్షిని గురించి గత ఆదివారం ఉదయం నేను మాట్లాడింటిని. ఈ ఆదివారం ఉదయం ప్రభుచితమైతే నేను నిర్లక్ష్యము చేయబడిన నిజమైన సూచన అనుదాన్ని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. సహోదరుడు థామర్ గత రాత్రి నాతో చెప్తున్నాడు, గతించిన ఆదివారం ఉదయం నేను మాట్లాడే అంశం గురించి లేక సంఘం యొక్క 4 మలుపులు అనుదాని గురించి ఈ ఆదివారం నేను మాట్లాడి ఉన్నానని చెప్పబడినది. గత రాత్రి నేను వెళ్లిపోయినప్పుడు నేను తరచుగా గుర్తు పెట్టుకుంటున్నాను. నీవది చేయడమో లేదో నాకు తెలియదు, అయితే ఆలోచన చేయటకు నాకు అనేకమైనవి ఉన్నవి. నేను ఒకటి పొందుకున్నట్లయితే చిన్న కాగిత ముక్క పైన నేను అది పెట్టుకుంటాను. అవును, నేను వెళ్లిపోయి అది చూసినప్పుడు అది 4 మలుపులు ఖచ్చితంగా అది కాదని నా యొక్క భావం. అది ఆ విధముగా అని నేను చెప్పినది నిజమే. అయితే నా యొక్క భావం సంఘ పరిపాలన యొక్క 4 పోలికలని నా భావమై ఉన్నది. అది చేయడం కొరకై మరింత చరిత్రను నేను కలిపి తీసుకునవలసి ఉన్నది మరియు ఇంకొకసారి నేనది పొందుకుంటాను. అయితే నేను పటమును చేతికి పట్టిన సమయం కంటే మరికొద్ది సమయం పడుతున్నది. ఎందుచేతనగా నీవు వెనుకకు వెళ్లిపోయి తారీఖులు మొదలైనవి తీసుకోవలసి ఉంటున్నది. ప్రతి ఒక్క చోట మనం విషయాలు చెప్పక ముందు మనం వారిని ఖచ్చితమని తెలుసుకోవలసి ఉన్నది. అవి తప్పకుండా నిజం కావలసి ఉన్నది, అవి యథార్థమైనవి ఉండవలసి ఉన్నది. ఎందుచేతంటే మనం ఇక్కడ ఉన్నతమైన విధి నిర్వహణ కలిగి నిలబడి ఉన్నాము. లోకములో మనం అది పట్టుకుని ఉన్నాము. ఒక దైవసేవకుడు అది ఎంతో సత్యమైనదని నిజమైనదని ఖచ్చితమైనదని మనము ఆవిధముగా ఉండవలసి ఉన్నది. అది చేయటకు మనం దేవునిపై ఆధారపడవలసి ఉన్నది. నిర్గమ కాండము 4వ అధ్యాయము చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియగా యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగను. అందుకతడు కర్ర అనెను. అప్పుడాయన నేలను దాని పడవేయమని అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకునమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకునగని అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురైన మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకునమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకుని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కృష్ణము గలదై హిమము వలె తెల్లగా ఆయన. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకునమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకుని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వల్లే ఆయన. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదట సూచన బట్టి వినక పోయినలో రెండవ దాని బట్టి విందురు. మరలా 8వ వచనం, మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినక పోయిన ఎడిలో రెండవ దాని బట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినక పోయిన ఎడిలో నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్త మగున నేను. ఇప్పుడు పరిశుద్ధ యోహాను 1:6 ఈ వచనం చదువుతాము. పరిశుద్ధ యోహాను 1:6
And there was a man sent from God whose name was John.
దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషిడు ఉండెను, అతని పేరు యోహాను. మరియు ఎహెస్కేలు 24:24 నేను ఈ లేఖనమును పాత నిబంధనల నుండి ప్రవక్తల యొద్దకు క్రొత్త నిబంధన యొద్దకు దీన్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. తద్వారా మీరు నిర్గమ కాలముల గుండా ఆరంభము నుండి అంతం వరకు మీరు గ్రహించగలుగునందుకు.
According to all that he
ఎహెస్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభుని యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మనం ఇప్పుడు భయభక్తులతో ప్రార్థన ద్వారా ఆయన సమీపిస్తున్నప్పుడు ఒక క్షణం మనము తలవంచుకుందాము.
We come in the name of
God of Abraham, Abraham Isaac, Yaakov, Devuni namamuna neethimantrana Yesu Christ dwara memu vachutunnamu. మా మనవి అంగీకరించునని మేము ఎరిగి వచ్చుతున్నాము. ఎందుకనగా ఏదో అలా భవనములోనికి వచ్చిన వాని వలనే మేము వచ్చుట్లేదు. అయితే ఆయనకు ఆయన వాగ్దానం చేసింది ఆయన చేయగలని నమ్మి ధీరత్వంతో కూడిన విశ్వాసంతో వచ్చుచున్నాము.
So we ask today, Lord, that thou would take each one of us that's present all the way from the pulpit to the back of the building.
ఇక్కడున్న ప్రతి ఒక్కరిని వేదిక యొద్ద నుండి భవన వెనుక ఉన్న అందరిని మమ్మల్ని అందరిని నీవు స్వీకరించమని ఈ దినాన మేము అడుగుచున్నాము. అన్ని భగలలో ఉన్నవారిని ఈ ఉదయం జీవముగల దేవుని వాక్యం పరలోకం నుండి దిగివచ్చి ప్రతి హృదయాన్ని తెరిచి మా యొక్క వెనుకని శుద్ధి చేయను కాక ఈ ఉదయం మా వెనుక కొరకై చదవబడిన ప్రభు వాక్యము మేము వినుట కొరకై నీ యొక్క వాక్యం నిమిత్తమై మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. నీ వాక్యమే సత్యము. కీడుతో నిండిన ఘడియలు మేము కీడుతో నిండిన ఘడియలను సమీపించడం మేము చూస్తుండగా దేవుని యొక్క సమస్త విధమైన ఉగ్రత ఆకాశములో గూడు కట్టి ఉన్నది.
And it's most any time that there could be something happen to this nation that's
నిన్ను మర్చిపోయిన ఈ దేశానికి ఏ క్షణంలోనైనా ఒకటి సంభవించును. ఒక భయంకరమైన విఫల తాండవం సంభవించి ప్రపంచ పటములో ఉండే దేశాన్ని తుడిచివేయును. దాని వెనుక భయభీతులు కలిగి చేస్తూ భక్తిహీనమైన దేశము అది చేయటానికి ఆశతో ఎదురుచూస్తున్నది. అది ఎరిగి ఉండి దేవునికి సమీపంగా వచ్చుటకు బదులు ఇంకా దేవునికి దూరంగా వెళ్లిపోనట్లుగా అగుపిస్తున్నది. లేఖనంలోని సమస్తమును ప్రకటన గ్రంథములో ప్రకటన గ్రంథము ఈ దినాన్ని గుర్చి ముందుగా చెప్పినదని ఎరిగి ఉండి అప్పుడు మేము నీ హెచ్చరికను స్వీకరించుదము కాక సోమరులము నిద్ర మత్తులమై ఉండకుందము కాక మేము మెల్కొని మమ్మల్లో మేము దులుపుకుందము కాక మాకు ముందు ఎన్నడూ ఉన్నదానికంటే ఈ దినాన మాకు గ్రాహ్యము కలిగిందము కాక ప్రభువా ఈ దినము తర్వాత మా హృదయాల్లో ఎంతో మంట మండి ఈ దేశాన్ని ఉచ్చివేస్తే అగ్గి జ్వాలలు మా ఆత్మలో ఉండి మేము ఎక్కడ ఉన్నా సజీవ సాక్షులుగా ఉందము కాక మా మధ్య ఉన్నవారిని మా మధ్య ఉండకుండా ఉండిన వారిని రోగ బాధ నిరాధారులుగా ఉన్నవారిని ప్రతి చోట ఉన్న నీ ప్రజలను ఆశీర్వదించము. ప్రభు ఆయన యొక్క వాక్యాన్ని ఆశీర్వదించము. నీ యొక్క దాసునికి మరియు వినుచున్న నీ దాసులను శుద్ధీకరించము. తద్వారా జీవితంలో మరెన్నడూ లేనటువంటి ఆయన రాకని కూర్చిన అతి సమీపమైన గ్రాహ్యమును మేము పొందుకుందుము. ఇక్కడ ఉన్న వీరి కొరకు మాత్రమే కాదు కాని ప్రపంచమందంతటా ఎవరైతే టేపు వింటున్నారో వారు సజీవమైన దేవుని సంఘములకి వచ్చులాగూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా మేమిది గ్రహించి ఉంటున్నాము, ఈ సంఘం యొక్క సభ్యునిగా అవుటకు ఒకే ఒక మార్గం ఉంటున్నది, అది ఆత్మ జన్మ వలన జరుగునది. అలాంటప్పుడు ఒక్క ఆత్మ వలన ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందుట. దేవా, ఒక్క ఆత్మ వలన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి వలన నీకు నీవు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా ఆత్మలు ఎంతగానో సంక్షిప్తపరచుకుని ప్రభువైన యేసు నమ్ము అని ప్రపంచమంతటా ఒక్క స్వరముతో కేకవేయుదుము కాక.
We pray this in Jesus Christ's name. Amen.
దీనిని మేము యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్.
A true sign that's overlooked.
నిర్లక్ష్యము చేయబడిన నిజమైన సూచన.
Man has sought for signs.
ఫరో మొదలుకొని నేటి వరకు మార్గమంతట్లో కూడా మానవుడు సూచనను వెతుకుతున్నాడు. సూచనలు వెతికే వారి కాలము ఒకటి ఉండబోతుందని యేసు చెప్పియున్నాడు. మరియు చెడ్డదైన వ్యభిచారతరము సూచనలు వెతుకునని కూడా ఆయన చెప్పియున్నాడు. అయినప్పటికీ వారు సూచనను పొందుకుందరు. ఆ తరము పునరుద్ధాన సూచన పొందుకునవలసి ఉండెను. బలహీనమైన భక్తిహీనమైన వ్యభిచారమైన దానికి పునరుద్ధరణ సూచన ఇవ్వబడవలసి ఉండెను. అయితే మన ముందు ఉంచబడిన ఎహెజ్కేలు 24వ అధ్యాయం 24వ వచనము లేఖన ప్రకారంగా ఈ యొక్క ప్రవక్త ఒక సూచనగా చేయబడెను. నేను మాట్లాడాలనుకుంటున్నది ఆ సూచన కూర్చి. ఈ మనుష్యుడు ఇశ్రాయేలుకు ఒక సూచనగా చేయబడెను. లేఖనమన్నిటిలో కూడా ఆయనకు ప్రవక్తలు దేవుడు సూచనలుగా వాడుకున్నారు. వారు ఎల్లప్పుడూ కూడా నిర్లక్ష్య పెట్టబడ్డారు. ఆయన ఆ యొక్క సూచనను వారు ఎన్నడూ పట్టుకోలేదు. వారు ఎల్లప్పుడూ కూడా ఉద్రేకపూర్వకమైన సూచనకై ఎదురు చూచేవారు. చిట్టి చివరకు యేసుక దినాలలో పరిశీలు అడిగారు, ఆకాశమండి మాకు ఒక సూచన చూయించు అని అడిగారు. అయితే వారి సూచనను పొందుకుంటారని యేసు వివరణ ఇచ్చున్నాడు. వారు ఎప్పుడూ సూచనను పొంది ఉన్నారని. ఇంకా ఆయన ఇలాగున్నాడు, ఆకాశ వైఖరిని మీరు వివేచించుదురు, ఆ సూచనను మీరు చూడగలరు. మీరు చెప్తారు అది ఎర్రగా ఉండి మబ్బు కమ్మితే రేపు ప్రతికూల వాతావరణం ఉంటుందని మీరు చెప్తారు. ఒక సూచనను వారు చూచినట్లయితే ఆయన వైపు వారు చూడవలసి ఉన్నది. వారికి ఆయన దేవుని సూచన అని గుర్తిరగవలసి ఉంటుంది. ఎందుచేతనగా ఆయనకు సంబంధించిన వారి ప్రవచనాలన్నీ వారి కళ్ళ ఎదురునే నెరవేర్చబడుతుండేది. అయితే వారు ఇంకా ఒక సూచన కొరకు ఎదురుచూచారు. ఒక సూచన సాక్షాత్తు వారి ఎదుటినే ఉన్నప్పుడు ఒక సూచనకై వారు ఎదురు చూచడం అనేది అది ఎంత విదూరమైన విషయం. ఇస్రాయేల్ ఈ స్థితిలోకి వెళ్లవలసి ఉండెను. కొన్నిసార్లు చిత్రహింస అయిన సూచన ద్వారా వెళ్ళటం అనేది ఆశ్చర్యానికి కనిపిస్తుంది. యేసు అనుభవించిన చిత్రహింస ఆయనే మెస్సయ్యని రుజువు చేయబడి ఉండెను. యవనస్తులైన ఈ ప్రవక్తను మనం చూస్తున్నాము. ఎహెజ్కేలు పేరు గల ఈ ప్రవక్తను మనం చూస్తున్నాము. ఎల్ల వేళ కూడా ఎర్రతగని సూచనగా అతడు ఉండెను. అతడు ఏ విధముగా చిత్రహింస పెట్టబడినో ఒక స్థలంలో మనం ఈ విధంగా కనుగొంటున్నాము. అతడు తన ఎడమ ప్రక్కన 390 దినాలు పండుకున్నాడు. కొన్ని కూర విత్తనాలు, కొంత అంబలి లేక గంజి తీసుకుని వచ్చి దాన్ని కలిపి ఉడకబెట్టు అని చెప్పాడు. పరక్కకు పండుకోమని చెప్పాడు. వెళ్లిపోయి ఒక పెంకు పైన ఎడవ వైపున మాత్రమే పండుకోమన్నాడు. 390 దినాలు ప్రక్కకు తిరగకూడదని చెప్పి ఉన్నాడు. అతను చెప్పబడి ఉన్నది కుడి ప్రక్కకు తిరిగి 40 దినములు పండుకోమన్నాడు. ఇలా చెప్తున్నాడు, నీవు ప్రజల దోషమును భరించుచున్నావు కనుక ప్రతిదినము ఒక సంవత్సరంలో నేను దానిని లెక్కించదని హెజ్కేలుతో చెప్తున్నాడు. ప్రతిదినము అక్కడ ఉండడం అనగా దాని యొక్క భావం బానిసత్వములు ఒక దినము అనే అర్థం. అనగా వారి యొక్క అతిక్రమములు దేవునికి జ్ఞప్తి ఉన్నవని, దేవుడు వారి ప్రార్థనలు ఇక వినడని దాని యొక్క భావం. ఆ చిత్రహింస అతడు సాగి వెళ్లవలసినదే. అది ఎందుకు అవసరం? ఒక మనిషిడు అలాగ చేయ గచ్చమేంటి అని అనేకులు ఆశ్చర్యపోతారు. ప్రజలు వాక్యములు చదవరు, వారు ప్రార్థన చేయరు. ఆయన ఆయన యొక్క ప్రవక్తను ఒక సూచనగా పంపును. ప్రజలకు అవసరం లేదు, వారు చదువుటకు నిర్లక్ష్యపడతారు, వారు ప్రార్థన చేయరు. ఎందుకనగా వారికి చేయవలసినవి అనేకములున్నవి, ప్రార్థించడానికి వారికి సమయం లేదు. బైబిల్ వారికి విరక్తిని కలుగజేస్తున్నది. ఈ యొక్క నవనాగరిత దినాలలో లేక మరొక దినాలలో వారి పైన ఎటువంటి స్పందన తీసుకుని రాదు. పౌలు ఇలాగ చెప్పినాడు అని అనుకుంటున్నాను, మీకు తెలుసా, మనుషులందరి చేత చదువుబడు దేవుని పత్రికలు మీరు అని. ఆయన యొక్క సూచన చూయించుకొనకై ప్రజలను సూచనగా దేవుడు వాడుకుంటాడు. అనేక సార్లు ఆ సూచన ప్రతిసారి కూడా ముఖ్యంగా ఏర్పరచబడిన వారు కాకుండా మిగతా వారి చేత ఆ సూచన విమర్శించబడి నిర్లక్ష్య పెట్టబడుతున్నది, ఎగతాళి చేయబడి నెట్టివేయబడుతున్నది. చివరికి ప్రవక్తల కాలంలో కూడా పాత నిబంధనలో సహా వారు మతి తప్పిన వారిగా, ప్రజలకు గజిబిజి చేసిన వారిగా వారు లెక్కించబడ్డారు. ఆ యొక్క ప్రవక్తలు మానసిక రుగ్మత కలిగిన వారిగా వారు తలంచారు. వారి మనసులో ఏదో మతిపోయిన వారిగా వారు అనుకున్నారు. వారు అరణ్యంలోని వచ్చి అద్భుతాలు చేసి తిరిగి అరణ్యంలోనికి వారు వెళ్లిపోయిన వారుగా వారిని వారు చూశారు. వారిని వారు ఎగతాళి చేశారు. ఎందుకనగా వారికి లేఖనము తెలియదు కాబట్టి. పునరుద్ధరణ గురించి ఒక్కసారి పరిశీలనతో యేసు చెప్పి ఉన్నాడు. వారు అడిగారు, ధర్మశాస్త్రం ఇలాగ చెప్పుతున్నది, ఒక సహోదరుడు తనకు బిడ్డలు కనకుండా భార్యను విడిచిపెట్టి చనిపోతే అతనికి సహోదరుడు ఆ భార్యను తీసుకుని చనిపోయిన వారి కొరకు ఆ భార్య బిడ్డ కొన్నట్లయితే అప్పుడు అతని సహోదరుడు ఆమెను తీసుకుని చనిపోయిన వారి కొరకు బిడ్డను కనవలని. వారు చెప్పారు, మేము 7 సహోదరులు, మొదటి వాడు భార్యను తీసుకుని అతను చనిపోయాడు బిడ్డలు లేకుండా. తరువాత అతని సహోదరుడు ఆమెను తీసుకుని చనిపోయాడు. అలాగే 7 చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయినది. ఇంకా అడిగారు, పునరుద్ధానమందు వారిలో ఎవరికి ఆమె భార్య అగును అని. ఓ, నేను ఆ వాక్యమును ప్రేమిస్తున్నాను. యేసు చెప్పినాడు, మీరు లేఖనాలు గాని దేవుని యొక్క శక్తిని గాని ఎరగక పొరపడుతున్నారు. ఓ, ఆయన ఇక్కడ నిలబడి ఉంటే ఈ దినానికి దానిని ఆయన పరావర్తింప చేస్తాడు. లేఖనమును ఎరగక లేక దేవుని శక్తిని ఎరగక ఎల్లప్పుడూ మీరు తప్పు చేస్తారు. లేఖనములో దేవుని యొక్క శక్తి సమ్మిళితమై ఉన్నది. మీరు ఎక్కువగా తప్పు చేశారు. ఇంకో ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు, పురోధనమందు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు, అయితే వారు దేవదూతల వలె ఉంటారు. అప్పుడు వారు దేవదూతల వలె ఉందరని ఆయన చెప్పలేదు. అయితే దేవదూతల వలె ఉందరు, లైంగిక గ్రంథులు వారిలో ఉండి వెళ్లిపోతవి, వారు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. మనము మత్యమైన లేక మట్టి సంబంధమైన దినములలో జీవిస్తున్నాము, మత్యమైన రాజ్య దినాలలో జీవిస్తున్నాము. అయితే ఒక అమర్త్యమైన రాజ్యమున్న ఒక దినము రాబోతున్నది. ఆ యొక్క అమర్త్యమైన రాజ్యమందు విమోచించబడిన వారు జీవిస్తారు. ఈ శరీరమును విడిచిన జీవము దానిని ఎవరు ఇచ్చారో ఆ దేవుని యొద్దకు చేరుతుంది, తిరిగి చేరుతున్నది. జీవవృక్షము కొరకు తరతరాలు ఒక దినాన ఏలుటి కొరకు తన యొక్క ప్రజలు పొందబోతున్న శిక్షకు సూచనగా ఒక యవనస్తుడు, యవన ప్రవక్త తన సంపూర్ణ జీవితాన్ని ఎలాగో త్యాగం చేసినో కదా. ఎందుకంటే మనము దానిని వైరాగ్యమైన వైరాగ్యము అని పిలుస్తాము. దేవునితో వారికి పని లేదు, వారు ప్రవక్తలను నమ్మరు, వారు కేవలము వారిని ఎగతాళి చేశారు. అయితే దానికి బదులుగా వారెంతగా అది నమ్మకపోయినప్పటికీ వారు అది ఏ విధంగానైనా పొందుకుంటారని దేవుడు చూశాడు. అహాబు ఆమె యొక్క సంఘ కాపరిగా ఉండడానికి యెజెబెలు అనుమతించలేదు. అయితే అతడు ఆమె యొక్క సంఘ కాపరే, ఆమె ఎలాగైనా సూచనను కలిగి ఉండేనని దేవుడు చూశాడు. అలాగనే ఈ దేశం కూడా ఒక చోట ఒక సూచన ఇవ్వకుండా నీతిమంతుడు, నమ్మకస్తుడైన దేవుడు ఆయన వాక్యాన్ని బట్టి జరగలేని ఒకదానిని మనము సూచనకు అనుమతించలేదు. అన్ని వేళలా ఆయన అది కలిగి ఉంటున్నాడు. ఇప్పుడు మనం దాని కొరకు ఎదురు చూడాలి. లేఖనం యొక్క మంచి గ్రహాన్ని కలిగిన వారు అది ఎలాగ చూడవలను, ఎరుగగలరని నేను నిజంగా అనుకుంటున్నాను. ప్రజలపైకి రాబోతున్న న్యాయ తీర్పు కొరకై నోవహు అతని యొక్క దినాన ఒక సూచన అయి ఉండెను. నోవహు అతని యొక్క దినమున ఒక పిచ్చి భక్తి కలిగిన వానిగా లెక్కింపబడెను. అతడు ఒక ప్రవక్త, మతి తప్పిన వానిగా అతడు అనుకునబడెను. నేల మీద చివరికి నీళ్లు కూడా లేనప్పుడు, అయితే ఊటలు తప్ప నేల మీద నీళ్లు కూడా లేనప్పుడు ఒక ఓడను నిర్మాణం చేస్తూ సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ మనుషుడు దెబ్బలు కొట్టుచుండెను. ప్రకృతి మనస్సు ఎగతాలు చేయుట ఒక దారిని అతను ముందుగా తెలియచేశాడు. ఆకాశంలో ఉండి నీళ్లు రాబోతున్నవని అతను తెలియచెప్పాడు. అదెక్కడో నాకు చూయించు అని అనేకులు చెప్పి ఉన్నారని అనుకుంటూ సందేహం లేదే. అక్కడ పైన నీళ్లు లేవని నేను రుజువు చేస్తాను అని విజ్ఞాన శాస్త్రము చెప్పును. అయినప్పటికీ అది ఆకాశం నుండి వచ్చుచున్నదని దేవుడితో అది చెప్పి ఉన్నట్లయితే ఆయన వాక్య నెరవేర్పును దేవుడే చూస్తాడు. అగుపించడానికి ఎటువంటి నీళ్లు లేనప్పటికీ, ఆకాశం ఎటువంటి మేఘాలు లేనప్పటికీ, ఒక్క బొట్టు వర్షింపనప్పటికీ, అలాంటి వర్షం అనేది లేదు. అయినప్పటికీ అన్ని వేళల్లో వర్షము కొరకు ఒక్క ఓడను నోవు సిద్ధపరుస్తూనే ఉండెను. ఈ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో అదే నమ్మి ఉన్నాడని ఇది సజీవ సాక్ష్యం. ఎందుకనగా దాని కొరకై అతడు సంసిద్ధపరచుకున్నాడు. ఏ వ్యక్తి అయినా నిజంగా నమ్మి ఉన్నాడంటే నీవు మాట్లాడు దానిని దాని కొరకై నీవు సంసిద్ధం చేస్తావు. నోవు దినాల గురించి ఇక్కడ ఒక నిమిషం నిలిచేయినా యేసు చెప్పినట్లుగా మనుష్య కుమారుడు వచ్చు దినమందు అలాగే ఉండను. దేని గురించి సంఘాలు మాట్లాడుతున్నావో ఈ దినమున నమ్మినట్లయితే వారు చెప్పినవి వారు అనుసరిస్తారు. క్రీస్తు ఏ సమయంలోనైనా వచ్చుచున్నాడని బోధ చేస్తూ ఏ విధముగా మనం పెద్ద పెద్ద భవనాలు నిర్మించి భవన నిర్మాణం కొరకై మిలియన్ల డాలర్లు వేయపరిచి నిర్మాణాత్మకమైన సంఘాలు వ్యవస్థాపన కొరకై మొదలగిన వారి కొరకై ఎలాగూ కట్టగలుగుతాం. మన సభలను చూస్తూ అవి ఏ విధముగా దేవుని శక్తి నుండి వేరు కావడము చూడు. లోకములోనికి వెళ్లిపోవడం, లోకమును లోపలికి తెచ్చి కలగలుపులు చేసుకుంటూ అనుమతి ఇవ్వడం చూడు. ఎందుచేతనగా పలుకుబడి కొరకు, ఎందుకనగా జనాదరణ కొరకు, జనాదరణ భావన కొరకు, సంఘ శాఖల వ్యవస్థాపకుల కోసం, ప్రక్కనున్న స్థాపక సంఘములకు మించినట్టుకు ప్రయత్నించుట. మనం బోధించినది ఎలాగూ మనం అవలంబన చేయగలుగుతాము. లోకమది చూచినది అది వారికి తెలుసును. కాబట్టి మతము అనేది కేవలం ఒక విధమైన క్రమానికి సంబంధించినదు లేక ఒక విధమైన సంఘములకు సంబంధించినదు అయిపోయినది.
The salvation of Christ is not a society.
క్రీస్తు యొక్క రక్షణ ఒక సంఘము కాదు, ఒక దానిలో చెరుటు కాదు, అది ఒక జీవము గల అనుభవం. నోవహు అతడు ఏమి మాట్లాడుతున్నాడో దాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. అతడు చెప్పాడు, ఈ అవినీతికరమైన తరముపైకి జలప్రలయ తీర్పు రానయ్యదని చెప్పాడు. మరియు ఆకాశమున్న దేవుడు వర్షమును కురుమరించును, సమస్త భూమిని ఆయన జలము చేత నీళ్ల చేత తుడిచి వేయను అని చెప్పాడు. అది మాత్రమే ఆయన చేటు కాదు, కానీ దాన్ని తప్పించుకుని మార్గాన్ని చేస్తూ అందులోకి ప్రజలను రమ్మని ఆయన పిలుచుతున్నాడు. అయితే వారు అతని మాట వినలేదు. అయితే ఆ తరానికి ఒక ప్రవక్తగా నోవహు ఒక సూచనై ఉన్నాడు, తప్పుడుగా చెప్పబడి ఒక సూచనగా, పిచ్చివానిగా, తలంచే ఒక మనిషిగా. ఎక్కడ ఎటువంటి నిదర్శనము లేదు, ఎన్నడూ లేదు, దాని వల్ల ఎటువంటి ఏ ఉపయుక్తము లేదు. ఆ విధంగానే ప్రజలు ఈనాడు తలస్తున్నారు. పడిపోయిన నివాసము గుర్చి, పడిపోయిన నివాసము గుర్చి వారు ఆలోచన ఎలా చేయగలరు? నేలపైన ఒక రాయి కాని ఒక చెట్టు కాని లేకున్నప్పుడు పడిపోయిన నివాసము నీకెటువంటి మేలు చేయగలదు? మనకొక పడిపోయిన నివాసం ఉన్నది, క్రైస్తవుడు దాన్ని కలిగి ఉన్నాడు. కొన్ని ఆదివారముల క్రితము నేను చెప్పినట్లుగా రహదారిపైన ఒక చోట ఆలోచిస్తున్నాను. అది పడిపోయిన నివాసము కాదు, అది ఒక పడని నివాసము. మనం ఎక్కడ పడవలెనో అక్కడ మన నిండు హృదయముతో, మన నిండు ప్రాణముతో, మన నిండు మనస్సుతో దేవుని యొక్క రక్షణ ఓడయగు క్రీస్తులో మనం తలక్రిందులుగా పడతాం. అయితే నోవహు ఆ దినమున వెర్రివాణిగా లెక్కించబడ్డాడు. బోధ యొక్క బుద్ధిహీనత వలనను, ప్రజల ఎదుట సూచన జరిగించడం వలనను, వారికి హెచ్చరిక ఇచ్చడం వలనను, లోకమును గద్దించడం వలనను, తేలాడుటకు నీళ్లు లేనప్పుడు ఒక ఓడను నిర్మించడం వలనను లోకము ద్వారా గద్దించబడ్డాడు. అతడు లోకం మీద నేరస్థాపన చేశాడని హెబ్రీ 13వ అధ్యాయం బైబిల్ చెప్తున్నది. ఆ దినమునకు రాబోతున్న న్యాయ తీర్పులకు అతడు ఒక సూచనగా ఉండి దాన్ని సిద్ధపరచడం ద్వారా తన సొంత గృహమును రక్షించుకుని లోకానికి నేరస్థాపన చేసి ఉన్నాడు. ఎంతటి దివ్యమైన సంగతి అది! ఆ తొలి సంవత్సరాలలో మరొక సూచన వచ్చను, అది మోషే అనబడు ప్రవక్త. అది ఇశ్రాయేలుకు దేవుని యొక్క సూచన. వారు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. కేవలం విడుదలకు ముందు వారి కొరకు దేవుడు ఒక సూచన సిద్ధపరిచాడు. అతను ఇశ్రాయేలుకు విమోచన సూచన, ఐగుప్తులకు న్యాయ తీర్పు సూచన. నోబహు తన ప్రజలకు ఒక విమోచన సూచన, నశించిపోతున్న లోకానికి అవిశ్వాసికి ఒక న్యాయ తీర్పు సూచనయున్నాడు. ఏదైతే లోకమును తొక్కివేసినదో, లోకాన్ని ముంచివేసినవో, అదే నోహును రక్షించుకు మార్గమైనది. అతను రక్షించబడగల ఒకే ఒక మార్గమేదనగా, అతను రక్షించగలిగిన ఒకే ఒక విషయం న్యాయ తీర్పుయే. నేటి జ్ఞాన సంఘాన్ని రక్షించే ఒకే ఒక విషయం న్యాయ తీర్పు. దేవుడు న్యాయ తీర్పును సీసపు మట్టపు గుండుకు పెట్టి ఉన్నాడు. అయితే నోవహు అదే బోధించాడు. అతనికి సూచనే ఉన్నాడు. ఇశ్రాయేలు 400 సంవత్సరాల తర్వాత వారి యొక్క విమోచన కొరకై మొర్ర పెట్టుట ఆరంభించారు. ఆయన సూచించుదానని ఆయన ప్రజలు స్వీకరించే వరకు, సంసిద్ధత చూపే వరకు దేవుడు తనకు తాను బయలుపరచుకోలేదు. అక్కడ ఏమని చెప్పబడుతున్నది? దేవుడు ఏ విధముగా ఈ దేశం దిగంబరిగా వదిలాడు? వారికి బాగా తెలిసింది. వార్తా పత్రికలు మరలా 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 ప్రచురించినవి. ఆయన రాకడ సూచనలు ఉత్పత్తి చెందుతున్నవి. వారు దాన్ని ఎరగమన్నట్లుగా అలాగే ముందుకు వెళ్లిపోతున్నారు. వారికి ఎలాంటి క్షమాపణ ఉండదు. మనము అంతములో ఉన్నాము. ప్రజలు ప్రవక్త కావాలని కోరినప్పుడు మాత్రమే దేవుడు ఆయన యొక్క ప్రవక్తలను పంపును. ప్రజలు సూచనకై ఎదురు చూచినప్పుడే దేవుడు ఆయన సూచనను పంపును. అయితే విషయం ఏదనగా, వారికి ఉద్రేకము కావలసిన స్థానానికి వారు వస్తారు, లేదా ఆకాశం నుండి మాకు ఒక సూచన చూపు అలాంటిది కోరుకుంటారు. అయితే దేవుడు ఒక సూచన పంపినప్పుడు అప్పుడైతే వారు దాని సూచనకు మనస్కరించరు. కాబట్టి అది జ్ఞానులకు వివేకులకు మరుగుపరచి పసి బాలులకు బయలుపరచబడుట. వారు సూచనను నిర్లక్ష్య పెడతారు. ఆ సరైన బిడ్డ జన్మించినప్పుడు ఇస్రాయేలు ఎలాగో ఎరగవలసి ఉండెను. వారు జీవిస్తున్న సంవత్సరాలు వారి చూచి, నీ ప్రజలు పరాయి దేశంలో 400 సంవత్సరాల పరదేశులుగా ఉందరు, నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను అనున్నది. ఆ సరైన బిడ్డ జన్మించినప్పుడు సమయం సమీపించగదని వారు ఎరగవలసి ఉండెను. చిట్ట చివరికి తల్లి తండ్రి అయిన అమ్రాము యాకోబెదు రాజాజ్ఞకు భయపడలేదని కూడా, ఎక్కడైతే మొసళ్ళు ఉండినో నేరుగా ఆ నదిలోనే అతన్ని ఉంచారు. ఏ ఒక్కటి అతని కనబడలేదు. వారు ఒక సూచన ఉండటం వారు చూశారు, అయితే వారిని నిర్లక్ష్య పెట్టారు. అందుకొరకై వారు సంసిద్ధపడలేదు. దేవుడు నేరుగా లోపలికే తెచ్చి ఫరో యొక్క రాజ సముధంలోనే పెట్టాడు అతన్ని. ఫరో తానే అతన్ని పెంచి ఆయన ఎలాగూ కార్యములు చేయను చీల్చిన కొరకై అతనికి కావలసిన విద్యను అతను నేర్పించాడు. తరువాత అరణ్యము అవతలకు అతని తీసుకుని వెళ్లి అదంతా మరచునట్లుగా చేశాడు. అక్కడ అతనికి ఫరో తర్బీతి ఇచ్చాడు. దేవుడు అతనికి తర్బీతునిచ్చుచున్నాడు. అతనికి తర్బీతునిచ్చడానికి ఫరో 40 సంవత్సరాలు తీసుకున్నాడు. తరువాత అతనికి తర్బీతునివ్వడానికి దేవుడు 40 సంవత్సరాలు తీసుకున్నాడు. అదంతా అతడు మరచునట్లుగా మనిషిని యొక్క తర్బీతు, దేవుని యొక్క తర్బీతు. ఫరో ఒక కుమారుని, ఒక నాయకుడు కొరకై ఫరో తర్బీతునిచ్చుచున్నాడు. రాజదూత ప్రణతి యువతకై, ఒక యుద్ధ యోధుడు కొరకై, ఒక పోరాట వీరుడు కొరకై, ఐగుప్తు దేశమును ఉన్నత స్థానందు ఉంచు రానున్న ఫరో వచ్చుడు కొరకై, ఫరోకు మిగతా దేశములన్నీ పన్ను చెల్లించు వాటిగా చేయుడు కొరకై, ఒక కుమారునికి నాయకుడు కొరకై ఫరో తర్బీతు ఇచ్చుచుండెను. అయితే దేవుడు అతన్ని అరణ్యము అవతలకు తీసుకుని వెళ్లి అతనిలో ఉన్నదంతా తీసివేశాడు. ఓ ఆయన జీవుల దేవుడని అగ్ని పద యొద్ద 5 నిమిషాల్లో అతనికి చూయించుకున్నాడు. అతనిలో ఉన్న భయాన్నంతా ఆయన తీసివేసి అతని సంసిద్ధపరిచాడు. అతనికి సూచన, ఆయన ప్రజలు ప్రార్థించవాలని దేవుడు కోరుతాడు. ఇశ్రాయేలు ఇక ముందుకు సాగలేని స్థితి ఎందుండి ఎంతగానో సుంకము చెల్లించుతుండగా వారి సమయం సంపూర్ణమైపోయి మరి వారి భారము వారు అనుకున్న దానికంటే అధికం కాగా వారు ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. వారు ప్రార్థించడానికి ప్రారంభించగని దేవుడు ఆలకించడానికి ఆరంభించాడు. దేవుని యొక్క వాక్యము నెరవేర్పబడు సమయము అదే. కాబట్టి వాక్యము నెరవేర్పు సమయము అదే అని అమ్రాము యాకోబెదు చూసినప్పుడు వారు దేవుని ప్రార్థన కొరకై వెళ్లిపోయారు. సహజముగా ఎవరైతే భారము కలిగి ఉంటారో వారే ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేయాలని ముందుగా నిర్ణయించబడతారో వారే ప్రార్థన చేస్తారు. ఈ ఉదయం వేళ ఆహార భుజించు బల్ల యుద్ధ మేము మాట్లాడుతున్నాము. కొంత పిండి మొదలైనవి మందిరంలోనికి తీసుకుని వస్తూ మేము తొందరపడుతున్నాం. ఒక మనిషిని గుర్చి, ఇక్కడ నుండి వెళ్లిపోయిన వ్యక్తిని గుర్చి, అతని క్యాన్సర్ ద్వారా స్వస్థత పొంది తిరిగి వెళ్లి సిగరెట్లు తాగుతున్నాడని చెప్పబడింది. ఓ, అదంతటి విచారకరమైన విషయం అని నేను అన్నాను. కాబట్టి ఒకరు చెప్తూ ఇలాగూ అన్నాడు, అక్కడి నుండి దూరమైపోవటము చాలా భయంకరమైన సంగతి. సిగరెట్లు త్రాగడం నేను చెప్పాను, అది నాకు తెలుసు. అది దయ్యం నేను చెప్పాను, అది దయ్యం నేను చెప్పాను. దేవుని యొక్క శక్తి నీపైన ఉంటేనే తప్ప నీవు అది నిలుపు చేయలేవు. నా ఆరంభ జీవితంలో నాకు 2 వ్యక్తులు తెలుసు. వారిద్దరు కూడా దేవుని మనుషులు కావాలని ఆశపడ్డారు. అందులో ఒకరు నేను క్రీస్తు యొద్దకు నడిపించిన వెంటనే అతను సిగరెట్ ముట్టించాడు. అతను ఒక దినమునకు 5-6 పెట్టెలు కాల్చేవాడు. అలా కూర్చొని ఒకటి ఆర్పి వేసి దినమంతా ఒకదాని తర్వాత ఒకటి అలాగ చేసేవాడు. మరొక సిగరెట్ ముట్టించడానికి ప్రయత్నం చేశాడు అతను. అది అలా చేయటానికి ఒకటి అతనిని అనుమతించలేదు. అలాంటి వాటిని లేఖనము గద్దిస్తుందని రిగతనే పొయ్యి వద్దకు అతను చేరుకుని పొయ్యి ముట్టించి పొయ్యిలో బలవంతంగా దాన్ని పెట్టాడు. అది అంతటితో అయిపోయినది. ఈ మరొక వ్యక్తి క్రైస్తవుడు కావాలని అనుకున్న మరొకరు, అతను తన శక్తి కొద్ది ప్రయత్నము చేశాడు, ప్రభువుకు ప్రార్థన చేశాడు, 2-3 వారాలు వాటిని మానుకున్నాడు. ఆ స్థానానికి అతను వచ్చినప్పటికీ అతనికి మతిపోయినది. అతడు తను తాను తెలుసుకున్నప్పుడు బయట పెరట్లో ఉండి తలను డబ్బాకు కొనుక్కున్నట్లుగా అనుకున్నాడు. డబ్బాకు తల కొట్టుకున్నట్లుగా తను అనుకున్నాడు. తనకు తెలియకుండానే చాలా త్వరగా తన ఇంట్లోకి వెళ్లిపోయి తన సిగరెట్ లాక్కుని ఆ సాయంకాలం ఇల్లు విడిచి బయటకు వెళ్లక ముందే ఒక పెట్ట సిగరెట్లు త్రాగాడు. అలా ఒకరి తర్వాత ఇంకొకటి. ఒకరు పిలువబడవలసిన వాడు. పరలోకమున నా తండ్రి వారిని ఆకర్షించింది గాని ఎవడూ నా ఎద్దుకు రాడు. మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వచ్చరు. ఆ హెచ్చరిక భావం ఏంటి? ఆ ఒక్కరికి జీవం. దానిని అతడు చూశాడు. దేవుడు దానిని నీకు బయలుపరచుకుంటే నీవది చూడలేవు. అది జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడి పసి బాలులకు బయలుపరచబడి ఉన్నది. అవునది నిజం. అబ్రాము యోకబెదు అది సమయమని ఆ ఘడి అనే దాని వరకు తిరిగారు. దాని గురించి మాట్లాడుతూ నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. అది ఇచ్చించు వాని వల్లైనా పరిగెత్తు వాని వల్లనే కాదు, కానీ అది కరుణించు దేవుని వల్లనే కలుగును. అవునది నిజం. అది దేవుడు. ఈరోజు అంతే. ఇది లోతుగా వెళ్ళనివ్వండి. ఈ దినాన దేవుని పిలిస్తే లోక సంగతుల నుండి నీకు నువ్వు ప్రత్యేకపరచుకున్నట్లయితే అట్టి విషయాల నుండి మహిమ గల దేవుని శక్తి నిన్ను శుద్ధీకరిస్తుంది. లోకంలో నీవు అత్యనందకరమైన వ్యక్తివి. నీవు వారు చేయగలిగినట్లయితే లోకంలో మిలియన్ల జనులు ఉన్నారు, అయితే వారు చేయలేరు. అది స్వీకరించడానికి వారికి అది కాదు. సంఘము పిలువబడి వేర్పాటు చేయబడి దినము ఇదే. అది ఎలాగుండునో దానికి అది వ్యత్యాసకరంగా ఉంటున్నది. అవును, ప్రజలు ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలు ఎప్పుడైతే ప్రవక్త కొరకై ప్రార్థించడం మొదలుపెట్టారో దేవుడు ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు. అనే సమయాల్లో దేవునికి ప్రవక్త ఉన్నాడు. ఎందుకనగా దేవుడు ఎల్లప్పుడూ వారి కంటే ముందే ఉంటాడు. సిద్ధపరచబడిన ఒక మనుష్యుడు ఆయనకున్నాడు. అయితే ప్రజలు సాగు వెళ్ళటకు ప్రార్థించు ప్రజలకై ఆయన ఎదురు చూస్తున్నాడు. అది కోరు ప్రజల కొరకై. ఈ దినమునకు అది సమంజసంగా ఉన్నదని నేను చెప్పుటకు ఎలాగుడునో మరి. ఈ రోజు మనకి ఎవరు కావాలి? ఒక ఉద్ధరించేవాడు కాదు, ఒక గొప్ప సంస్థాపక నిర్మాత అయి గుంపులను ఏకము చేయగల ఇంకొకరు కాదు. ఈ రోజు మనకి ఎవరు కావాలి? లోకాన్ని గద్దించగల ఒక వర్తమానము కలిగి దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక ప్రవక్త కావాలి. ప్రజలు అందుకొరకై ఇప్పుడు సంసిద్ధంగా ఉంటే ఆ మనుషులు దేవునికై ఉండును కాక. నేను మాట్లాడుతున్నది ఏంటో మీకు తెలుసా? అయితే ప్రపంచమందు అతడు ఒక చోట ఉండవచ్చును, అయితే ప్రజలు అది ఆశపడవలసి ఉన్నది. దేవుడు అలాగా నీ గొంతు కింద వస్తువులను చొక్కి పెట్టడు. నీవే అది కొనుక్కోవలసి ఉన్నది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అవును, అది నిజం. మోషే గుర్తించబడిన తర్వాత లేక ప్రజలు గుర్తించిన తర్వాత ఒక నాయకుడు వారికి కావాలని వారు ఎరిగారు. వారు ప్రార్థించడానికి మొదలు పెట్టారు. వారికై ఒక నాయకుని పంపమని వారు ప్రార్థించడం ప్రారంభించారు. లేక వారిని బయటకు తెచ్చు ఒకరిని పంపమని. మరి ఆయన వారి కొరకై ఒక మనిషిని ఒక ప్రవక్తను పంపించాను. అదే ఆయన యొక్క సూచన. ఇతను ఒక ప్రవక్త కాకున్నట్లయితే అతను అలాగే లేచి నేను ఒక సైనిక వీర యోధులను అని చెప్తే ఆ మనిషిని నమ్మకుండా ఉండుటకు ఇస్రాయేలుకు ఒక హక్కు ఉండేది. ఎందుచేతనగా అన్ని సమయాల్లో కూడా దేవుడు తన ప్రవక్తను పంపకుండా ఉండలేదు. బైబిల్ గ్రంథంలో అటువంటిది ఉన్నదేమో ఒకసారి చూయించు. అది ఎల్లవేళల్లో కూడా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అను ప్రవక్త అయి ఉండి ఉండెను. చిట్ట చివరికి ఇశ్రాయేలు కలిగి ఉన్నటువంటి గొప్ప సైనిక యోధుడు, చివరికి దావీదు సహా. దావీదు ఒక ప్రవక్త అయి ఉండి కూడా తప్పకుండా అతడు అతడే. అతడు ప్రవక్త యొక్క దావీదు. ఆయన పంపయ్యున్న ఈ ప్రవక్తని గురించి వినలై ఉండు ఆశగల ప్రజల కొరకై ఆయన ఎదురు చూస్తుండెను. ఒకవేళ అది కానప్పటికీ వారు చేశాం అని చెప్పు గుంపు ఉండవచ్చును, వారంతా కలిపి వేశారు ఉద్రేకాలు. బైబిల్ చెప్తుంది ఒక మిశ్రమ జాతి వారితో వెళ్లెను అని. అదేమి చేసినది? అరణ్యంలో ఇబ్బంది కలుగు చేసినది. ప్రతి ఒక్కసారి కూడా ఈ అపురూపమైన విషయాలు జరుగుతూ ఉంటవి. నేను ఇది ఇక్కడ లోతుగా గుచ్చాలనుకుంటున్నాను. దేవుడు పంపిన ప్రతిసారి కూడా ఒక క్రూరుడు ప్రకృతి సంబంధమైన అనుకరణ చేయువాడు పుట్టుకొస్తాడు. ప్రతి ఒక్కసారి కూడా దాన్ని గుర్చిన తయారు చేసుకున్న విశ్వాసము కలది ఒకటి ఉంటున్నది. అది మంచిగానే ప్రజల మధ్య చోటు చేసుకుని ఉంటున్నది. అయితే నిజమైన దేవుని యొక్క ప్రవక్త యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని దానితోనే నిలిచి ఉంటాడు. అతడు దేవుని వల్ల పంపబడినవాడైతే ఆ లేఖనం నుండి అతడు దాటిపోడు. మోషే ఖచ్చితంగా లేఖనం మీద నిలబడి ఉండెను, నేను వారిని బయటకు తెచ్చదను అని దేవుడు చెప్పాడు. ఆయన మోషేతో చెప్పాడు, నీవు వీధిని నిర్వర్తించిన కొరకై నేను పంపియున్నాను. మోషే ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అతడు దేవుని కలుసుకున్నాడు. ప్రభు యొక్క వాక్కు అతని వద్ద ఉన్నది. దేవుడు ప్రవక్తల పంపు కారణం ఏదనగా వారు ప్రభు యొక్క వాక్యమును కలిగి ఉంటారు. ప్రభు యొక్క వాక్యం ప్రవక్తల యొద్దకు వచ్చును. అతడు ప్రభు యొక్క వాక్యము లేనివాడైతే అలాగైతే అతడు ప్రవక్త కాదు. కాలం జరిగి వచ్చినది కొద్ది ప్రవక్తలు ఉన్నారని ప్రకృతి సంబంధమైన అనుకరణీయులు అనేకులు అనేకమైనవి చెప్ప ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఎప్పుడు కూడా ప్రభు వాక్యమునకు దూరమవుతూ ఉంటారు. అయితే నిజమగు ప్రవక్త ఖచ్చితంగా వాక్యముతో నిలబడతాడు. ఇప్పుడు ఆ నిర్వచనం మర్చిపోవద్దు. ఒక నిజమైన ప్రవక్త యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని దానితో నిలబడతాడు. కడవటి దినాల్లో ఏమి జరగనుండెను దాని గురించి యేసు హెచ్చరిక చేసి ఉన్నాడు. అయితే నిజమైన దాసుడు నిజమైన ప్రవక్త యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని దానితో నిలబడతాడు. మోషే ప్రభుతోనే నిలిచి ఉన్నాడు. అతడు ఒక సూచన ఉండెను. వారి యొక్క విమోచనము సమీపమై ఉన్నదనటకు అతడు ఇశ్రాయేలుకు ఒక సూచన ఉన్నాడు. వారి యొక్క అంతం ఆసన్నమై ఉన్నదంటకు అతడు ఐగుప్తుకు ఒక సూచన ఉన్నాడు. ఎందుకనగా ఆ తర్వాత వారు ఎర్ర సముద్రములో అక్కడ మురిగిపోయారు. ఫరో యొక్క సైన్యమంతా వారు వారి యొక్క సైనిక బలానికి అంతమున ఉండిరి. దేశం యొక్క అంతానికి ప్రవక్త ఒక సూచన ఉంటాడు. అందుని గురించి ఆలోచించి ఆయన ఎంతటి గొప్ప దేవుడో, ఆయన ఎంతటి సామాన్యతలో కార్యనిర్వహణ చేస్తాడో. నిజముగా దాన్ని అవిద్యాపరులు అర్థం చేసుకుంటే విద్యావంతులు కూడా అర్థం చేసుకుంటారు. దేవుని యొద్దు నుండి వచ్చిన ప్రవక్త అతడని, సమయం ఆసన్నమైనదని, ఐగుప్తులోని సున్న బట్టల వద్దనున్న బానిసలు అది అర్థం చేసుకుంటే ఫరో యొక్క రాజ సౌధము అది ఎంతగా అర్థం చేసుకోవలసి ఉంటుందో. అయితే అది ఎరుగుని ఆ రకము, అది ఎల్లప్పుడూ కూడా అది పోగొట్టుకున్న రకము. అది నడుచుచూ ఉన్న ఇశ్రాయేల్ ఆ కిటికీల గుండా మోషే నిలబడి చూస్తూ ఉన్నాడు. ఫరోకైతే వారు బానిసలు మరి కుక్కలు. మోషేకైతే వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. బైబిల్ ఎలాగ తెలియజేస్తున్నది? మోషే ఎన్నుకున్నాడని, తన యొక్క సొంత ఎన్నిక చేసుకున్నాడని. పాప భోగములు అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఎందుకనగా అతని ఫలానికి అతడు ప్రతిఫలం పొందుతాడు. వారు మట్టి పూతలు పూసేవారు కాదు అని మోషే ఎరిగి ఉన్నాడు. వారు వాగ్దానం ప్రజలని అతడు ఎరిగి ఉన్నాడు. తనకు తానుగా అతడెవరు ఎరిగి ఉన్నాడు. వారికి అతడు చెప్పలేకపోయాడు. వారే అది గుర్తించవలసి ఉండెను. అతడు చేయవలసి ఉన్న పని ఏదో అతడు గుర్తెరిగేది. ఈ ఉద్దేశం కొరకే దేవుడు అతన్ని పుట్టించి ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. అయితే అతడు వారికి చెప్పలేకపోయాడు. వారు అంధులుగా ఉన్నంత కాలం వారు అది గుర్తించే వరకు బహిరంగంగా అది వారికి అతడు చెప్పలేదు. ఆ తర్వాత ఆ సూచనను వారు చూశారు. వారది ఎరిగి ఉన్నారు. అతడు ఆయన అన్నాడు, ఇశ్రాయేలుకు నేనొక సూచన అనుగ్రహించదను, ఈ కర్రను తీసుకో, దాన్ని పాముగా మార్చు. వారది నమ్ముకున్నట్లయితే అప్పుడు నీ చేయి నీ రొమ్ముపై పెట్టు, దాన్ని బయటకు తీ, కుష్ఠరోగం నుండి నీకు నువ్వు స్వస్థపరచుకో. అప్పుడు వారు అది నమ్ముతారు. అదే వారు వినకపోతే నైల్ నదుల నుండి నీరు తీసుకో, పొడి నీళ్ళపైన పోయి నీళ్ళంత రక్తముగా మారుతుంది. అది దేశం యొక్క సూచన ఉంటున్నది. ప్రజలు అది నమ్ముతారు. ఎవరైతే స్వీకరించినప్పుడు సంసిద్ధపడతారో వారు దాన్ని నమ్ముతారు. దేవుని యొక్క సూచన కదులుచున్నప్పుడు అయితే దేశం విచ్చేసకరమైనది ఒకటి పొందుకోవలసి ఉన్నది. కాబట్టి ఆయన సూచనంతా ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఒక మనిషిని, ఒక దీనుడైన మనిషిని, దేశము అధోస్థితి అంతమునకు ప్రవక్తను ఒక సూచనగా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మనకొరికి మరొకరిని పంపుతాడు, మరొకరిని పుట్టించును. దేవుని ప్రజలు అందుకై ప్రార్థించుటకు వెళ్ళినట్టయితే అతన్ని ఆయన పుట్టించును. ఆ యొక్క భారాన్ని వహించడానికి ప్రజలు కావలసి ఉన్నది. వారు మేల్కొలక ముందు, మనము జీవించున్న కాలం ఏదు, మన చుట్టూ ప్రక్కల ఎటువంటి పరిస్థితులు ఉన్నావో వారవి ఎరగవలసి ఉన్నది. నీవు ఎప్పుడు చేసినట్లుగానే నువ్వు వెళ్లి అలాగే జీవించు. రాను సంవత్సరంలో నూతన గృహము కట్టవలసి ఉన్నది. జోన్స్ కంటే మంచి కారు నేను పొందుకోవాలి. నేను ఇది చేయవలసి ఉన్నది. ఓ, దీని మీద ఎంతో. ఏది అయినా నీవు గ్రహించి అది మంచిదే. సహోదరుడా, నీవు గ్రహించవలసి ఉన్నది ఈ చెత్త అంతా నశించిపోవునని నీవు గ్రహించవలసి ఉన్నది. యేసు చెప్పి ఉన్నాడు, శరీరము చంపువానికి భయపడకు కాని రష్యా అను బాంబు కొద్ది నిమిషాల్లో అగ్నిమయమగు ధూళిలోని ఈ శరీరాన్ని మార్చగల వానికి భయపడకుడు కాని శరీరమును అలాగన మార్చి నీ ప్రాణమును నరకములో వేయగల వానికి భయపడు. అవునది నిజం. మా అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక వైద్యంతో నేను మాట్లాడుతున్నాను. శరీరంలోని వివిధ భాగాలపైన విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తుందని, ఎందుకని ఒక క్రిమిని చంపునని, జీవక్రిమిని కాపాడుతుందని దాన్ని గుర్చి అతను మాట్లాడుతున్నాడు. నేను అడిగాను, అది అద్భుతకరం, అది సొగసైన విషయం. కొద్దిసేపు నేను అతనికి ఆలకించి, డాక్టర్ అది మంచిదే, నేను దాన్ని అభినందిస్తున్నాను, అది ఎంతో మంచిది, అందుకొరకై నేను నిజంగా దేవునికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అయితే చూడు, సృష్టిలో ఒకటి కనుగొనడానికి ప్రయత్నించుటకు మీ జీవితం అంతా మీరు ఖర్చు చేస్తున్నారు. అయితే దాన్ని సృజించినది ఎవరు? కొద్దిసేపు మీరెందుకు ఆలోచన చేయకూడదు అని నేను అడిగాను. ఎవరు దాన్ని చేశారు? దాని యొక్క నిర్మాణకుడెవడు? దేవుడు దాని యొక్క చిత్రకారుడు. దాన్ని సృజించిన సృష్టికర్త ఎంతటి గొప్పవాడై ఉంటాడు? సృష్టికర్తని గుర్చి మనం ఆలోచించకుండా సృష్టిని గుర్చి మనం ఎందుకంతా నొక్కి చెప్తాము? ఆ సృష్టికర్త ఆకాశమును భూమిని సృజించి మన శరీర ప్రాణమును సృజించాడు. ఆయన ఏది నాశనము చేయగలిగితే అది చేయగలడు, ఎందుకంటే అది ఆయనది. ఇది ఈ మానవ శరీరం పనిచేయటకు అద్భుతకరమైన ఒక వస్తువుగా అయిపోయినది. మనము దాన్ని శ్లాఘిస్తున్నాము. వారు ఒక మనిషి కన్నును ఇంకొకరికి మార్చగలరు లేక అమర్చగలరు. అతి సూక్ష్మమైన ఆ బంధాలు తీసి మానవుని కనుగుంటల నుండి అది తీసి మరొక మనిషి కనుగుంటలో దానిని ఉంచుతారు. ఆ కంటిలో ఆ మనిషి చూడగలుగుతాడు. అది అద్భుతకరమైన విషయమే. అది ఇలా సహజంగా జరుగుతున్నది. తల్లి బిడ్డను కంటున్నప్పుడు బిడ్డ పుట్టలేడు, ఆమె అలాగే ఉంటున్నది. బిడ్డ కనలేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోతారు. అది నిజమే. అయితే అది నీవు వినుట అరుదవుతుంది. అది వేరుగా ఉండును. బహుశా ఇదేమో. అయితే ఈ రోజు బిడ్డ కలిగి ముందుగానే ఆ స్థితిలో ఉన్న ఆ తల్లిని తీసుకుని చివరకు తల్లి ప్రసవన ఘడియల్లో ఉన్నప్పటికీ ఆ తల్లిని ఒక గదిలోకి తీసుకుని పోయి కొద్దిగా మంచు మందు ఇచ్చి ఆ బిడ్డను బయటకు తీస్తారు. దాన్ని మనం శ్లాఘిస్తున్నాము. నగరంలో నీటి సరఫరా పద్ధతిలో అక్కడ కవాటమును నిలుపు చేయి. ప్రాముఖ్యమైన నిలుపు చేసిన కవాటం యొక్క ఏమి జరుగును చూడు, అక్కడది ఉదేస్తుంది. అయితే మనం ఒక కాలుని విరగ్గొట్టి లేక ముంజేతిని విరగ్గొట్టి దేవుని యొక్క అద్భుతము ద్వారా రెండవసారి ఆయన ఆ రక్తమును మరొక మార్గంలో పోలిస్తాడు. వ్యక్తి యొక్క ప్రాణము రక్షించడానికి ఇంకొక దారి నడిపిస్తాడు. ఎవరు చేయగలరు నాకు చెప్పు? ధమనిని కత్తిరించు. నీళ్లు ప్రవహిస్తున్న ఇంకొక చోట ఉన్న ప్రాముఖ్యమైన ఆ దారిని కవాటం యొద్ ఆపుచేయి. అదేం చేస్తున్నది? ఒక ప్రయత్నం చేసి ఏమి జరుగుతుందో చూడు. మరొక మార్గం వెళ్ళటానికి వీలు లేదు. అది కవాటం యొద్ బోధేస్తుంది. ఈ రక్తం మరో దారిని వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని చేకూర్చకపోతే తాక్షణమే గుండె యుద్ధని లెచ్చిపోయి నీవు చచ్చిపోతావు. నీ బ్రెయిన్ నీవు తాకిన ప్రతిసారి తాక్షణమే అది మరణమవుతున్నది. నీకు ఒక చోట తిగినప్పుడు ధమని తెరవబడి లేక ఒకటి జరిగి తక్షణమే మరణమవుతున్నది. నీ బ్రెయిన్ నరుక్కో, నీవు చచ్చిపోతావు. అంతే, తిరిగి నీ గుండెల్లోకి చిందేస్తున్నది. అది నిన్ను చంపుతున్నది. అదే దేవుడు. అది అద్భుతకరమైనది అనుకుంటున్నాము. అది అద్భుతకరమైనది. ఏ విధంగా విజ్ఞాన శాస్త్రము లేక వారు ఆ ధనులను కట్టి రక్తము రాకుండా నిలుపు చేయగలరు, మనం అది అభినందించగలరు. అదంతా మంచివే. అయితే దాన్ని చిత్రించింది ఎవరై ఉండెను? చూడు, మనం సృష్టినంతా చూస్తాము, దాని సృష్టికర్తను మర్చిపోతాము. అవునా? ప్రకృతి విషయాలు మనం చూస్తాము, ఆత్మ విషయాలు మర్చిపోతాం. అదే మనం చేసేది. ఎప్పుడు దేవుని యొక్క ప్రవక్తలు వారు వాక్యమును కలిగి ఉన్నారు, అందుచేతనే ప్రజలు వారిని నమ్మారు. అందుచేతనే దేవుడు మోషేతో ఇలాగ చెప్పాడు, అక్కడ ఆది కాండములు నిర్గమ కాండములు చాలా సార్లు మార్గం అంతటి కూడా ఆయన చెప్పాడు, మీలో ఒకడు ఆత్మ సంబంధి అయి ఉన్నట్లయితే, లేక ఒక ప్రవక్త. ఇప్పుడు మనం ఇవి ఎలాగో తెలుసుకునగలుగుతాము? ఆయన చెప్పాడు, అతడు ఒకడు చెప్పినప్పుడు అది జరగవలను, ఒకటి చెప్పినట్లయితే అది జరుగును. అప్పుడు అది నమ్ముడి. చూస్తున్నారా? అదే ఒక సూచన. కాబట్టి ఆయన వాక్యమును నాయకులకు కాదు, నియంత్రణకు కాదు, అయితే ఆయనకు ఆయన వాక్యమును ప్రవక్తలకిచ్చాడు. క్రుష్చేవ్ లోకానికి సూచన కాదు, లేదండి హిట్లర్ లోకానికి సూచన కాదు, అయితే ఒక చోట ఒక స్థలమందు ఘడియ కొరకు ఎదురు చూస్తున్న దీనుడైన ప్రవక్త దేవునికి ఉన్నాడు. అతడి సూచన, అతడి సూచన లోకమును గద్దించి సంఘమును రక్షించు సూచన. అతడు ప్రవక్త. ఏలియా అతని దినమునకు ఒక సూచన. ప్రవక్తకు ఏలియా దేవుని వాక్యం యొక్క సూచన. అతడు ఐగుప్తునకు తీర్పు, ఇశ్రాయేలుకు విడుదల. వారు అతన్ని నమ్మినట్లయితే ఇశ్రాయేల్ అంతా దేవుని నుండి తొలగిపోయారు. ఏలియా యొక్క ఆ పాపపు దినమున వారు పాపములోనికి వెళ్లిపోయారు. ఏలియా యొక్క ఆ దినమున వారు క్రమాన్ని మరిచారు, దేవుని వల్ల నడిపించబడుట మర్చిపోయారు. ఎర్ర సముద్రంలో పాయలు చేసి ఐగుప్తులో ఉండి వారిని బయటకు తీసిన గొప్ప యెహోవాను వారు మర్చిపోయారు. వారి మధ్య గొప్ప ప్రవక్త మోషేను వారు మర్చిపోయారు. అది వారు మరిచారు, మనం అది మర్చిపోయాము. మెథడిస్టు వారైన మీరు జాన్ వెస్లీని మర్చిపోయారు, లూథరన్ వారైన మీరు మార్టిన్ లూథరన్ మర్చిపోయారు, బాప్టిస్టు వారైన మీరు జాన్ స్మిత్ ను మర్చిపోయారు. మనలో అనేకులు చార్లెస్ ఫిన్నే ని మర్చిపోయారు. అనేక మంది గొప్ప వారిని ఫిన్నే ద్వారా మార్పు చెందిన 97 పాళ్లు వారు నిలిచిపోయారు. 75 పాళ్లు మూడి వారు వెనుకకు వెళ్లిపోయారు. ఒక్క సంవత్సరంలో పరిశుద్ధ గుంపు వెస్లీ వారు అలాగే వెనుకకు వెళ్లిపోతూనే ఉన్నారు. అయితే ఫిన్నేకి 97 పాళ్లు. చిన్న బుడత, బక్కపలచని బట్టతలవాడు, ప్రజలు ముచ్చుల పొడి చూచి వేదిక దొరికి వెళ్లిపోయాడు. ఒక దినాన పరిశుద్ధాత్మ అతను పట్టుకునే వరకు పొదలో నిలిచిపోయాడు. అవును, అదే అది అతను చేశాడు. అంతానికి అతనికి సూచనై ఉన్నాడు. 200 సంవత్సరాల క్రితము వెస్లీ జరిగించిన ఆ గొప్ప ఉద్యోగం ఆనాటి పాపయుక్తమైన తరం పైకి తీర్పు దిగి వచ్చినప్పుడు అతనికి సూచనై ఉన్నాడు. ఏలియా తనకు తాను ధైర్యంగాను కఠినంగాను ఎలా ఉండగలిగను? ఆమేన్. ఎవరు అతనితో లేరు. అయితే అతను దేవుని యొక్క సూచన. మిగతా మతాచారులంతా నవ నాగరిక మార్గాన అహాబుతో ఉండిపోయారు. ఆ తరానికి వారు నాగరిక గల వారై ఉన్నారు. అయితే వృద్ధుడైన అహాబు అతని యొక్క సంపాదనంతా సంఘాన్ని కేథలిక్ వారి యొక్క విశ్వాసం తీసుకున్నది కాని, అయితే అలాంటి దారిలోనికి విగ్రహాలలోనికి తెచ్చినది, వారికి నచ్చిన రీతిగా వారు కోరుకున్న రీతిగా అందులోనికి వచ్చినది. కొందరు ఈ విధంగా ఆలోచిస్తారు, కేవలం స్వేచ్ఛ, నీవు చేయాలనుకున్న ఏది నీవు చేయకూడదు, ఆ స్థితిలోకి వెళ్లిపోతావు. ఎలాగో సెలవిచ్చుచున్నాడని ఏలియా అక్కడ ఏ విధంగా నిలబడగలిగాడు? ఓ దేవా, అలాంటి మనిషిని మాకు దయచేయము. యెజెబెలుకు ఆమె యొక్క పరిస్థితిని చెప్పడానికి అతడు జంకలేదు. అతడు అహాబుకు భయపడలేదు. అతడు తప్పని అతడు భయపడలేదు. అతడు ధైర్యంగా నిలబడి అహాబు యుద్ధకు వెళ్లిపోయి నేను చెప్పు వరకు మంచైనను పడదు అని చెప్పాడు. ఆమేన్. అతడు ఎవరు? ఆనాటి పాపయుక్తమైన తరములకు అతడికి సూచన. ఇశ్రాయేలు అది చూశారా? లేదు. అతని చూచి ఎగతాళి చేశారు, అతని చూచి నవ్వారు. ఒక కరువు రాబోతుందని, ఒక శ్రమ ఆకలి అలబడి రాబోతుందని అతని ముందుగా తెలియచేశాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడను దానితోనే నిలబడిన వాడై ధైర్యంగా ప్రవచించాడు. అన్నాడు, ప్రభువా నిజమైన వారందరినీ వారు చంపారు, వారందరినీ చంపారు చంపారు. నీ వాక్యపక్షంగా నిలబడిన వాడను నేను ఒకటి మాత్రమే. దేని గుర్చి ఈ బంది? దేవునికి వాక్యమును గుర్చి. ఏలియా వాక్యముతో నిలబెట్టే కోరుకున్నాడు. అతను నిజమైన ప్రవక్త ఉన్నాడు. ఇతర ప్రవక్తలు చెప్పారు, ఇతర ప్రవక్తలు చెప్పినారు. ఓ, అదంతా ఏమంత విచ్చేసుకరమైనది కాదు. యెహోవా లెక్క చేయడు, అది మీకు తెలుసా? యెహోవా లెక్క చేయడు, అది ఆయన వాక్యమై ఉండవలసి ఉన్నది. యెహోవా లెక్క చేయను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడను, ఆయన వాక్యం పైన ఏలియా నిలబడి ఉన్నాడు. ఒకరోజు నా దేవుడు అతనికి ఒక చిన్న రహస్యం తెలియజేశాడు. ఆయన చెప్పాడు, నాకు 7,000 మంది ఉన్నారు ఏలియా, దానికి నీవిక్కడ సాక్షివి. వారు బయటకు వచ్చి అది ఒప్పుకోటానికి వారికి తగినంత ధైర్యం లేదు. వారు పొదలలో దక్కుతున్నారు, అయినప్పటికీ వారి గుండెల్లో వారు నా యొక్క దాసులు. వారు బాలేములు మోకరించరు, బాలేముకు మోకరించరు, అది చేతికి వారు భయపడతారు. అయితే నేను నీకు ఒక సూచన ఇచ్చుచున్నాను. నీవే సూచన, ఒక్క నిలబడు, నా వాక్యపక్షంగా నిలబడు, నేను నిన్ను జాగ్రత్త తీసుకుంటాను. వారికి ఒక సూచన ఇవ్వు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి సూచన అలాంటి దానిని దేవుడు పంపును. దేవుడు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానము ఆ వ్యక్తిని అడ్డుకుంటున్నది, ఎందుకంటే అతడు ఒక సూచన, మరచిపోయిన సూచన. వారు ఎందుకు అనుకుంటున్నా అంటే, అహాబు ఘనమైన రాజు, అన్ని దేశాలు అతనికి భయపడుతున్నవి, అది మంచిదే. అయితే ఏలియా వాక్యం యొక్క సూచన, అది నిజమైన ప్రవక్త, వాక్యం యొక్క సూచన. కనుక అతని వాక్యం యొక్క సూచన ఉండగా వారు అతను నమ్మలేదు, అతని వల్ల వారికి ఉపయోగం లేదు. కర్మెల పర్వతం నుండి దేవుడు అతను పంపినప్పుడు విధవరాలకి అతడు ఒక సూచన ఉండెను. కెరుతు వాగు యొద్దకు అతన్ని పంపి కకులముల చేత అతన్ని పోషించిన తర్వాత వాగు ఎండిపోయినది. అతడు ఈ విధులన్నింటికి వెళ్లిపోయాడు. బోధకు వెళ్ళటానికి ఎటువంటి స్థలం అది? అయితే అక్కడికి అతను వెళ్లాడు. ఎందుకు చేతనగా వెళ్ళమని దేవుడు చెప్పాడు కాబట్టి. అయితే అతను ఎక్కడికి వెళ్లిపోయాడు? ఆయన చెప్పాడు, నిన్ను పోషించుటకు నేను ఆమెకు ఆజ్ఞ ఇచ్చున్నాను. ఆమె అక్కడ ఉన్నప్పుడు అతనికి సూచన ఉండవలసి ఉండేను. ఆమెకు ఆమె కుమారునికి సరిపోయినంత ఆహారము ఒక రొట్టె అయిపోయినది. దాంతో కొనసాగటానికి బుడిలో తగినంత నూనె అయిపోయినది. ఆమె చెప్పినది, 2 పుల్లలు ఏరుకుంటానికి నేను ఇక్కడ ఉన్నాను. భయంకరమైన వేసవి మండు టెండ ఉదయ వేళ ముఖమంతా వెంట్రుకలుండి నిరసన వెంట్రుకలతో తన వెనుక వెళ్లాడుతూ ఉండగా మెరుస్తున్న బట్టతలతో ఆ గవిని ఆనుకున్న అతడు, నాకు కొంచెం నీళ్లు తీసుకురా, మరలా నాకు ఒక రొట్టె ముక్కను, ఒక రొట్టెను తీసుకురా అని అన్నాడతడు. ఆమె చెప్పినది, నా యొక్క తగినంత ఆహారము లేదు, నా కుమారుడికి చిన్న అపము చేసుకుంటున్నందుకు నేను 2 పుల్లలు ఏరుకుంటాను కొరకు ఇక్కడికి వచ్చాను. నా యొక్క కేవలము అతనికి నాకు తయారు చేసుకుంటూ మాత్రమే నా వద్ద ఉన్నది. మేము తిని చనిపోబోతున్నాం. అతడిన్నాడు, భయపడవద్దు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అలాంటి మనుషుడు మనకు అవసరమై ఉన్నది కదా. ఎందుకని సహోదరి, అది జరగవచ్చు, అది నెరవేరవచ్చు, నాకు తెలియదు. కాదు కాదు, ఏలియా అనుకూలతగా ఉన్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ పీపాయి తరిగిపోదు, బుడిలోనిది ఆరిపోదు, దేవుడు భూపైకి వర్షము కురుమరచు వరకు. ఆమేన్. అక్కడే నీవు నావు, అది ఆమెకు సరిపోయిన సూచన ఉంటున్నది. ఆమె నేటి సంఘానికి పోలికే ఉంటున్నది. ఆమెకు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, అతను వ్యాధిగ్రస్తుడయ్యాడు. అతనిలో ఊపిరి లేనంతగా అతడు జబ్బు పడిపోయాడు, అతడు చనిపోయాడు. తరువాత ఆమె ఏమి చేసినది? సంఘం ఇప్పుడు ఆ సూచనలు చూచినది. అయితే ఏంటి? చిన్న దురదృష్టము కలిగితే అందుకొరకై వెంటనే ఆమె సంఘమును నిందిస్తున్నది. ఆమె ఏలియాను నిందించగోరినది. ఆమె అన్నది, దైవజనుడా, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా బిడ్డ ప్రాణము తీసుకుని ఇక్కడికి వచ్చిదివా అని ఆమె అడిగినది. ఏలియా బిడ్డను తీసుకుని పైన ఎక్కడ అతడు పడుకుంటాడో అందులోనికి తీసుకుని వెళ్లాడు. తన స్వంత పడక మీద పండుబెట్టి అతనిపై చాచుకుని పండుకుని ఇలాగొన్నాడు, ప్రభైన దేవా, హల్లెలూయా, ఈ బిడ్డకు తిరిగి ప్రాణాన్ని పంపించు అని అడిగాడు. బిడ్డ మెలుకున్నాడు, అతడు దాన్ని వెనుకకు తీసుకున్నాడు. ఆ స్త్రీ ఆ బిడ్డ వైపు చూచినది, ఆ తర్వాత అతని వైపు చూచినది. అక్కడే ఒకటి ఉన్నదని ఆమె ఎరిగి ఉన్నది. ఆమె చెప్పినది, దీని వలన దేవుని యొక్క వాక్యము నీ నోట ఉన్నదని నేను ఎరుగుదును. ఆమేన్. అతడు ఆ విధువురాలకు ఒక సూచన, దేవుని యొక్క శక్తిని ఆమె చూచినప్పుడు ఎవరైతే సజీవులుగా చేయగలరో లేక చంపగలరో, ఆ బిడ్డను ఎవరైతే మృతి నుండి లేపి ఉన్నాడో. ఆమె చెప్తుంది, ఇందువలన నీవు దైవదేవుడవని నేను ఎరుగుదును. ఆమె ఎరిగి ఉన్నది, ఆమె అది ఎరుగును. దేశ దేశాలు అప్పుడు వారు చేసినట్లుగా దానిని చూచి నమ్ముతారు, వారు నమ్మరు. అయితే ఆ స్త్రీ వ్యత్యాసమెరుగును. చనిపోయినా ఆమె కుమారుని తిరిగి జీవం పొందినకొరకై అతడు ఒక సూచన అయినట్లు అక్కడది ఒక సూచన. ఆ ప్రవక్త ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సూచనలై ఉంటున్నారు. తెలియపరచుకుంటా, ఏలియా అప్పుడు పిలిచినప్పుడు అతడు అన్నాడు, దేవుడు దేవుడైతే ఆయన సేవించుడి, అయితే బయలు దేవుడైతే అతన్ని సేవించుడి. ఏలియాకు అది అద్భుతకరమైన రోజు కాదా? ఈ రోజు కాదా? రాజకీయాలు దేవుడైతే దాన్ని సేవించుడి. రాజకీయాల్లో మనం ఏమి కలిగి ఉంటున్నాము? మనం ఏమి చేసి ఉన్నాము? మనకు చెడుగుంపు తప్ప మరేమీ లేదు. మనకున్నది ఒకటిదే, అయితే మనం ప్రతి ఒక్కరిని పొగుట్టుకున్నాము. దేశంలో మనకున్న స్నేహితుల్ని పొగుట్టుకున్నాము. ఇక్కడ గత వారంలో 2-3 దేశాలను కమ్యూనిజం కొరకై పొగుట్టుకున్నాము. మనం ప్రజలపైన పన్ను వేసి వారి డబ్బు తీసుకుని అవి పుంజుకున్న వెంటనే కమ్యూనిజం కై త్రిపుటకు ఆ ప్రజలను పోషించడానికి అది పంపుతున్నాము. అది ఒక వేషధారణ అవుతున్నది. అది నిజం. మనం క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాము, క్రైస్తవులే మనం ఉందాం, పోషించి అలాంటివి చేయటం వల్ల కాదు. అది చాలా స్వల్పము. సాధారణముగా సహృదయం గల వ్యక్తి అది చేస్తాడు. అది మతం, అది రక్షణ కాదు. చాలా మంది ప్రజలు మతాన్ని రక్షణకు కలుపు చేస్తారు. విధవరాలను పేదలను పోషించుట మతం, అది భక్తి లేక మతం. అయితే రక్షణ అనగా కొత్త జన్మ, తిరిగి జన్మించుట, అది వ్యత్యాసకరమైనది. మతం మహమ్మదీయులకు ఒక మతం. అనేక మతాలు ఉన్నవి. బహిర్గతం కావటానికి ఆ దినాన కర్మెలు పర్వతం పైన అహోబును ఆ దినాలన్న వారి సంఘశాఖలు సంఘశాఖల వేవేల గుంపుల పూజారులను అతడు పిలిచినప్పుడు అతడు వారిని కర్మెలు పర్వతం పైకి పిలిచాడు. ఇక్కడికి ఎక్కిరండి, నన్ను ఇక్కడ కలుసుకోండి, నేను మీ అందరితో నిలబడతాను. అతడు ఏమి చేశాడు? అతడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని దాన్ని కలిగి ఉన్నాడు. అతడు భయపడలేదు. అతడు చెప్పాడు, ఎద్దును వధించి బయలుకు ప్రార్థించండి, అగ్ని ద్వారా జవాబిచ్చు దేవుడే దేవుడవునుగాక. అయితే దినమంతా కూడా ఉదయం మొదలుకున్న మధ్యాహ్నం వేల వరకు భోజనం వరకు వారు బలిపీఠం యుద్ధ గంతులు వేశారు. వారు తమ్ము తాము కత్తులతో కోసుకున్నారు. వారు కేకులు పెట్టారు. వారు అరుపులు అరిచారు. ఏలియా ముందుకు వెనుకకు నడుస్తూ, ఇంకా మరికొద్దిగా కేకులు పెట్టండి, ఒకవేళ అతడు చేపల వేటకు వెళ్లాడేమో, లేక మరొక దాని కొరకే వెళ్లాడేమో, అతడు అన్వేషణకు వెళ్లాడేమో, అతనికైతే యెహోవాయలకు సెలవిస్తున్నాడు అన్నది ఉన్నది. అతడు సంతృప్తితో ఉన్నాడు. అతనికి దేవుని యొక్క వాక్యం ఉన్నది. సహోదరుడా సహోదరి, దేవుని యొక్క వాక్యము కంటే ఏ మనుషునికైనా మరేమి కావాలి? దేవుడు ఆయన చేస్తారని ఆయనే చెప్పాడు. దేవుడు ఆయన చెప్పినది ఆయన నెరవేర్చగలడని అతడు అబ్రహం వలె ఎంచుకున్నాడు. దేవుడు అది చేయగలడని అతనికి తెలుసును. కారణం దేవుడు చెప్పాడు కాబట్టి. కాబట్టి అక్కడికి రమ్మని అతడు వారిని పిలిచాడు. కనుక వారు కత్తులతో కోసుకుంటూ కేకలు వేస్తూ సాయంకాలం నైవేద్యం వరకు పగలా అంత బొబ్బరింతలు పెడుతూ ఉన్నారు. తర్వాత ఏలియా అతను అది ఎలా చేశాడు గమనించు. మొదటిగా అతడు చేసినది 12 రాళ్లను ఏకం చేశాడు. దేవుడు విడిపోయిన వాడు కాడు. సంఘశాఖలు సంఘాలను విడదీసినవి, అయితే దేవుడు కాదు. ఒకరు అడిగారు, నీవు క్రైస్తవుడువా? ఒకరిని అడిగితే, నేను బాప్టిస్ట్ వాడను. అతడు పంది అని చెప్పుకుంట కంటే మరేమీ గొప్పేమి కాదు. నేను మెథడిస్ట్ వాడను. దేవునికి మరలా అది పంది అని చెప్పుకుంట కంటే మరేమీ కాదు. నేను చెప్తున్నాను, నీవు క్రైస్తవుడువా? క్రైస్తవుడుగా నీవు ఉండుటకు నీవు క్రీస్తువులే ఉండవలను. పెంతికోస్తు దినాన పడిన పరిశుద్ధాత్మ వలె నీలో మందిరమై ఉండవలను. ఒక ఉద్రేకం వల్ల కాదు. ఇదే నా భావము. నిజమైన పెంతికోస్తు. చూశారా? అవును, నేను పెంతికోస్తు వాడను. నేను ఏకత్వ వాడను. నేను త్రితత్వ వాడను. నీవు ముందున్న దానికంటే అదేమి పెద్దదేమి కాదు. దేవునికి ఒక భావమేమి లేదు. అది విభజన. ఆ మత బోధకుల మధ్య అదే అక్కడ జరిగిన విషయం. అయితే ఏలియా ఈ 12 రాళ్లను ఒకటిగా చూశాడు. వారందరికీ కూడా దేవుడు ఒక్కడే దేవుడు అని చూయించిన కొరకై వాటి అన్నిటినీ ఒకచోట చేర్చాడు. కాబట్టి వాటిని అతను ఏకం చేసినప్పుడు ఆ చెక్క పైన బలిపీఠం మీద ఎద్దును పెట్టి దాన్ని చంపాడు. అతడన్నాడు, ఇందులో ఏ మోసము లేదంటుకు ఇది నిశ్చయం. వెళ్లి 12 బాణల నీళ్లు తీసుకురండి. అతడు వాస్తవంగా చెక్క నీటితో తెలిపాడు. ఓ హల్లెలూయా, దేవుడు దేవుడుగానే అతడు చూయించగోరాడు. ఎందుకని? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది అతనికిన్నది. అతను ఒక ప్రవక్త ఉండెను. అతని యొక్క దేవుని వాక్యం ఉండెను. కాబట్టి ఆ దినమున సంఘములో ఉండి నిన్ను వెళ్లగొడతాము అన్నట్లయితే, అది ఇది చేస్తామన్నట్లయితే, నీవు యేసు నామ బాప్తిసం తీసుకున్నట్లయితే మరియు మిగతావన్నీ చెప్పినట్లయితే ఉద్ధీనత. అది హోవాయిలాగా సెలవిచ్చుచున్నాడు. ఒక మంచి వ్యక్తి గత రాత్రి నాతో మాట్లాడాడు. అతడు వచ్చి తన చేతులతో నన్ను కౌగిలించుకుని, సహోదర అబ్రహాం, నేను నిన్ను ఒకటి అడుగుతాను. నీవు మాట్లాడుతున్న ఈ దానిలో కొద్దిగా నీవు రాజీ పడినట్లయితే ఏంటి అని అడిగాను. అతడన్నాడు, ఈ బాప్తిస్మ ఇదంతా అని చెప్పాడు. షికాగోలోని సంఘాలు ఆ చుట్టూ ప్రక్కల నిన్ను చాలా చెడ్డగా అనుకుంటున్నవి, దానిని నీవు సంబోధిస్తావని వారు భయపడుతున్నారు. నేను చెప్పాను, నిజం, నేను దాన్ని సంబోధిస్తాను, తప్పకుండా నేను దాన్ని సంబోధిస్తాను. సరే, దాని ఒక్క విషయంలో మాత్రమే వారు నీకు విరోధంగా ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను, అలాగైతే వారు నాకు విరోధంగా లేరు సుమా, అది చెప్పినది నేనొక్కడే కాదు, దేవుడది చెప్పాడు. అది తప్పని వచ్చి రుజువు చేయటానికి నేను ఎవరినైనా సవాలు చేస్తున్నాను. అవును, నేను చెప్పాను, సరే చూడు, నీవు ఒప్పుకోవలసి ఉంది సహవాసం చేయకూడదు. అతడు చేయాలని వారు కొన్నది అదే. అహాబు అక్కడే ఉన్నాడు. దేవుడు రాజీ పడ్డాడు లేదండి, ఆయన రాజీ పడ్డాడు. అతడు అడిగాడు, సహోదర అబ్రహాం, నేను ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నాను. ప్రభు యొక్క దూతను మేమంతా నమ్ముతున్నాము. ప్రభు యొక్క దూత ఇది నీకు చెప్పడా? నేను చెప్పాను, ప్రభు యొక్క దూత ఏమి చెప్పినది నాకు లెక్కలేదు. అతడు ప్రభు యొక్క దూత అయినట్టు అతడు అది చెప్తాడు. అయితే అతడు విరుద్ధముగా ఒకటి చెప్పినట్లయితే అతడు ప్రభు యొక్క దూత కాదు సుమా. నేను చెప్పాను, దేవదూత ఏమి చెప్పినది? ఏది చెప్పినప్పటికీ పౌలు ఇలాగ చెప్పి ఉన్నాడు, ఆకాశమును వచ్చిన దూత మరొక సువార్తను ప్రకటిస్తే అతడు శుభమండు కాక. కొందరు శరీరరీతిగా అతర్శించి దూతలను గుర్చి ఒకరు చెప్తారు, జోసెఫ్ స్మిత్, బ్రిగమ్ యాం, అడ్వెంటిస్ట్ వారి యొక్క పలు విధాలైన మూఢనమ్మకాలు, ప్రతిదీ అలాంటి అన్ని రకాలను వారు చూశారు. అయితే అవి ఎల్లప్పుడూ కూడా వాక్యములకు విరుద్ధము. అయితే దేవుడు ఆయన వాక్యమును కాపాడుతాడు, అది ఆయన యొక్క వాక్యము. నేను చెప్పాను, ఇది ప్రభు యొక్క వాక్యము, నిజం. నేను ఎరిగినంత కూడా ఆయన వల్లే నేను నేర్చుకున్నాను. నేనే సెమినరీకి వెళ్ళలేదు, అది ఆయన యుద్ధ నుండి నాకు వచ్చినది. అయితే నేనున్నాను, అయితే అది దానికి విరుద్ధమైనట్లయితే నేను ఆయన నమ్మను. ఎందుచేతనగా దేవుని యొక్క వాక్యం మొదట ప్రతిదీ అబద్ధమవుతున్నది. దేవుని వాక్యం దానితోనే ఉండు. కనుక ఏలియా అక్కడికి చేరుకుని ఆ మొదలునంతా నీటితో తడిపాడు, 12 బాణల నీటితో తడిపాడు, వాటిపైన పోశాడు. ఎంత మెల్లగా వెళ్లాలో అంత మెల్లగా వెళ్లిపోయాడు. ఎందుకని? దేవుడు అబద్ధమాడాడు. దేవుడు అతనితో చెప్పి ఉన్నాడు. అతడు చెప్పాడు, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు యొక్క ప్రభు అయిన దేవా, నీవు దేవుడువని, నేను నీ యొక్క దాసుందని, ఇదంతా నీ ఆజ్ఞ చొప్పునే నేను చేసేదనని ఇది తెలియబడు కాక. ఎందుకనగా ఇది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు చేయమని నాతో చెప్పావు కాబట్టి నేను ఇది చేసి ఉన్నాను. ఎందుచేతనగా ఇది నీ యొక్క ఆజ్ఞ చొప్పునే జరిగి ఉన్నది. నీవే దేవుడువని అది తెలియబడు కాక. ప్రభు యొక్క ఆజ్ఞ దిగి వచ్చినది, అర్పను దహించి వేసినది, నీటితో తడిచిన ముద్దలు, మునిగిన్న బండలు ప్రతిదీ అయిపోయినవి. తరువాత ఇశ్రాయేలు కేకలు పెట్టారు, 7,000 మంది. దేవుడు దేవుడే ఎగును కాక ఏలియా, ఆ వృద్ధుడైనా బలహీనుడైనా ముడతలు పడి ఎండిపోయిన శరీరంతో ఉన్న ఏలియాను చూచుట ఎంతటి మధురమైన విషయం. చిన్న కర్ర తన చేతితో పట్టుకుని ప్రక్కలో చిన్న నూనె బుడ్డి ఉంచుకుని తన చుట్టూరా గొర్రె చర్మాన్ని చుట్టుకుని ఉన్నాడు. ఎందుకని? ఈ రోజు అతడు వీధుల్లో నడిస్తే చెరసాల్లో అతను ఉంచుతారు. అయితే పొట్టి వస్త్రాలు స్త్రీలు ధరించడం వారు అనుమతిస్తారు. అయితే నిజంగా వారు అది చేయకూడదు. అయితే ఇక్కడకు అతడు వచ్చాడు. కొండ దాటి ఈ కర్రతో కర్మెల పర్వతం, ఎడారి మధ్యలో ఉన్న చిన్న ఖాళీ స్థలం కాదు, అది పెద్ద పర్వతం. అది ఈ విధంగా జరిగి ఉంటున్నది, పైకి ఎక్కుతూ ఉంటున్నది, సముద్రం పైగా కనిపిస్తుంది. ఏలియా, గెహజీ పై శిఖరం పైకి పరుగులు తీశారు. ఏలియా బోర్లబడి తన వీపు పశ్చిమ దిశగా ఉన్నది, సూర్యుని వైపున ఉన్నది, దేవునికి మొరపెడుతున్నాడు. 3.5 సంవత్సరము చివరికి మంచు బిందువు అయినా పడలేదు. గెహజీతో అతడు అన్నాడు, నీ వెళ్లి ఏదైనా కనబడుతుందో చూడు, సముద్రపు ఆవల మేఘము కనిపిస్తున్నదేమో చూడు. ఈ పర్వతం మీద నిలబడి ఆ వైపునికే చూస్తూ నాకు ఏమీ అగుపించట్లేదు అని అతడు చెప్పాడు. అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. దేవా, ఈ ప్రజలు పశ్చాత్తాపడినట్లయితే, ఈ ప్రజలు ఎందుకు తిరిగి మరలకుంటే వారు తమ బుద్ధిహీనతనంతా విడిచిపెట్టి నీ వాక్యం యొద్దకు వచ్చినట్లయితే అప్పుడు నీవు నీ వాక్యమును జవాబిచ్చు దేవుడు అవుతావు. ఈ దినము నేను అదే చెప్పనివ్వండి. ఈ సంఘశాఖలు చూసుకుని వాటిని బద్దలికొట్టు. ఈ సంఘశాఖల తారతమ్యతను విడిచి దేవుని వాక్యం యొద్దకు ప్రజలు వచ్చుదురు కాక, కత్తిరించు గీత యొద్దకు ప్రజలు వచ్చుదురు కాక. ఇంకా అగ్ని ద్వారా జవాబిచ్చు దేవుడు ఉన్నాడు. నేను ప్రజలను అడుగుతున్నాను దేవుని ప్రార్థించమని. అది ఒక వ్యక్తిని పిలుస్తున్నది, ప్రజలు ప్రవక్తను పిలుచుదురు కాక. దేవుడు అతని రంగంపైకి ఉంచుతాడు. అది చేయమని నేను దేశాలకు సవాలు చేస్తున్నాను. నీవు సాగిలపడి దేవుని ప్రార్థించి ఒక్క విమోచకుని పంపమని నీవు అడిగితే ఏమి జరుగుతుందో గమనించు. ఒక్కసారి అలాగే చేయి, దేవుడు జవాబిస్తాడు. ఎల్లప్పుడూ దేవుడు చేస్తాడు. కిందపడి ఇలాగను చెప్పు, దేవా అది ఈ దినమే అగును కాక ఈ ప్రజలు ఒకప్పుడు నీకు వ్యతిరేకులు. ఈ ప్రజలు అక్కడున్న అన్ని రకాల సంఘర్షణలు పగలగొట్టారు. అయితే ఈ రోజు నీవు నీకు నీవు రుజువు చేసుకున్నావు. నీవు దేవుడువు. ప్రజలు అన్నారు, బయలును ప్రద్రోయుడి, ఆ వేల మంది పూజలు నేను చంపాను. ప్రభువా, వారిప్పుడు దారికి అవతల ఉన్నారు. అన్ని ఆటంకాలు తొలగిపోయినవి. మమ్మలను వేరు చేసిన చిన్న అడ్డంకులు తొలగిపోయినవి. మెథడిస్ట్ బాప్టిస్ట్ వచ్చి ఆరాధన చేయవచ్చును. బాప్టిస్ట్ పెంతికోస్తు వచ్చి ఆరాధన చేసుకునవచ్చును. అక్కడ హృదయాలలో నిజమున్న వారు నమ్మకమైన 7,000 మంది. అయితే వారు ఇది చేయలేరు. వారు దాన్ని చేసినట్లయితే వారి సంఘాల నుండి వారు తన్నివేయబడతారు. వారిలో కొందరు లెక్క చేయరు. ఎలాగైన వారు వచ్చారు. అవునది నిజమే. అయితే ఆ భేదాలన్నీ వారంతా ఛేదించుకుని కలిసిపోయి ఇక్కడ ఈ మూల సిద్ధాంతాలనండి, మేము చదువుతున్న ఈ సంఘ పద్ధతులన్నీ మేము మర్చిపోతాం. మనం తిరిగి ప్రభు యొక్క వాక్యం వద్దకు తిరిగి వచ్చినము కాక అప్పుడు ఏమి జరుగుతుందో కనిపెట్టు. దేవుడు వారికి ఒక ప్రవక్తను పుట్టించును, ఖచ్చితంగా ఆయన చేయును. వారు అది స్వీకరించడానికి సంసిద్ధమైతే అదే వారి యొక్క దిగవచ్చును. మొదట వారు ప్రార్థన చేయవలసి ఉన్నది దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందులో భాగంగా ప్రజలు ఉండాలని దేవుడు కోరుట ఆశ్చర్యకరమైన విషయం కాదా? పండిన పంటను యేసు చూచి ఆయన చెప్పాడు, కోత పండి ఉన్నది, పనివారు కొద్ది మంది, యజమానుని ప్రార్థించు అని. ఆయనే, మీరు నాకు ప్రార్థించండి, నా కోత కొరకు పనివారిని పంపమని ప్రార్థించుడి. అది నీవు కొంత భాగానివి. దేవునికై ఆయన్ను ప్రార్థించుటకు ఆయన సంఘాన్ని ఆయన కోరుతున్నాడు. అన్ని వేళలలో అదే ఆయన చేశాడు. ఆయన సేవకుడు కార్య దీక్షతకు వచ్చుటకు ఈ దినమున ప్రార్థించు ప్రజలకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రజలు ప్రార్థించు వరకు సేవకుడు కార్య నిర్వహణలో ఉండాలి. నిర్వహణకు రాడు. ఇశ్రాయేలీయులు ఒక విమోచకుని కొరకై వారు నేల మీద పడి వరకు ఇశ్రాయేలు కార్య నిర్వహకుడుకు రాలేకపోయారు. దేవుడు ఆయన యొక్క విమోచకుడు ఉన్నాడు. దేవునికి అక్కడ అరణ్యములో వేలాడుతూ ఉన్న ప్రవక్త దేవునికి ఒకరు ఉన్నారు. వారు ప్రార్థించు కొరకై 40 సంవత్సరాలు అక్కడ ఉంచబడిన ఒకరు ఉన్నారు. అయితే వారు ప్రార్థించడం ప్రారంభించగానే అప్పుడు దేవుడు విమోచకుని పంపిన్నాడు. ఈ దినమున దేవుడు అదే చేయను. ప్రజలు కలిసికట్టుగా ప్రార్థన చేస్తే అతడు దేవుని చేత పంపించబడినవాడని ఆ యొక్క అబద్ధ ప్రవక్తలకు మరియు అహాబుకు అతనికి సూచనే ఉన్నాడు. అతడు దేవుని యొక్క ప్రవక్త. ఇంకా అతడు ఇశ్రాయేలు కూడా అతనికి సూచన. ఎలాగైనా అతను చేయాలనుకున్నప్పుడు ఆకాశం ముగిటకు ఆకాశాన్ని తెరచుకు. దేవుడు తప్ప ఆకాశం తెరవగలవాడు ఒకరి నాకు చూయించు. దేవుని యొక్క వాక్యం ప్రవక్తలతో ఉండెను. మీకాయా యెహోషాపాతుకు ఒక సూచన. దేవుడు నిజమైన ఒక ప్రవక్త సంసిద్ధంగా ఉంచున్నాడని యెహోషాపాతుకు ఒక సూచన మీకాయా. ఇప్పుడు గమనించు, అతనికి 400 మంది ప్రవక్తలు ఉన్నారు, అహాబుకు ఉన్నారు. అతడు ఆ 400 మంది ప్రవక్తలను పిలిచాడు. ఒక్క భావంతో వారిని చెప్పారు. ఆయనను ఒక దైవజనుడుగా యెహోషాపాత హృదయ తరంగమందు ఒకటేదో పొరపాటు ఉన్నదని అతనికి తెలుసును. ఒక పొరపాటు ఉన్నదని యెహోషాపాతకు తెలుసు. ఇంకొకరిని యుద్ధం లేరా అని అతను అడిగాడు. 400 మంది అక్కడ నిలబడి ఉన్న తర్వాత కూడా అతడు చెప్పాడు, వీరందరూ ప్రవక్తలే, యెహోవా ప్రవక్తలు. అక్కడ మెథడిస్ట్ వారు ఉన్నారు, బాప్టిస్ట్ వారు ఉన్నారు, ప్రెస్బిటేరియన్లు ఉన్నారు, యూనిటేరియన్లు ఉన్నారు, అయ్యయ్యో రకరకములైన త్రిత్వం వారు ఉన్నారు. వారంతా మనకెక్కడ ఉన్నారు? వారంతా ఒక్క మనసుతో ఇది మహాబలమైన దేశం అని చెప్పారు. సమాధుల తోటలో చిన్న పిల్లవాడు ఇలవేసినంత మనం భయపడక్కర్లేదు. అతడు భయపడుట అంతా, దాని గురించి మీరు భయపడవద్దు. అయితే అడిగాడు, అయితే నీకు ఇంకొకరు లేదా? అతను చెప్పాడు, ఓ అవును, ఇక్కడ మరొకడు ఉన్నాడు. అయితే నేను అతన్ని ద్వేషిస్తాను అని చెప్పాడు. అతను ఇప్పుడు కూడా ఈ దేశాన్ని గురించి చెడే చెప్తాడు. ఏదో కీడు మాకు సంభవిస్తుందని అతనిప్పుడు చెప్తుంటాడు. యెహోషాపాత అడిగాడు, నేను అతని మాట వినాలని ఆశపడుతున్నాను. ఓ సరే, అతను ఎవరై ఉండెను? ఒక సూచన. ఎన్ని సంస్థాపకాలు, ఎన్ని సంఘర్షకులు ఉన్నప్పటికీ కూడా వాక్యముతో నిలబడి ఒక ప్రవక్త దేవుడికి ఇంకా ఉన్నాడు. అహాబు నాశనం కాబోతున్నాడని యెహోషాపాతు ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా ఆ నిజమైన ప్రవక్త దేశానికి ఒక సూచనగా ఉండి ఉండెను, కుక్కలు నీ రక్తమును నాకును. అవునది నిజమేనా? ఎజబెల్ అతనికి అది వారికి రానై ఉన్నదని అతనికి తెలుసును, అదే అవుతుందని అతనికి తెలుసు. చూస్తున్నారా, మీకాయ చెప్పాడు, వారు చెప్పారు, నేను నీకు చెప్తున్నాను. తర్వాత జరుగుబాబు సహవాసమునకు నీవు వచ్చినట్లయితే నీవేం చేయాలో నేను చెప్తాను. ఈ బోధకులందరూ నిజమేనని నీవు తప్పక అంగీకరించవలసి ఉంటున్నది. చూసారా, నీవు అతనితో చెప్పు, నీ వెళ్ళు, మరియు చెప్పాడు నీవు అలా అంగీకరించవలసినదే అని చెప్పాడు. మేము ఏమి చెప్తాము? నేను నీకు చెప్తాను, నీవు అది చేసినట్లయితే నీవు మా సంఘ స్థాపక మా సంస్థాపక సంఘంలోకి వచ్చినట్లుగా మేము చేస్తాం. నీవు ఇక్కడ మాట్లాడుతున్న కొద్ది విషయాల్లో నీవు రాజీ పడితే నీవు వెళ్లిపోయి వాడితో సఖ్యతపడు, వాడితో ఉండు. దేవుని యొక్క నిజమైన ప్రవక్త దేవుని యొక్క వాక్యం నుండి దూరం అవుతాడని నీవు ఊహించగలవా? ఊహించగలవా? సరే, వీరన్నారు, అయితే మేము దర్శనాన్ని చూసి ఉన్నాము. ఈ 400 ప్రవక్తలు చెప్పారు, మాకు తెలుసు, మేము ప్రవక్తలము, మాకు తెలుసు. ఎందువల్లంటే మేము ప్రవక్తలము కాబట్టి. మీకాయ అన్నాడు, నేను అనుమానించను, అయితే నీకు ఒక దర్శనము చూచేటకు నేను ఒక ముక్క కూడా మీరు ఏం చూశారో నేను అనుమానించను. అయితే అది వాక్య ప్రకారమైనది కాదు. ఆమేన్. అతను చెప్పాడు, నేను కూడా దర్శనాన్ని చూశాను. ఆమేన్. ఓ కరుణ కలుగుంది కదా. అతని ఒక సూచన, అతని ఒక సూచన ఉండెను. అతను చెప్పాడు, నేను ఒక దర్శనం చూశాను. ఇస్రాయేల్ కాపురు లేని గొర్రెల వలె కొండల పైన చెదిరిపోయిన వారిని గా నేను చూశాను. ఈ పెద్ద విచారణకర్త బిషప్ నడుచుకుంటూ వెళ్లి అతని నోటి మీద కుట్టాడు. అడిగాడు, నాలో నుండి దేవుని ఆత్మ వెళ్లిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళను? నీవు చెరసాల్లో ఉన్నప్పుడు నీవది చూస్తావు, నీవది చూస్తావు. అహాబు అన్నాడు, అతని చెరసాల్లో ఉంచి క్లేశాన పనములు అతనికి ఇవ్వుడి. ఇంకో చెప్పాడు, నేను సమాధానముతో తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అతని విషయం నేను చూస్తాను. వరుద్రుడైన మీకాయా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడను దానితో నిలబడి ఉన్నాడు. ఇతను చెప్పాడు, నీవు తిరిగి వచ్చేట్లయితే దేవుడు నాతో మాట్లాడలేదు. అది అదే అతను ఎవరై ఉండెను? అతనికి సూచన, ఒక యెహోవా ప్రవక్తల్లో ఒకని వలె దేవుని యొక్క ప్రవక్తలు దేవుని వాక్యముతోనే ఉంటారు. నీవు తప్పకుండా తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మక బిరుదులతో బాప్తీసం పొందాలని చెప్పే ప్రవక్త నీకు ఉన్నాడు. అది అబద్ధ ప్రవక్త. ముగ్గురు దేవుళ్ళున్నాయని చెప్పే ప్రవక్త నీ మధ్య ఉన్నాడంటే అది అబద్ధ ప్రవక్త. దానికి ఎటువంటి లేఖనము లేదు. అవునది నిజం. అయితే నిజమైన దేవుని యొక్క ప్రవక్త ఆ వాక్యముతో నిలబడతాడు. ఆ వాక్యానికి అతని యొక్క దర్శనం వ్యతిరేకమైనట్లయితే అతను దేవుని యొద్ద నుండి వచ్చిన నిజ ప్రవక్త కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడి కూడా ఏ వ్యక్తి కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక బిరుదులతో బాప్తిసం పొందలేదు. అక్కడ బట్టతల కలిగి ముక్కు పొడవాటి యూదులకు పౌలు అక్కడ రోమా చెరసాలలో ఉండడం చూడు. రోమా చెరసాలలో 20 అతడు గడిపాడు. ఈ పత్రికలు అతడు వ్రాశాడు. సంఘంలో స్త్రీ మౌనముగా ఉండవలనది కాని వారు మాట్లాడుటకు అనుమతించను అని పౌలు చెప్పినప్పుడు స్త్రీ బోధకులు ఏమని తలంచదరని అనుకుంటున్నావు? అతనితో కలిసి వారు నిజముగా శ్రమపడి ఉంటారని నేను తలస్తున్నాను. ఇక్కడ ఇది విడిచిపెట్టు. ఇక్కడ దీని రకరకాలను చెప్పినప్పుడు ఆ బిషప్లు ఏమని తలంచుందని నీవు తలస్తున్నావు? ఎలాగైతేనేమి, ఖైదీలో ఉన్న ఇతరెవరు నాకు చెప్పు. అయితే అతను యేసును కలుసుకున్నాడు. అతను మాట్లాడుతున్నది అతని ఎరిగి ఉన్నాడు. అదే గుంపులో పౌలు చనిపోయిన తర్వాత చివరికి వారు పెద్దరికం చేసే వారిలో నుండి బిషప్ల నుండి నిస్సీనా కౌన్సిల్ లో చేరి అదే కేథలిక్ సంఘమై రూపుదాల్చినది. వాక్యం నుండి దారి తప్పిపోయినది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అక్కడి వచ్చినది. దానిని కదంటానికి ఏ దేశాన్నైనా ఎక్కడైనా ఏ వ్యక్తినైనా నేను సవాలు చేస్తున్నాను. సెలవిస్తున్నాడు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక బిరుదులు వినియోగించు బాప్తిసం తప్పని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందకుండా ఇక్కడున్న మీ అందరికీ టేపు వింటున్న వారికి నేను ఆజ్ఞాపిస్తున్నాను, తిరిగి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందు. అపొస్తలుల కార్యములు 5:9 పౌలు ఇలాగ చెప్పుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా? వారు చెప్పారు, పరిశుద్ధాత్మ ఉన్నాడను దే మాకు తెలియదు. అలాగైతే మీరు ఎలాగో బాప్తిసం పొందారు? మేము బాప్తిసం పొందాము అని వారు చెప్పారు. అయితే అది క్రైస్తవ బాప్తిసం కాదు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అది క్రైస్తవ బాప్తిసం కాదు. బైబిల్ గ్రంథంలో ఏ క్రైస్తవుడు ఆ విధంగా బాప్తిసం పొందలేదు. బైబిల్ ప్రకారముగా 100 సంవత్సరాల తర్వాత అది కథలిక్ మూడు సిద్ధాంతము, క్రైస్తవ సిద్ధాంతము కాదు. బైబిల్ గ్రంథంలో నాకు చూపించు. అది వంచన, అది దయ్యముల యొక్క పని. ఆ విధముగా బాప్తిసం పొందిన ప్రజలు అని కాదు మా యొక్క భావం. ఏమీ తెలియనటువంటి అనేకులు నేటి దినాన దేవునికి అక్కడ ఉన్నారు. అయితే సమయం వచ్చినది. అప్పుడు ఆయన చేసిన రీతిగా ఈ దినాన దేవుడు చేయునని మనం ఎదురు చూచినప్పుడు మనం తిరిగి వాక్య ప్రద్దుకు మరలవలసి ఉన్నది. మా అమ్మ చనిపోక ముందు నేను మా అమ్మతో చెప్పాను. నేను అన్నాను, అమ్మా, నేను క్రైస్తవునైనప్పుడు ఒక చిన్నవారిగా నేను వ్యక్తికి కలిగి ఉన్నాను. జీవితకాలం అంతా దేవుని యొద్దు నుండి వచ్చిన దర్శనాలు మొదలైనవి జరుగుతా నేను ఎరిగి ఉన్నాను. నేను చెప్పాను, మేమే సంఘం అని చెప్తున్న కత్తులకి సంఘం నేను కనుగొన్నాను. బైబుల్ చెప్పడానికి ఏమి వ్యత్యాసం లేదు, అది మంచిదే అని మేము నమ్ముతున్నాం. అయితే మేమే సంఘము, మేం ఏం చెప్తే దేవుడు దాన్ని పరలోకంలో బంధించును. తర్వాత వారు ఈ విధంగా చెప్తారు, అది ఒక శరీరము. లూతన్ వారు చెప్తారు, వారు తప్పు, మేమే ఈ విధంగా చెప్తాము. బాప్టిస్ట్ వారు అంటారు, వారందరూ తప్పు, మేమే దాన్ని ఈ విధంగా నమ్ముతాము. వందల కొలది అలాంటి శరీరాలు ఉన్నవి. నీవు ఏ విధముగా విశ్వాసం పొందుకుంటావు? వాటిలో ఏది నిజము? ఒకటైతే నిజము, అప్పుడు నాకు తెలియదు. నేను చెప్పాను, అమ్మా, నేను బైబిల్ యుద్ధకే వెళ్లాను. ఆ ప్రప్రథమ అపోస్తలు చేసినది నేను కనుగొన్నాను. వారు ఎటువంటి సంఘాన్ని కలిగి ఉన్నారు, వారు ఏ విధంగా బోధించారు, వారు చేసిన కార్యాలు, వారు ఏ విధముగా చేశారు, ఖచ్చితంగా నేను చేశాను. అవే ఫలితాలు నేను పొందుకున్నాను. ఆమేన్. పలుకుచున్నదాన్ని క్షమించండి. అయితే పిండి వంట యొక్క రుజువు దానిని భుజించుటే అయినది. అది నిజం. వారు పొందిన అవే ఫలితాలను పొందుకున్నాను. అవును. కాబట్టి ఒకటి ఈ విధంగా, ఒకటి ఆ విధంగా వెళ్తున్న 900 దారుల పైన నీవు నమ్మకం ఉంచలేవు. ఆ తర్వాత యేసు తనకు తానే చెప్పిన మాట, ఈ గ్రంథంలోని ఒక్క మాట తీసివేసినప్పటికీ, దాన్ని మార్చినప్పటికీ, దానికి ఎవరైనా ఏదైనా చెప్పినప్పటికీ, లేక దానిలో నుండి తీసివేసినప్పటికీ, జీవ గ్రంథంలో నుండి అతని భాగము తీసివేయబడిను. అక్కడ అతని పేరున్నట్టు చూపించబడినది. అయితే అది తీసివేయబడిను. ఈ వాక్యం యొద్దకు మనం తిరిగి రావాల్సి ఉన్నది. ఆకాశము భూమి గతించడు కానీ నా మాట ఎన్నడూ గతించదు. అవునండి, ప్రతి మనిషిని మాట అబద్ధం, నా మాట సత్యం. యేసు చెప్పాడు, మనం వాక్యంతోనే నిలబడదాం. దేవుని వాక్యంతోనే ఉండి దానికి రాజీ పడిన ఒక సత్యమైన నిజ ప్రవక్త దేవునికి ఉండునని యెహోషాపాతు ఎరిగి ఉన్నాడు. లేదండి, దానితోనే అతను ఉండిపోయాడు. 400 వారి ప్రవచనాలతో కూడా అతనికి విరోధముగా ఉన్నారు. అయితే అతనికైతే దేవుని యొక్క వాక్యము, అదే సూచన, అవే విషయాలు ఉన్నవి. ఈ రోజు నేను చెప్తున్నాను, ఏ మనిషి ఏది చెప్పినప్పటికీ, ఏ సంఘశాఖ ఏది చెప్పినప్పటికీ, దేవుని వాక్యముతో నిలబడు ఒక మనిషి, ఒక ప్రవక్త మన మధ్యన లేవాలి. మీకాయకు ఎలాంటి సహకారం లేదు, మోషేకు ఎటువంటి సహకారం లేదు, నోహకు ఎలాంటి సహకారం లేదు, వారిలో ఏ ఒక్కరికి సహకారం లేదు. అదంతా వారికి వ్యతిరేకమే. అయితే దేవుడు న్యాయ తీర్పు పంపకమునుపు చెడ్డ దినాలలో వారు ఒక సూచనే ఉన్నారు. దేవుడు ఆయన మాట నిలబెట్టుకుంటాడు. ఆయన ప్రజల వలన ఆయన మాట కాపాడుకుంట ఆయన అపేక్షిస్తాడు. ప్రభుకు స్తోత్రములు. ముగించుకొచ్చుండగా ఇప్పుడు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. దేవుని యొద్దు నుండి పంపబడిన ఒక మనిషిడు ఉండెను. అతని పేరు యోహాను. ఒక ప్రవక్త సూచన. యేసు తనకు తాను భూపైన తెలియపరచుకున్నప్పుడు ఆయనకు ముందుగా ఆయన ఒక ప్రవక్తను పంపియున్నాడు. ఆయన చూశాడా? ఆయన ప్రవక్తను పంపెను. పాత నిబంధనలోని ఏలియా శక్తి చేత వచ్చునని ప్రవచించెను. పాత నిబంధనలు యేసు వచ్చుచున్నాడని, మెస్సయ్య వచ్చుచున్నాడని అతను ప్రవక్త సూచన ఉండెను. యోహాను అరణ్యం నుండి వచ్చినప్పుడు మెస్సయ్య రహదారి పైన ఉన్నాడంటూ అతని యొక్క సూచన. యోహాను గమనించినప్పుడు ఇశ్రాయేలు వారి యొక్క ప్రవక్తల ద్వారా ఎరగవలసి ఉండెను. అక్కడే ప్రజలు పోగొట్టుకుంటున్నారు. వారు వారి యొక్క ప్రవక్తలను నమ్మరు. పెంతికోస్తు దినమున పేతురు చెప్పింది సరి అని మనం నమ్మం. అది సరి అని వారు నమ్మరు. పౌలు ఏది చెప్పిండెను అది పేతురు చెప్పినని చేసినని వారు నమ్మరు. ఆకాశవాణి దగ్గర వచ్చిన దూత పిలిచినప్పటికీ అతడు శపనిస్తుడు కాక వారు అది నమ్మరు. చూశారా? అది వారు నమ్మరు. వారి యొక్క ప్రవక్తల వారు నమ్మలేదు. వారు ఎరిగి ఉన్నట్లయితే ప్రభువుకు అరణ్యంలో మార్గమును సిద్ధపరచుడు అని యెషయా చెప్పింది వారు ఎరిగి ఉందరు. వారు తప్పకుండా అది ఎరగవలసి ఉన్నది. అతడి ప్రవక్త, ప్రవక్తల్లో గొప్పవాడు. అతడి వారికి చెప్పి ఉన్నాడు. అయితే వారిని నమ్మలేదు. లేదు లేదు, రాబోతున్న మెస్సయ్య అని అతడు చెప్పాడు. ఇతడు దేవుని యొద్దని పంపబడిన మనుష్యుడు. ఓ సహోదరుడా, అతని వెంబడించువారు లేదు, ఒక చిన్న మంద వెంబడించుడు కొరకై దేవుడు అతనికి ఇచ్చున్నాడు. ఏలియాకు ఆయన చేసిన రీతిగా అతని వెంబడించు వారిని దేవుడు అతనికి ఇచ్చున్నాడు. ఒక విధమైన రాజకీయ నిర్వాహకం నుండి అతనిది పొందుకోలేదు. అతని వాక్యమును బోధించాడు, దేవుని వాక్యంపై నిలబడ్డాడు. దేవుడు అతనికి చిన్న మందను ఇచ్చున్నాడు. ఏలియా దేవుని వాక్యంపైనే నిలబడ్డాడు. దేవుడు అతనికి చిన్న మందను ఇచ్చాడు. ఈ మనుషుడికి ఏ సహకారము లేదు, అతని వెంబడించు వారు లేరు, సహకారము లేదు, ఏ సంఘశాఖకు సంబంధించిన వాడు కాదు, ఏమి అడగడు, దేనికి భయపడడు. అతని యోహాను ఎందుకని? అతడు దేవుని యొద్ద నుండి పంపించబడిన మనుష్యుడు. ఆ కారణము చేతని అతను నిలబడగలిగి ఉన్నాడు. మెస్సయ రాబోతున్నాడని ప్రజలకు రుజువు చేయగల ఏలియా అక్కడ నిలబడి ఉన్నాడు. ప్రవక్త యెషయా చెప్పినట్లు ప్రభును కలుసుకుంటానికి ఆయుత్తపడు అని అరణ్యములో కేకవేయు ఆయన స్వరము అతడని అతడు చెప్పాడు. ఆ పరిశీలు శాస్త్రులైతే అక్కడ నిలబడి ఉండి వారు తుడుక్కును వస్త్రాల గుచ్చి తర్కించారు. దాని గుచ్చే వారు తర్కిస్తూ గడబిడలు చేస్తూ వారి మధ్యకే మెస్సయ్య వచ్చి నడుస్తూ ఉన్నాడు. యోహాను చెప్పాడు, ఇదిగో ఆయన ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అతని గమనించు, అతడు ఆయన్ను పరిచయం చేయలేదు. ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన ఇప్పుడు మీ మధ్యనే ఉన్నాడు. అదే సమయం అందు ఆకాశం గర్జించినది. యేసు నీటిలోనికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దేవుని యొక్క ఆత్మ పావును వలె దిగివచ్చు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఆయనలో నేను నివసించడానికి ఆనందిస్తున్నాను అని స్వరం పలుకుట యోహాను సాక్ష్యమిచ్చాడు. యోహాను చెప్పాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఓ ఇటువంటి ప్రవక్త, ఇశ్రాయేలుకు ఒక సూచన. అవునండి, అతని యొక్క తండ్రి ఒక యాజకుడు అయినప్పటికీ అతడు దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. ఓ అవును, అతని యొక్క తండ్రి జకరియా ఒక యాజకుడు. అయితే మీరు దీన్ని గమనించారా? వారి యొక్క సంస్థాపకులతో ఆ ప్రవక్త కలిసిపోవటకు దేవుడు అనుమతించలేదు. అతని యొక్క తండ్రి అతన్ని వేదాంత పాఠశాల ఎందుకు తీసుకుని వెళ్లి ఉండవచ్చు. ఖ్యాతిగాంచిన దైవ సేవకు ఎందుకు, పెద్ద పెద్ద ఫలానా ఫలానా సంస్థలు ఎందుకు తీసుకుని వెళ్లి ఉండవచ్చు. అవునా, అతనికి అవసరము కాని చెత్తనంతా అతనికిచ్చి అతనికి తరబేదు చేయడం కొరకై. అయితే అతని ఆత్మ కలుషితం ఒకటకు దేవుడు అనుమతించలేదు. మీరు గ్రహించారా? సమస్థాపకులతో అతడు సమ్మిళితకు ఆయన అనుమతించలేకపోయాడు. అతడు వాటిలో ఏ ఒక్క దాన్ని చెంది ఉండలేదు. ఏ వర్గానికి కాని పరిషేయులు, సద్దుకైలు, హెరోదీలు లేక ఏదైనప్పటికీ దేవుడు ఆ వర్గానికి అనుమతించలేదు. అతని జన్మ వింతైన జన్మ, అతని వింతైన బిడ్డ, అతని ప్రవక్తే ఉండెను. అతని తండ్రి ఒక యాజకుడు. అయితే వారి యొక్క వేషధారణ, పరిశీల మతమునకు మొదలైన వానికి అతడు కలిసిపోవడము ఆయన అంగీకరించలేదు. అతను ఏమి చేశాడు? ఆయన అతన్ని అరణ్యానికి తీసుకుని వెళ్లి ఎడారిలో అతనికి తర్బీతు ఇచ్చాడు. ఆహా, ఎంతటి తర్బీతు అది! ఆమేన్. ఆయన అతనికి అనుభవం ద్వారా తర్బీతునిచ్చాడు. అదే శ్రేష్టమైనది. దేవుణ్ణి ఎరగటం. అతడు బయటికి వచ్చినప్పుడు అతని యొక్క సేవా సంబంధిత ఆజ్ఞ ఏదో అతడు ఖచ్చితంగా ఎరిగాడు. దేవుడు ఆజ్ఞ రుజువు చేశాడు. ఎక్కడ దాన్ని ఆయన రుజువు చేశాడు? నది యొద్ద. నీవు 2 మరియు 2 4 అని చెప్పగలిగితే నది యొద్ద ప్రభుకు మార్గం సిద్ధపరచుడి, ఆయన మార్గం సరళం చేయుడి అని అరణ్యంలో కేకవేయే ఒక శబ్దం నేను అని చెప్పాడు యోహాను. దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక మనుష్యుడు. దానితో అతడు కలుషితుడు అవుటకు దేవుడు అనుమతించలేదు. ఆయన అతనికి దేవుని వలన తద్బితునిచ్చాడు. ఆయన అతనికి వారి యొక్క పాఠశాలలో తద్బితనివ్వలేదు, వారి వేదాంతాలలో తద్బితనివ్వలేదు. ఆయన అలాగూ చేస్తుంటే నేటి దినపు సమస్త పాఠశాల నుండి వచ్చిన దానంతర చేత అతడు ప్రతిష్టాపనము చేయబడేవాడు. ప్రెస్బిటేరియన్, బాప్టిస్టు, మెథడిస్టు మొదలైన మాత్రమే కాదు కాని పెంతికోస్తు పాఠశాలని కూడా వారిని బయటకు తెచ్చు. అక్కడ ఉన్న వేదాంత పాఠశాలలు అవి ఎంత చెడ్డగా చేయను అంతగా చేయను. అయితే ఇది కాదు. అతని యొక్క రాక, యోహాను యొక్క ప్రవేశము లేఖనములందు ముందుగా చెప్పబడి ఉన్నది. యెషయా 43 చెప్తున్నది, నా దూతలు నీకు ముందుగా పంపెదను, మార్గము సిద్ధపరచుడి. లేదా అది మలాకి 3 చెప్తున్నది, ఆయనకి ముందుగా ఆయన తన దూతను పంపును. ప్రవక్త, ఆఖరి ప్రవక్త, అతని గుచ్చి పలికెను, ఆఖరి విషయం అతని గుచ్చి చెప్పబడెను. జ్ఞాపకముచ్చుకు పాత నిబంధనలో ఆఖరి పుస్తకము మెస్సయ్యను చూయించుకున్నట్టు ఇశ్రాయేలు ఎందుకు ఏలియా వచ్చునని చెప్పబడెను. మీరు సంసిద్ధంగా ఉన్నారా? బైబిల్లోని ఆఖరి పుస్తకము ప్రకటన గ్రంథము అన్యుల సంగమ కొరకై ఆఖరి దినములలో అతను తిరిగి బొచ్చుట ఉండునని తెలియచేయుచున్నది. ఒక సూచన, వారెంతగా దాన్ని పోగొట్టుకుంటున్నారు. గంభీరమైన ప్రభు యొక్క రెండవ లాకడకు కొంచెం ముందుగా అతడు వచ్చునని ప్రవచింపబడిను. మలాకి 4వ అధ్యాయం ప్రకటనలు ఇంకా 3వ అధ్యాయం మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ ఆఖరి దినాలలో అతడు ఉండునని దేవుడు అతనికిచ్చి దేవుడు అతనికిచ్చిన చిన్న మందైన వారితో వారికై సందులో అక్కడ నిలబడి ఉండును. కడుపు దినాల్లో అతడు వచ్చును. దేవుడు అది చెప్పి ఉన్నాడు. ఈ అనుల దేశానికి ఆమె కాలం ఇక లేదని అతడికి సూచనగా ఉండును. జ్ఞాపించుకో, రంగపైన అతడు అగుపించినప్పుడు ఇక సమయమైనది. అతని పంపమని మనం దేవునికి ప్రార్థన చేద్దాము. కాలము సమీపమై ఉన్నది. అతని పరిచర్య ముగిసిన వెంటనే మెస్సయ్య తానే కనపరుచుకును. ఏ గొప్ప వ్యక్తి! ఆఖరి దినాల్లో అగుపించు ఇతడు తన పరిచర్య ముగిసిన వెంటనే మెస్సయ్య తానే కనపరుచుకును. అది అలాగూ అగును. సమయము సమీపమై ఉన్నది కనుక మనం ప్రార్థించడం మంచిది. నీవు ప్రార్థించడం మొదలు పెట్టడం మంచిది. దేవుడు అనుగ్రహించిన ఆయన సూచన ఈ తరానికి. ఆయన ఏమై ఉన్నది రుజువు చేయును. ప్రతి ఒక్కరూ అది ఎరుగుదరు. దేవుడు దాన్ని రుజువు చేయును. భూమి మీద ముందెన్నడూ జరగని అద్భుతాలు సూచికలు అతని వలన ఆయన చూయించును. వణకడం, కదలడం, భాషలు మాట్లాడటం అని అర్థం కాదు. ఈ మనుషుల వలె అతడు దేవుని వాక్యమును కాపాడును. ఎందుకని మలాకి 4లోను ప్రకటన 3లోను వచ్చిన గుర్చి అతడు ప్రవచింపబడింది. కనుక అతడు వచ్చును. ఏది అతను నిలుపు చేయలేదు. ఏది అతను నిలుపు చేయలేదు. అతడు వచ్చుచున్నాడు. ఆమేన్. అతను ఇక్కడే ఉండును. ఆమేన్. ప్రజలు వారి ముఖాలపై సగిలపడి దేవునికి మొరలు పెట్టి ఏమి జరుగునో కనిపెడుదురు కాక శక్తిని కనపరచుట అతన్ని మీరు చూస్తారు. అవునండి, లేఖనుల ప్రకారముగా అతని యొక్క సూచన వర్తమానము చూపుట అతడు ఏమై ఉండుట మనం ఎరుగుదాము. అది నిజమైనదని మనం ఎలా ఎరుగుతాము? ఒక పర్యాయము, ఇశ్రాయేలు అదే అడిగారు. మీకు తెలుసా, ద్వితీయోపదేశ 20వ అధ్యాయం అని అనుకుంటున్నాను. ఆయన తెలియజేశాడు ఇదే నిజమైనదని. మనం ఎలా తెలుసుకుంటారు? మీరు ఎలా తెలుసుకుంటారు? మనకది ఎలాగో తెలియను. అతన్ని మనం ఏ విధముగా ఎరుగుదము? దేవుడు చెప్పాడు. అతను ఏమి చేస్తాడు? ఆరంభంలోని పెంతికోస్తు వర్తమానానికి పిల్లల హృదయములను అతడు త్రిప్పును. ఓ, నిర్లక్ష్యము చేయబడిన ఒక సూచన, ఒక నిజమైన సూచన. వారది పోగొట్టుకుంటారు. ఎల్లప్పుడూ వారు అలాగే చేశారు. నిజమైన సంఘం యొద్దకు, నిజమైన వర్తమాన యొద్దకు తిరిగి వచ్చుట, త్రిప్పుట, భయం లేని వాడై ధైర్యముతో యెహోవాయలాగా సెలవిచ్చుచున్నాడు అనుదానితో సమస్థాపక సంఘాలకు వ్యతిరేకిగా అతడు నిలబడును. ఏ సంఘ శాఖతో అతడు రాజీపడడు. ఎలాంటి సంబంధం అతన్ని కలిగి ఉండడు. దేనికోసమో ఎలాంటి తీగలను అతడు లాగడు. అతడు వాక్యముతోనే కొనసాగుతాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అతని యొక్క పరిచర్యను సూచికలతో మహత్కార్యములతోనూ దేవుడు రుజువు చేస్తాడు. దేవుని యొక్క వాక్యమును గొప్పగా బయలుపరచుట ప్రజలకు అది తెచ్చినట్లుగా చేయును. ఎటువంటి దినమున మనము ఉన్నాము? పెంతికోస్తు దినమున పేతురు యోహానులు చేసినట్లుగా అతడు ఉండును. పెంతికోస్తు తర్వాత వారు పరిశుద్ధాత్మను నింపబడిన వారై అక్కడ బాప్తిస్మిచ్చు అక్కడ బాప్తిస్మిచ్చి సన్నిహిత సభలో వారు నిలబడి ఉన్నారు. వారింత ధైర్యంగా నిలబడగలిగరో అంత ధైర్యంగా ఉన్నారు. వారన్నారు, యేసు నామము మీరు ఇక ఎన్నడూ బోధించకూడదని మేము ఆటంకపరుచుతున్నాం. అతడు చెప్పాడు, మీ మాట వినడం న్యాయమా? దేవుని మాట వినడం న్యాయమా? మీరే విచారించుడి వేద్యలేని కుమారులు. ఆమేన్. వారు ప్రవక్తలు. వారు దేవుని వల్ల అభిషేకించబడిన ప్రవక్తులై ఉండేది. వారు పరిశుద్ధాత్మ యొక్క సూచనలై ఉండేది. వారు ప్రవక్తలు. వారు ఎరుగుదరు. వారు యోహోను వంటి వారే. అక్కడ పెంతికొస్తు దినమున వారు ఉన్నారు. వారు అక్కడ కనుగొన్నారు. నేటి దినాన అనేక మంది మన బోధకుల వల్లే కాదు, స్వయం ఘరానాతో మాకెంతో గొప్ప సంస్థాపకముందని డప్పాలు కొట్టేలాంటి వారు కాదు. మాకెంతో మంది మా గుంపులో ఉన్నారని డప్పాలు చెప్పుకునేవారు వారు కాదు. మేము ఒక గొప్ప సంస్థ అయ్యాము. మేము ఒక గొప్ప మిషనరీ సేవకులు కలిగి ఉన్నాము. అయ్యయ్యో, వారందరికంటే మాకు పెద్ద గుంపులు ఉన్నవి. అది రాజకీయ లాగుడు. మరి కొద్ది 2-3 నిమిషాలు మీరు జాగ్రత్తగా ఆలకించాలని నేను ఆశపడుతున్నాను. ఒక రాజకీయ లాగుడు నిజం. కొద్ది నిమిషాల క్రితమే నేను ఒకటి చెప్పున్నాను. నేను ఏది మాట్లాడుతున్నాను తెలుసా? ప్రవచించబడిన ఒక సూచన. నేను అలాగే అది వదిలిపెట్టాను. మీ బడిలోనే అది వదిలిపెట్టాను. అవును, ఇక్కడ ఉన్న వారు మాత్రమే కాదు, కానీ ఎవరైతే వింటున్నారో ఇది మీ వడిలోనే ఉన్నది. మీరు దానితో ఏమి చేయగలుగును అనుకుంటారో అలాగే చేయుడి. మీరు ప్రార్థన చేయండి. దేవుడు రంగం మీదకి కదలటం మీరు గమనించగలరు. ఆయన వాక్యమును ఆయన నెరవేర్పు చేయటం గమనించండి. ఆయన ఎదురు చూస్తున్నాడు. అన్ను బాంబులు వచ్చినప్పుడు పెంటగాన్ లో ప్రజలు భయపడిపోతారు. ఏమి చేయాలో వారికి తెలియదు. ఆకాశంలో మరుమైన ఎగిరే శాస్త్రులు దేవుడు ముందుగానే చెప్పిన ప్రతిదీ ఏది ఆ ఏలియాకు సమయం. అతని రంగంపైకి వచ్చుట అతడు ఒక చోట ఉన్నాడు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ చిన్న మంద, ఆ ప్రజలు, ఆ చిన్న శిష్యము దేవుని యొక్కకు వెళ్లి ఏమి జరుగునో ఆయన్ను అడుగుదురు కాక. జాతి బహిర్గతమవుతూ అనగా తెలియబడుకుని ఉంటుంది. ముందు ఎన్నడూ చూడటువంటి శక్తి ఉంటున్నది. అందువల్ల ఇబ్బందులు ఈ సమయమందు అది వారికెంతో ఆలస్యమైపోతున్నది. తలుపులు వేయబడతవి. కనుక మనం కడవరి కాలంలో ఉన్నామని జ్ఞాపకముచ్చుకోండి. ప్రార్థించు. ఏనాడు మనం పిలుచుకుంటున్న పరిచర్యను చూడు. మనకు ఉన్నది ఏంటి? ముగింపులో నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. మనం కలిగినదంతా ఏంటి? మనకు ఏదీ లేదు. మనలో కొందరు గొప్ప నాయకులు, మన యొక్క గొప్ప స్వార్థికులు ఒకరు చెప్పాడు, నా వలన మార్పు చెందిన వారిలో 110 మంది నిలబడినట్లయితే నేను ఎంతగానో కృతజ్ఞత అయిపోతాను. నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకుంటాను. 197 పాలలో చివరికి ఆ పిల్లే వరలో వెనుకకు వెళ్లకుండా ఉండినట్లయితే పావులకు 100 కలిపి 100కు 100 కలిపి ఒక రక్షించబడ్డారు. అతను ఎంతగానో నింపబడ్డాడు. సంతోడా, అతను వెళ్లి మరొకరు చెప్తాడు. అతను మరొకరు చెప్తాడు. అతను మరొకరికి చెప్పాడు. మిలియన్ల మందికి అది వెళ్లిపోయినది. ఎందుకని? వారు ఒకటి కలిగి ఉన్నారు. వారు వాక్యంపై ఉన్నారు. ఈ దినమున గొప్ప గుప్పల గురించి మనం ఆలోచన చేస్తాం. అది ఏంటి? అది ఒక రాజకీయ సంస్థాపకము. ఒక గొప్ప సువార్త నగరానికి వస్తే మొదట వచ్చేది ఎవరు? ఒక గుప్ప జనాంగము. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్లు అంతా చిన్న బారులుగా కనబడతారు. అతడు ఇది మాత్రమే బోధిస్తాడు. అతడు అది బోధించాడు. అతడు ఇది బోధించాడు. అయితే అది బోధిస్తాడు. నీవు కలిగినది ఏంటి? స్త్రీలు వేదిక యుద్ధకు వెళ్తున్న పెంతికోస్తు స్త్రీల గురించి నేను మాట్లాడుతున్నాను. వేదిక పిలుపులకు నేను ఎప్పుడు కూడా వ్యతిరేకిని. అది చెప్పవచ్చు. వాటిని నేను నమ్మను. బైబిల్లో అలాంటిది ఏమీ లేదు. దేవుడు పిలవని ఏ మనిషి అయినా ఇలా నగలడు. నీవు అతనికి దూరంగా ఉంచలేవు. దేవుడు అతన్ని పిలవకపోతే నీవు దేనిని పిలవలేవు. వేదిక పిలుపు మెథడిస్టు వారి యొక్క ఆలోచన. అవునది నిజం. వేదిక పిలుపు. వారు అతని పట్టుకుని చెప్తారు, జాన్ చాలా కాలం క్రితం మీ అమ్మ చనిపోయినది. ఓ బూ, అవును సహోదరుడా, బూ. అది మార్పు చెందిది కాదు. ఇక్కడే కొద్ది రాత్రుల క్రితం లోక్స్ నుండి వచ్చిన స్త్రీ డబ్బా నుండి ఒకటి చూయించినది. వేదిక యుద్ధ జీరాలో దాన్ని పెట్టినది. 100 కొలది ప్రజలు వేదిక యుద్ధకు పరిగెత్తండి అని అన్నారు. సువార్త భయపెట్టేది కాదు. అది జాలిని కలిగించేది కాదు. అది ఒప్పుకోల యొక్క మార్పు. ఈ స్వార్థికులను, ఈ కుటుంబాలను, ఈ స్వార్థికులను గమనించు. చిట్టు చివరికి నా యొక్క చిన్న దీన పరిచయలో కూడా నేను తీసివేసుకోవటం లేదు. కొన్నిసార్లు నేను బయటకు వెళ్ళటకు సిగ్గుపడుతున్నాను. అది నిజం. మనం ఏం చేస్తాము? నిలబడి వేదిక పిలిపిస్తాం. వారిని బలవంతం చేస్తాము. చిన్న ఆడపిల్లలు అక్కడికి వచ్చి బంక నవ్వులతో ఉంటారు, చూడు చూడు అని వెళ్తుంటారు. ఏ స్త్రీలు కత్తిరించుకున్న వెంటలతో, రంగులు పూసుకున్న ముఖాలతో పెంతికోస్తు వారు వేరు. అలాంటి వారు అక్కడికి వస్తారు. లోపలికి వస్తూ బయటకు వెళ్తూ భాషలతో మాట్లాడతారు. వారి వెంటుకలు ఎన్నడూ పెంచుకోరు. వారు చేసినదే ఇంకా చేస్తూ ఉంటారు. అది మారు మనసులని నాకు చెప్తావా? అది దేవుని ఎగతాళి చేయుట. బైబిల్ తెలియజేస్తున్నది వారు వెంట్రుకలు కత్తిరించుకుంటా అది వారికి అవమానం, అది పాపము. వెంట్రుకలు కత్తిరించుకున్న ఈ స్త్రీ ముఖానికి రంగు పూసుకున్న స్త్రీని ఎలా గద్దించగలదు? ఒకవేళ అది వినవచ్చును. చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి సమయం వచ్చినది. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడును. ఏంటి విషయం? అది తప్పు. కొరడం మన నవీన బోధకులుగా పిలుచుకునే బోధకులు, పెద్ద గుంపులు, అతుక్కున్న చుక్కాయిలు, సమస్థాపక సంఘాలు, హోత్యాటకు హైగుప్తు రాత్రి కథలు తెలిసిన దానికంటే దేవుని గురించి వీరికి ఏమీ తెలియదు. పెంతికోసం దినమున ఆ ప్రజలు అక్కడికి పోయి మేమిక్కడికి ఎక్కి వచ్చి పైనుండి శక్తి పొందే వరకు ఇక్కడ నిల్చుండమని యేసు ఆజ్ఞ ఇచ్చాడు అని వారు చెప్తే, మనమిక్కడ 9 దినాలు ఉన్నాము. విశ్వాసాన్ని బట్టి అది మనం అంగీకరిద్దాం. మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి. యేసు ఏమి చేయమని చెప్పాడో మనం చేశాము. ఎలాంటి అనుభవం లేదు. నేను కూడా చెప్తాను, ఇది మీ టేబుల్ మీద ఉంటుందని నాకు తెలుసును. ఎలాగైతేనేమి, ఇక్కడికి అది వచ్చినది. నేను ఒకటి చెప్పబోతున్నాను, వినండి. అది సిగ్గుచేటు. వణికుట అన్నది పరిశుద్ధాత్మ అని నేనెన్నడూ నమ్మలేదు. భాషలు మాట్లాడటం భాషలు మాట్లాడే గురుతు లేక ఏడవటం లేక కేకలు పెట్టడం పరిశుద్ధాత్మని నేను ఎన్నడూ నమ్మలేదు. అవన్నీ ఉద్రేకపూరితమైన భావోద్రేకాలు. పరిశుద్ధాత్మ అది చేయగలదని నమ్ముతాను. అయితే పరిశుద్ధాత్మ అనగా దైవత్వం నిలయమై ఉండుట. అనేక మంది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్పుకునే వారికి పరిశుద్ధాత్మ అంటే ఒక్క విషయం కూడా తెలియదు. రేవు దేవుని కలుసుకునుట పెంతెకొస్త దినమున వారు ఎలా చెప్పగలిగారు? ఈ రోజు బాప్టిస్ట్ వారిని, ప్రెస్బిటేరియన్లను, మెథడిస్ట్ వారిని నేను అడిగినట్లు మీరు విశ్వసించినప్పుడు మీరు పొందారా? ఓ అవును, విశ్వాసము ద్వారా మేమది అంగీకరించాము. విశ్వాసము ద్వారానే, మరో విధముగా కాదు. అది కాదు, అది భావోద్రేకము. సూర్యాస్తమనకు నీవు చూడటం ఇష్టపడతావు. సూర్యుడు అస్తమించగా నీవు నిలబడి చూస్తావు, ఏడుస్తావు, కన్నీరు కారుస్తావు. అది దేవుని సంబంధమైనది కాదు. అది నీలో ఉన్న ఒక దాని వల్ల కలిగిన ఉద్రేకము. ఒకరు వ్యాధితో ఉన్నారని నీ వింటావు, ఒకరు చనిపోయారని నీ వింటావు, కేకలు పెట్టి ఏడుస్తావు. అది దేవుని వల్ల కలిగినది కాదు, అది మానవ ఉగ్రత ఉద్రేకము. బంతి ఆట వద్ద ప్రజలు ఎంతగానో ఆనందించి నత్తి వారి వలె వారి పెదవులు కదిలించడం నేను చూశాను. నాకు చెప్పవద్దు, మన ఉద్యోగ అవస్థతలో ఒక రక్షణ అగత్యతలో ఉన్నాము. పెంతెకొస్త వారు వచ్చి ప్రజలను పురికొల్పి వారు భాషలతో మాట్లాడినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారని చెప్తారు. వారిలో కొందరు అన్ని రకాలైన జీవితాలు జీవిస్తారు. సహోదరుడా విను, పెంతెకొస్త దినమున అలాగూ కాదు. వారెన్నడూ భాషల మీద మరొక దాని మీద అనుకోలేదు. వారెక్కడ ఏకభావంతో నిలబడినప్పుడు అక్షరార్థంగా దేవుడు దిగివచ్చాడు. అగ్ని నాలుకల వారి తలపైన దిగగా వారు ఒక్కొక్కరు చూశారు. దేవుడు అక్కడే ఉన్నాడు. అది విశ్వాసం ద్వారా అంగీకరించడం కాదు, లేక ఒక ఉద్రేకం వలన కాదు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. తర్వాత వెళ్లిపోయి భాషలతో మాట్లాడారు. అయితే మొదట దేవుని వారు కలిశారు. అదే ఈ రోజు విషయం. ప్రజలు చేరుకుని ఉద్రేకాల వలన ఉండిపోతారు. అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మరగా దైవత్వము నిలయమవుతా. నీ మాటలు ఆయన మాటలు. ఈ రోజు మనకు కావలసినది ఒక పిలుపు. లోపలికి వెళ్లి స్త్రీలు భాషలు మాట్లాడతారు, బయటకు వచ్చి వారి సంఘాలు ఎక్కడున్నావో అక్కడికి తిరిగి వెళ్లిపోతారు. నీ వెళ్ళు, ఇక్కడే బిల్లీ కూర్చుని ఉంటాము, ఇక్కడే బిల్లీ కూర్చుని ఉండమని కోరుతున్నాను. గత దినమున అక్కడే వచ్చిన ఒక ఉత్తరము నేను పొందుకున్నాను. పెద్ద పెంతికోసు సంస్థాపక సంఘానికి, పెద్ద త్రిత్వపు సంఘమునకు నేను చెందిన దానను అనే ఒక స్త్రీ అందులో చెప్పి ఉన్నది. ఇంకా ఆమె చెప్పి ఉన్నది, సహోదర అభినయం, మా స్త్రీలందరూ వారి వెంట్రుకలు కత్తిరించుకుంటారు. నాకు పొడవాటి నల్లని వెంట్రుకలున్నవి. ఆమె అన్నది, ఎల్లప్పుడూ అవి నేను ప్రేమిస్తాను. ఎందుచేతనగా అవి ప్రభు అనుగ్రహించున్నాడు కాబట్టి. నేను మేకప్పులు వేసుకోను. మా సంఘం దాన్ని పాతకాలపు అలవాటని బోధిస్తున్నది. ఇంకో చెప్పినది, నేను నా వెంట్రుకలను వెనుకకు చుట్టి ముడివేసుకున్నందుకు చూడు, నీకు పరుండబెట్టిన చక్రం వెనకాల ఉన్నది అని వారన్నారు. నీ తల వెనుక పరుండబెట్టిన చక్రం నువ్వు పెట్టుకున్నావు అని వారన్నారు. చివరికి నా భర్త అన్నాడు, ఎందుకు నీ వెంట్రుకలు కత్తిరించుకుని మిగతా స్త్రీల వలె ఉండకూడదు? ఇప్పుడు ఆమె యొద్దకు వెళ్ళటకు నా యొద్ద ఒక ఉత్తరం ఉన్నది. ఆమె చెప్పి ఉన్నది, నేను ఒక టేపు విన్నాను, క్రైస్తవ బాప్తిసము యేసుక్రీస్తు నామమున. ఆమె ఏమి పొందుకోబోతున్నదో మీకు తెలుసా? అవును. ఆమె అడిగినది, నాకు చెప్పు సహోదర అబ్రహాం. నేను ఆకలికుడి ఉన్నాను. నేను చేసినదేదో, నేను చేయనదేదో నేను తెలుసుకోవాలని నేను చెప్పబోతున్నాను. ఆ చనిపోయిన నీ యొక్క భర్త నీవు కలిసి ఆరాధన చేస్తున్న దేవుడు లేని గుంపు సిగ్గుచేతు. వారి నుండి బయటికి రా. అవును, దేవుడు మరలేడు. దేవుడు ఏదైనా చెప్తే అది అదే అని ఆయన యొక్క భావము. ఎంతమంది పడిపోయిన బోధకులు తమ యొక్క గుంపు లేక తమ సంస్థ పెద్దది చేసుకోవాలని రాజీ పడుతున్నారో నాకు లెక్కలేదు. రక్షణ ఇచ్చేవారు మనకు కావాలి. పరుషులు నిలబడి తమ భార్యలు అలా ఉండడానికి అనుమతిస్తారో? ఒక క్రైస్తవునిగా నీ అనుభవం పైన నాకు కొద్దిగా విశ్వాసమున్నది. అవును, మార్పు చెందు లేదా నశించిపోతావు. అయ్యో, ఆ విధముగా వెళ్లిపోయి సంఘములో చేరుట పెంతెకొస్త సంఘాలలో బయటికి వస్తారు. ఏ విధమైన కొంచెం మార్పు కూడా ఉండదు. అలాగే ఉండిపోతారు. రవంత కూడా కదిలికి ఉండదు. ఏంటది నవీన ఎజబెల్? బైబిల్ గ్రంథంలో ఒకే ఒక స్త్రీ ఉన్నది, తన ముఖానికి రంగు పూసుకున్నది. కుక్కలకు అహోరంగా దేవుడు ఆమెను వేశాడు. నవనాగరికత ఎజబెలు రంగుల ద్వారా వారి యొక్క అహోబులను ఇచ్చుకుని పోతున్నారు. ఏ విధమైన బలహీనమైన పురుషుడు తన భార్య అలాగుటానికి పొట్టి బట్టలు ధరించుకుంటూ అనుమతిస్తాడు? మరియు ఇక్కడ వీధుల్లోనికి వెళ్లడం, వస్త్రాలు వస్త్రాలు ధరించుకోవడం, బిగించుకున్న చర్మాన్ని బిగించుకుని గట్టిగా బిగించుకున్నా చర్మము కనిపించుకున్నట్లుగా ఉండుటకు ఉండి అలా వెళ్తారు. నేనేది తమాషగా చెప్పట్లేదు, ఇది తమాష స్థలము కాదు, ఇది దేవుని యొక్క వాక్యం, ఇది నిజం. అవును, ఆమె నడవలేంతగా గట్టిగా వస్త్రాలు గుచ్చుకుని వీధుల్లోకి వెళ్లడం, తర్వాత ఆమెను గుచ్చి కొందరు పురుషులు ఒక వివరణ ఇచ్చుట, వారు మరి నీ వతంతో పోట్లాడవాలని అనుకుంటావు, అది ఆమె చేయటానికి నీవు అనుమతిస్తున్నందుకు. నీ దవడ మీద నిన్ను దెబ్బ కొట్టవలసి ఉన్నది. అవును, అది నిజం. నీవు మరో విధంగా నీవు తయారు చేయబడ్డావని అది తెలియజేస్తున్నది. అది ఖచ్చితంగా నిజం. మన అవసరత ఏంటి? సువార్త. దేవా, రంగంపైకి ఒకరిని రప్పించు, అతడు సాక్షాత్తు వాక్యమద్దుకి నడిపించు వానిగా ఉండుటకు. దేవుడు చెప్పి ఉన్నాడు, స్త్రీ చివరికి తన తల వెంట్రుకలు కత్తిరించుకుని మందిరానికి వచ్చి ప్రార్థన కూడా చేయకూడదని. ఆమెకు విడాకులు ఇవ్వడానికి పురుషునికి సంపూర్ణ అధికారం కలదు. వెంట్రుకలు స్త్రీ కత్తిరించుకున్నట్లయితే ఆమె అమర్యాదకరమైన స్త్రీ, అది అలాగని బైబిల్ తెలియజేస్తున్నది. ఆమె తన భర్తకు అవమానం కలిగి చేసినది. బహుశా అది ఆమెకు తెలియకపోవచ్చును. పొట్టి బట్టలు ధరించి ఏ స్త్రీ అయినా ఆమె గౌరవప్రదమైనది కాదు. ఆమెకు తెలియకపోవచ్చును, అమ్మా నేను నిన్ను గాయపరచడానికి ప్రయత్నించడం కాదు, అగ్ని గంధకములో ఉండి నరకములో ఉండి నిన్ను రక్షించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, మారు మనసు పొందుకో, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానని నీవంటావు. ఆ విధముగా నటించుట అవుతుంది సుమా. నీలో దేవుడే నివాసం ఉండి అది చేయకూడదని చెప్పిన దేవుడే నీలో ఉంటే నీవు అలాగ చేస్తావా? నేను భాషలతో మాట్లాడతాను అని నువ్వు చెప్తావు. దయ్యాలు భాషలు మాట్లాడటం నేను విన్నాను. నేను ఆఫ్రికాలో మానవ పురిలో ఉండి రక్తము తిరిగి భాషలతో మాట్లాడి దయ్యాలు పిలవటం నేను చూశాను. భాషలు మాట్లాడి వాటికి అర్థాలు చెప్పడము, అటువంటి మాంత్రికుల మంత్రగాళ్ల కుటాలు నేను వెళ్లాను. పెన్సిల్ బల్ల పైన పెట్టి అన్య భాషలతో అవి వ్రాయడం నేను చూశాను. మనుషులు వచ్చి దానికి అర్థం చెప్పాడు, అది నిజం. భాషల గురించి నాకు చెప్పవద్దు, ఇప్పుడు మనకు అవి చాలా చాలా ఉన్నవి. అయినప్పటికీ దేవునికి అన్య భాష ఉందని నేను నమ్ముతాను, దేవుడు అన్య భాషతో మాట్లాడతాను నేను నమ్ముతాను. అయితే దాని మీద ఆధారపడవద్దు. పౌలు చెప్పి ఉన్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడాను, పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఇంకా వట్టివాడను. నేను పర్వతములు పెగిలించగలిగినప్పటికీ అనేక మంది ఇలాగ చెప్పడం ప్రయత్నిస్తుంటారు, ఓ ఇతను దేవుని యొక్క గొప్ప మనుషుడే, నీవు గొప్ప అద్భుతాలు చూడవచ్చునేమో. దయ్యాలు వెళ్లిపోయి అలాంటివి జరిగిస్తవి, మంత్రగతిలో బయటకు వెళ్లిపోయి ఒక గుడ్డ అలా చుట్టుకుని అందులో డబ్బులు పెడతారు. ఆమె తల వెనుక నుండి వెంట్రుకలు తీస్తుంది, దానిని రక్తంలో కలిపి అది విసిరివేస్తుంది. ఆ నమ్మకమైన ప్రజలు నమ్ముతారు, అది ఆ మనుషుడు కాదు, ఆ మంత్రగతి ద్వారా దేవుని నడిపి సమీపిస్తున్న ఆ ప్రజల యొక్క నమ్మకం అది. ఆ దినాన అనేకులు నా పేరిట వచ్చి నేను గొప్ప స్వస్థత కూటమి జరిగించాను అని చెప్పేదని యేసు చెప్పలేదా? అది సూచన కాదు, మనం అంతములో ఉన్నామంటూ అది ఒక సూచన. మత్తయి 24:24 చెప్పలేదా? ఆయన చెప్పి ఉన్నాడు, కడవరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు లేచి గొప్ప అద్భుతాలు చూపించి సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహా మోసము చేయదురని యేసు చెప్పలేదా? అయితే ఏర్పరచుకున్న వారు వాక్యంపై నిలబడతారు. నిజమైన సూచన ఏదో వారికి తెలుసును. ఈ విషయాలని చేస్తూ దేవుని యొక్క విశ్వాసాన్ని ఎందుకు అతడు తిరస్కరిస్తాడు? అతడు దేవుని యొద్దని పంపబడిన ప్రవక్త అని ఎలాగూ చెప్పగలడు? అతడు ప్రవక్త కావచ్చు, నేను అహాబు కాలంలో యెహోషాపాత్ కాలంలో ఉన్నవారి వలె అక్కడ అప్పుడు మీకాయ నిలబడి ఉన్నప్పుడు. అయితే వాక్యం కొరకు నిలబడిన ఒకరు వారికి ఉన్నాడు. అహాబు తన అంతానికి వచ్చినని ప్రభువాక్యం రాయబడి ఉండేది, మరియు ఏలి యొక్క దర్శనము అదే ఉంటున్నది. ఎవరైనా ఆత్మ సంబంధిగా ప్రవక్త అని పిలుచుకున్నప్పుడు దీనిలోని ప్రతి మాట సత్యమని అతడు ఒప్పుకునవలెను. అతడు ఎలాగూ త్రిత్తపు వాడు కాగలుగుతాడు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ లోకి బాప్తిసము తీసుకునగలడు. అతడు ఆత్మ చేత అభిషేకించబడిన వాడని చెప్తున్నప్పుడు ఆ తప్పునే ప్రజలకు మొదలు చేస్తూ ఆత్మ అభిషేకాన్ని ఇంకా కలిగి ఉండగలుగుతాడు? అది జరగలేదు, అది ఒక అసాధారణమైనది, అది ప్రజాదరణ కలది కాదని నేను గ్రహిస్తున్నాను. అయితే మేము ప్రజాదరణ కలవారిగా ఉండటానికి ఇష్టపడము. నీవు నమ్మకంగా ఉన్నట్టుకై అభిషేకించు, అపేక్షించు. యెజెబెలు, అహాబు, అవునండి, వారు ఎందుకు అది చేశారు? ఎందుకు స్త్రీలు అది చేస్తారు? వెంట్రుకలు కత్తిరించుకుంటా, మేకప్ ధరించుకుంటా, బయటకు వెళ్లిపోయి పురుషులు వస్తున్నప్పుడు పొట్టి బట్టలు ధరించుట, వారి భర్తలు అది చేస్తారా? ఎందుచేతనగా వేదిక యుద్ధ నిలబడి వారికి సత్యం చెప్పే నిజమైన ప్రవక్త వారికి లేడు కాబట్టి వారికి చెప్తారు, మంచిది, వ్యత్యాసం ఏమీ లేదు, అలాగైతే మంచిది, దానితో నీకేమీ పని లేదు. అది ప్రభు యొక్క వాక్యము. బైబిల్ తెలియజేస్తుంది, ఏ స్త్రీ అయినా పురుష వస్త్రములు ఆమె ధరించినట్లయితే అది దేవుని ఎదుట హేయము. దేవుడు మారడు, ఆయన మారిపోయి దేవుడు ఎలాగే కొనుగుతాడు? ఆయన అనంతుడగ వాడు. అది అంతమేక సూచన అని చెప్పి ఒక నిజమైన ప్రవక్త వారికి కావాలి. వారే అది చేయుదురని బైబుల్ తెలియచేస్తున్నది. యెషయా 5వ అధ్యాయం కడవరి దినాల్లో స్త్రీలు అది చేయుదురని తెలియచేయచ్చున్నది ఖచ్చితంగా. కాబట్టి వారు అక్కడ ఉంటారు. అయితే వారు చెప్తారు, వేదిక యొద్ద వారికి ఒక ప్రవక్త ఉన్నాడని వారు చెప్తారు. దేవుని వాక్యానికి భయపడుట, అతడు సభకు భయపడతాడు. కడవరి వెళుతున్న పాపమని, ఈ సాయంకాలం వెళుతున్న పాపమని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ఆయన వాగ్దానం చేసిన మనకై పాపమని, సత్యం ఏదైనది వారికి చెప్పు, ఏర్పరచబడిన సంఘమునకు పాపమని దేవుని వాక్యంపై నిలబట్టకు. అప్పుడు అది వారిని వేరు చేయి. అది ఖచ్చితంగా జరుగుతుంది. జ్ఞాపించుకోండి, వారు తమ వెంటికలు కత్తిరించుకుని ఆ విధముగా నడిచినకు ఆరంభించిన దాని యొద్దకు కొంచెం వెనుకకు వెళ్దాం. ఆ స్త్రీలు ఆ విధంగా నటించుటకు ఆరంభించినప్పుడు అదే ఆ సమయమే, అది ఆ కాలమే. కడవరి కాల సూచనతో అంత్య దినములలో ఏలియా అగుపించు సమయం అదే. లోతు దినాల వలె అది కడవరి కాల సూచన అవుతున్నది. స్త్రీలు ఆ విధముగా నటించుట ప్రారంభించగని వారిప్పుడు ఆ విధముగా నటిస్తున్నారు లేక నడుస్తున్నారు. అది ఆ సమయమందు ఎలీషా దువ్వుతూ పిలుపునిస్తూ గద్దిస్తూ ఈడ్చివేస్తూ కదలివస్తూ అతని వెనుక దేవుని సూచనతో ఎలీషా రంగంపైకి అగ్గుపించవలసి ఉంటున్నది. ఇప్పుడు అతను ఏ పెద్ద గుంపును పిలువబడు. బైబిల్ చెప్తున్నది, చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి అభిష్టమయ్యున్నది. గమనిస్తున్నారా? అవునది నిజం, అది ఖచ్చితంగా నిజం. అతను అందరి చేత తృణీకరించబడతాడు ఒక్క చిన్న మంద ద్వారా తప్ప. ఎందుచేతనగా ఏలియా వలె అతని 700 మందితో ఉంటాడు, యోహోను వలె తన చిన్న మందితో ఉంటాడు. అవును, మనం ఎక్కడ నిలబడి ఉన్నామో మీరు చూస్తున్నారా? మనము ఆరంభ పెంతికోస్తు వద్దకు వెళ్లవలసి ఉన్నది. దేవుని యొక్క విషయాల వద్దకు మనం వెళ్లవలసి ఉంటున్నది. మనం వెనుకకు తిరగాలి. సహోదరి సహోదరుడా, నీ అనుభవం ద్వారా నీవు మోసపోవద్దు. మనము ఆ ఘనీయ కొరకు ఎదురు చూస్తున్నాము. నేను అలాగే నిరీక్షిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. విశ్వాసాన్ని బట్టి నేను దాన్ని అంగీకరిస్తున్నానని నీవు అదే చేయవా. ముఖాముఖిగా దేవుని నీవు కలుసుకుని ఆత్మతో నీవు నిలబడు. అప్పుడు ఏమి జరుగుతుందో నీవు కనిపెట్టు. ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఆ ఆత్మ నీలో ఉంటే దానిని ఒంటరి దానిగా వదిలేసే. ఆత్మ నీకు దయచేయమని దేవునికి ప్రార్థించు. అంత్య దినాలలో ఈ ఆత్మలిచ్చి వారికి వ్యతిరేకంగా హెచ్చరిక చేస్తున్నారు ఆ అబద్ధికులకు. గమనిస్తున్నారా? ఎందుచేతనగా యెహోవాను చెప్పినారు, మీలో మీరు అబ్రహాము మా తండ్రి అని అనుకోవద్దు. మేము మా పితరులు మెథడిస్టు బాప్టిస్టు ప్రెస్బిటేరియన్ లేక పెంతెకొస్తు వారు. మీరు అబ్రహాముకు బిడ్డలని మీరు అనుకోవద్దు. ఎందుకనగా దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. మీరు పెంతెకొస్తు వారు కనుక మీరు క్షమించబడతారని మీరు తలంచవద్దు. ఎన్నటికీ కాదు సుమా, దేవుడు ఈ రాళ్లను అబ్రహాముకు పిల్లలుగా పుట్టించగలడు. అది ఖచ్చితంగా నిజం. అవునండి, అంత్యదినమందలి నిజత్వం చేత దేవుని వాక్యం మాట్లాడు. ఒక్క నిమిషం ఇక్కడ వెనుకకు తిప్పనివ్వండి, మనం ఎలాగో తెలుసుకుంటామా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ అనేక లేఖనాలు వ్రాసుకున్నాను, నేను వాటిని వివరణగా ఇచ్చుచున్నాను. మీకోటి నేను చదవాలని అనుకుంటున్నాను. మొదట ద్వితీయోపదేశ ఖండము 18వ అధ్యాయం ఒక నిమిషం చూద్దాం. ఇక్కడ ముగించక ముందు నేను ఈ లేఖనము మీకై చదువుతాను. ద్వితీయోపదేశ ఖండము 18వ అధ్యాయం మంచిది, 18వ అధ్యాయం 20వ వచనం మనం ఇప్పుడు చూద్దాం. ద్వితీయోపదేశ ఖండము 20. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారముని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో, బహువచనం, ఆ ప్రవక్తయును చావలను. అవునది నిజం, ఆత్మ సంబంధముగా అయిపోయినది. పాపము చేయవని ఆత్మ అది చనిపోవును. మనకు ఒక్క దేవుడు ఉన్నాడు, దేవుళ్ళు కాదు. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరనుకునే ఎడలా మనము ఎలాగో తెలుసుకునగలము? అనేకులు వారిలో ఉన్నారు, మనం ఎలా తెలుసుకునగలము? ఇతరు అది చెప్తాడు, మరొకడు ఇది చెప్తాడు, అలాగ ఒకరు ఇది చెప్తారు, మరొకరు అది చెప్తారు, ఇంకా మొదలైనవి. ఇప్పుడు గమనించు, మాకు తెలుసు ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగక పోయిన ఎడలో ఆ మాట జరగక పోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను, కనుక దానికి భయపడవద్దు. దేవుడే అది చెప్పకపోయినట్లయితే దాని గురించి భయపడవద్దు, అది మంచిదే. దాన్ని మరచిపోయి ముందుకు సాగిపో. చూశారా, ఈ రోజు మనమే వింటున్నామో చూడు, అపోస్తలుల మూఢ విశ్వాసం, మెథడిస్ట్ మూఢ విశ్వాసం, బాప్టిస్ట్ మూఢ విశ్వాసం, పెంతెకోస్త్ మూఢ విశ్వాసం, మూఢ విశ్వాసం, మూఢ విశ్వాసం, మూఢ విశ్వాసం. ఏంటి ఈ మూఢ విశ్వాసం? ఎక్కడి నుండి నీవు పొందుకున్నావు? బైబిల్ గ్రంథంలో ఎక్కడ అపోస్తుల మూఢ సిద్ధాంతం ఉన్నదో లేక మూఢ విశ్వాసం ఉన్నదో నాకు చూపించమని ఎవరినైనా నేను సవాలు చేస్తున్నాను. అలాంటిది లేదని నేను నమ్ముతున్నాను. వారు ప్రేలాంటికు ఏదైనా మూఢ సిద్ధాంతం లేక మూఢ విశ్వాసము అపోస్తలకున్నట్లయితే అది ఇక్కడే ఉన్నది. మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుని అప్పుడు మీరు పరిశుద్ధాత్మల వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకు. స్నేహితులారా, మనం ఎక్కడ ఉన్నామో మీరు చూచట్లేదా? మనం భయంకరమైన స్థితిలో ఉన్నాము. ఏంటది? నిర్లక్ష్య పెట్టబడిన నిజమైన సూచన. అనేకులు మీరు స్త్రీ పురుషులు, మీరు దేవుని బిడ్డలు. దానిని నిర్లక్ష్యంగా చూడకండి, నెత్తించుకోండి. ఇది మనము కలిగి ఉండవలసి ఉన్నది. అవి ఈ దినమున సంభవించవలసి ఉంటుంది. మనం జీవిస్తున్న ఈ కాలమందు మెస్సయ్య కొంచెం ముందుగా రావాల్సి ఉన్న అతి సమీపమైన ఘడియ ఇది. దేవుని యొద్ద నుండి ఒక ప్రకటన వెలువడవలసి ఉన్నది. మీ కొరకైనది చదవనివ్వండి. మలాకి యుద్ధకు మనం వెనుకకు వెళ్దాము. ఇది పాత నిబంధనలో ఆఖరిది. మలాకిలో అతనేమి చెప్తున్నాడు వినుడి, ఒక క్షణం ఇది వినండి. యోహాను రాకని గురించి యేసు మాట్లాడుతున్నది. మలాకి 3ను మీరు గమనిస్తే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది యేసు వచ్చుటను గురించి ప్రకటన చేయుచున్న యోహాను. ఆయన ఏమని చెప్పి ఉన్నాడు? నిబంధన దూత అని. అరణ్యంలో శిష్యులతోనున్న లేక ఇస్రాయేల్తోనున్న దేవదూతగానే ఖచ్చితంగా ఆయన ఆలయంలోనికి వచ్చాడు. ఆయన దూత అని మీరు నమ్ముతున్నారా? ఎందుకని ఆయన చెప్పి ఉన్నాడు, నేను తండ్రి యొద్ద నుండి వచ్చితిని తండ్రి యొద్దకు వెళ్ళదును. అతన్ని పట్టుకుంటానికి పౌలుకు ఎందుకని వ్యాధి పెట్టవలసి ఉండెను? ఎందుకు వ్యాధి రావలసి ఉండెను? యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత చాలా కలమైన తర్వాత దమస్కు మార్గమున పౌలు ఆయన ముఖాముఖిగా కలుసుకున్నాడు. ఆయన చెప్పి ఉన్నాడు, నేను తండ్రి యొద్ద నుండి వచ్చితని తండ్రి యొద్దకు వెళ్ళితని వెళ్ళదును. పౌలు అక్కడ పైకి చూశాడు, పెద్ద వెలుగు అక్కడ ఉండదు, అదే అగ్నిస్తంభము. నేను దీనిని గురించి మాట్లాడుతున్నాను, అది మీకు తెలుసా? పౌలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పౌలుతో మాట్లాడాడు. ప్రజలు దాన్ని వినలేదు, ఆయన మాటలు వారు వినలేదు. అయితే పౌలు విన్నాడు. ఆయన అడిగాడు, సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? అతడు అడిగాడు, ప్రభువా నీవెవరు? నేను యేసును అని ఆయన చెప్పాడు. నీవుడు నుంచి తిన్నది అనబడి వేదిక వెళ్లి అక్కడే నీకు తెలియపరచబడుతున్నది. నీవేమి చేయవలసినది నీకు చెప్పుటకు అక్కడికి వచ్చు ప్రవక్త నాకు అక్కడ ఉన్నాడు. చూశారా, పౌలు వెళ్లిపోయి బాప్తిసం పొంది ప్రభువు నామన ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందాడు. మరి పౌలు చెప్పాడు, సాతాను యొక్క దూతగా నన్ను నలుగురు కొట్టుటకు నా శరీరంలో ఒక బలహీనత ఉన్నది. అది నాకు దెబ్బ వెంబడి దెబ్బ వలె ఉన్నది. అతడు బాగవుతున్నాడు, మరలా అది అతను నలగొడుతున్నది. నా ఇద్దరు నుండి దాన్ని తొలగించమని 3 సార్లు నేను ప్రభువును సంప్రదించితిని. అయితే ప్రభు చెప్పాడు, పౌలా నా కృప నీకు చాలును. ఆ తర్వాత అతను చెప్పాడు, విస్తారమైన ప్రత్యక్షతల నుండి నేను అతిశయించుకున్నట్లు అతనికి పేతురు యాకోబు యోహాను లేక వారిలో అందరికంటే ఎక్కువైన ప్రత్యక్షతలు అతడు కలిగి ఉండాను. ఆయన వెళ్లిపోయిన తర్వాత బహుశా 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత అగ్నిస్తంభం ఆయన నిలబడి ఉండగా ఆయనతో అతడు మాట్లాడాడు. అగ్నిస్తంభముగా ఆయన నిలబడి ఉండగా ఆయనతో అతడు మాట్లాడాడు. ఆయన అతడు చూశాడు. రెండు వేల సంవత్సరాల తర్వాత అదంత ఇంకా ఘనమైన విషయం. ఆయన ఇంకో జీవితున్నాడు. ఆమేన్. అతడు చెప్తున్నాడు, నేను హెచ్చిపోకు నిమిత్తము అది నాకు ఇవ్వబడినది. సహోదరుడా, నేను మీ అందరికంటే పైగా ఉన్నాను. గమనిస్తున్నారా, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన నేను చూశాను. నేను ఆయనతో మాట్లాడాను, నేను అక్కడ మించిపోకు నిమిత్తము నన్ను దీనుడుగా చేయటకు ఒకటి నాకు ఇవ్వబడెను. వారు తిరిగి యేసు నామమున బాప్తిసం పొందమని వారికి చెప్పిన వాడు అతడే. పరలోకపు దూత ఒకరు అతడన్నాడు, వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారి వారి యొక్క పాఠశాలకు నేను వెళ్ళలేదు అని అతడు చెప్పాడు. నేరుగా నేను యెరూషలేముకు వెళ్ళలేదు 14 సంవత్సరాల తర్వాత అని అతడన్నాడు. ఇంకా చెప్పాడు, నేను ఐగుప్తునికి వెళ్ళితిని ఆసియా ఇంకా ఆ పల్లములుగా అక్కడ సుమారు 3 సంవత్సరాలు పాత నిబంధనను చదివి వాటి సరిపోలికను చూశాడు. అతడు ప్రభువును సంప్రదించాడు. 14 సంవత్సరాల తర్వాత అతడు తిరిగి వచ్చినప్పుడు పేతురును తదితరులను కలుసుకున్నాడు. వారు అదే సువార్తను కలిగి ఉన్నారు, అదే విధముగా బాప్తిసమిచ్చారు, అదే పనిని వారు చేశారు. ఆమేన్. అది నిజమని అతను తెలుసుకున్నాడు. అవునండి. ఇప్పుడు మలాకి వినండి. ఇక్కడ మలాకి 3 మీరు అంగీకరించగలిగితే ఇది మీకు వివరణ ఇవ్వనివ్వండి. మనము చాలా సులభంగా మత్తయి 11 అధ్యాయం చూద్దాం. ఇది తప్పనుకుంటాను, నేను తీసాననుకుంటాను. మొదట అది చూచినకు నేనే తీయవలసి ఉంటున్నది. మత్తయి 11 మనం చూద్దాం, ఆరంభిద్దాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్లిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నువ్వేనా, మేము మరి యొక్కని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన్ను అడుగుటకు తన శిష్యులను నంపాను, తన శిష్యులను ఇద్దరిని పంపాను. యోహాను యొక్క పక్షిరాజు కన్ను చెరసాలలో మబ్బు కమినట్లుగా ఉన్నది, చూస్తున్నారా? యేసు వారిని చూచి, మీరు వెళ్లి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. యోహాను ఒక ప్రవక్త. ఇక్కడ ఏమి జరుగుతున్నదో అతడు విన్నట్లయితే నేనెవరినది అతడు గ్రహిస్తాడు. గమనిస్తున్నారా? గ్రుడి వారు చూపు పొందుచున్నారు, కుంటి వారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, మరియు సంఘశాఖలన్నీ ఏకమై పోయినవి. అది అలాగ జరిగినదని అది చెప్పుట్లేదు. లేదు, అది అలా లేదు. అది ఎలాగ చెప్తుంది? కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అదిగో అక్కడ సూచన. గమనించు, వారు వెళ్లిపోవచ్చుండగా మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. ఇప్పుడు గమనించండి, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. మరో మాటలో, నన్ను గూర్చి సిగ్గు పడని వాడు, నన్ను గూర్చి అభ్యంతర పడిన వాడు ధన్యుడు. చూశారా? వారు వెళ్లిపోవచ్చుండగా యేసు యోహాను గుర్చి జన సమూహములతో ఇలాగ చెప్పసాగాను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి? ఈ ప్రవక్తనిప్పుడు గమనించు, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి? గాలికి కదలచున్న రెల్లునా? యోహాను కాదు, కాదు, గడ్డిలోని సర్ప జనాంగం మీరు. ఆ సంఘశాఖలతో అతను చెప్పాడు, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మేము దీనికి దానికి చెందినామని చెప్పవద్దు, ఎందుకనగా ఈ రాళ్ల వలన దేవుడు బిడ్డలను పుట్టించగలడు. ఓ సహోదరుడా, అతనిలో గాలి వలన కదిలిపోవునది రెల్లు కాదు. గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడవెలితరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా? అతను బోధించినప్పుడు 2-3 సార్లు తన బట్టలు మార్చుకున్నాడా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకునే వారు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు కదా. వారు బయటికి పోతున్న సేవకులు బయటికి వెళ్లి చిన్న బిడ్డలను ముద్దాడుతారు. ఈ తెలుసా, యవనులను పెళ్లి చేసుకుంటారు, పాఠశాలకు వెళ్లిపోయి జ్ఞానయుక్తమైన సంభాషణ కొనసాగిస్తారు. తెలుసా, ఈ చిన్నవన్నీ ఆడా మగ కాని పనులు చేస్తూ ఉంటారు. చూశారా, చూశారా? ఆయన 2 తలల ఖడ్గమును ఇక్కడ ముందు భాగాన అటు ఇటు ఉపాడు. ఉపడా? ఏమి చూచుటకు మీరు బయటకు వెళ్ళుతరి? అటువంటి ఒక వ్యక్తినా? ఆయన వారిని అడుగుచున్నాడు. మరి ఏమి చూడవెళ్ళుతరి? ప్రవక్తనా? వినుడి, అవును గాని ప్రవక్త కంటే గొప్ప వాణినని మీతో చెప్పుచున్నాను. అవునండి, ఆయన ఎవరయ్యుండెను? ఆయన చెప్పాడు, ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. ప్రవక్త కూడా ఆయన, ఆ కాలపు యొక్క వర్తమానికుడు ఆయన. మరి ఏమి చూడవెళ్ళుతరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచను అని ఎవని గుర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. ఇప్పుడు ఇక్కడ మలాకి 3 చూడండి, ఇదిగో నాకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ఇప్పుడు మలాకి 4 గమనించండి, నన్ను చదవనియండి. అతడు మరలా రాబోతున్నాడు. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కలునట్లు అది కలును, గర్విష్ఠులందరూ. అదే ఈ రోజు నేను వీధుల్లోకి వెళ్లిపోయి ఈ ప్రజలు చూశాను. వారితో నీవు మాట్లాడు, వారు నిన్ను ఎగతాళి చేస్తారు, నిన్ను అపహాస్యం చేస్తారు. ఏంటది అది, ఏంటది అని నేను ఆలోచన చేస్తాను. ఇక్కడ ఉన్న చతురస్రం ప్రక్కగా గత దినం నేను నడిచి వెళుతున్నాను, నేను కొందరితో మాట్లాడుతూ ఉన్నాను అని వారు వెళ్లిపోయారు. వెంటనే ఒకటి నాతో చెప్పినది, వారు అనుబాంబు మసి నేలపైన చల్లు బూడిదగా అవుతున్నాడు. వారిని మొదలవై నీ వంతును నీవు పలికావు, త్వరగా సంసిద్ధపడి ఇక్కడి నుండి వెళ్లిపో. హల్లెలూయా. నేను ఊహించినది నేను చెప్పలేకున్నాను. నిన్ను నీవు సంసిద్ధపరచుకో, నీవు నడుము కట్టుకో, నేను నిన్ను పిలవబోతున్నాను. ఆ కణం చేతనే నేను ఎదురు చూచుతున్నాను. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యే కాలువలే ఉందరు. అది ఖచ్చితంగా ఏమవుతుందో అదే అవుతున్నది. మీలో కొందరు వ్యవసాయదారులు ఒక పెద్ద బలమైన అగ్ని గోధుమ పొలమును తాకినప్పుడు అది అలాగే కొయ్యే కాలైపోతే ఏమవుతుంది? అది అలాగే బూడిదగా చప్పబడిపోతున్నది. అది ఆమెను మొత్తినప్పుడు అది అలాగవుతున్నది. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారికై ఏది విడవబడదు. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి శిరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. కనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదు, అది వెయ్యండ్ల పాలన. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందరు. మీరు వారిని అనగదొరకుదురని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. వెయ్యండ్ల పాలన నుండి వచ్చుట దుర్మార్గుల యొక్క ధూళి హోరేబు కొండ మీద ఇశ్రాయేలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకుని ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుతును. అది యెహోవాను కాలేదు, అది కాదు. అలాగైతే అప్పుడు భూమి నాశనం కావలసి ఉండెను. అయితే ఇక్కడ మత్తయి 3లో ఆయనకు ముందుగా ఒక దూతను పంపును. యేసు చెప్పున్నాడు, నాకు ముందుగా మార్గము సిద్ధపరచువాడు ఈ ఏలియాయే. అయితే ఈ పెద్ద అనుబాంబు మత్తక ముందు నేను ప్రవక్తకు ఏలియాను పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ దినమును గురించి ప్రవచించబడెను. ఇప్పుడు నీవంటావు ఏలియా అది యెహోవాను అవుతాడు, నిబంధన దూత యెహోవాను. నిజం, అది ఖచ్చితంగా వాస్తవం. అలాగని యేసు చెప్పాడు. ఇంకా వివరణముగా ఇక్కడ చూడు, నేను మాట్లాడింది అతడే. అయితే రాబోతున్న ఏలియా అతడి కాలేడు. చూస్తున్నారా, అది కొలేదు. ఎందుచేతనగా మీరు గమనించండి, అది అయితే ప్రవచనం తప్పవుతున్నది. అక్కడ భూమి నాశనం కొలేదు, అవునా? అయితే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు త్రిప్పును. ఆయన మొదటి దగ్గర గమనించండి, అతడు తందుల హృదయములను పిల్లల తట్టునకు త్రిప్పును. అదే అతని మొదలు చేసినది. నూతన గృహ నిర్వాహకత్వానికి వర్తమానాన్ని తెచ్చున్నాడు. ఇతడు క్రీస్తుక ఇప్పుడు క్రీస్తుక అక్కడ ప్రామాణికమైన వారి మత విశ్వాసము నుండి ప్రామాణిక తండ్రులను లాగుట, అప్పుడే జన్మించిన నూతనమైన విశ్వాసములోనికి. తరువాత ఆయన రెండవసారి వచ్చినప్పుడు పిల్లల హృదయాలను పెంతికోస్తు తండ్రుల యొద్దకు ఆరంభ వర్తమానం యొద్దకు తెచ్చును. ఇక్కడికి వచ్చి ప్రకటన 3 తిరిగి నీవక్కడ నీవు చూస్తావు. కాబట్టి ఇది ప్రవచించబడినది. మనము అంత్యకాలంలో ఉన్నాము సహోదరుడా. అవునది నిజం. 400 అబద్ధ ప్రవక్తలు మీకాయకు వ్యతిరేకం. ఇలాగో అలాగే మనము ఆఖరి దినమున ఉన్నాము. మనకది తెలుసు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ సూచనలు ఇస్తారు, సంఘ శేఖరలో చేరుకునుట. వారు చెప్తారు, వచ్చి చేరు, నీ వచ్చి మా సంఘంలో చేరు, నీ సభ్యత్వాన్ని తెచ్చుకో. ఆ సంఘం నుండి ఈ సంఘమునకు నీ సభ్యత్వం మార్చుటకు నీకై ఈ ఉదయం తెరచి ఉంచాము. ఓ బుద్ధిహీనత, నీ యొక్క సభ్యత్వం వలన మేలేంటి? పరలోకములో నీకు వారసత్వం లేకుంటే దాని గురించి మర్చిపో. అబద్ధ ప్రవక్తలు అబద్ధపు సూచనలు చూయించెదరు. అయితే చూడు, నిజమైన ప్రవక్తలు దేవుని వాక్యముతో నిలబడతారు. నిజమైన సూచనలు నిజమైన సంఘానికి దేవుని సూచికలను తెచ్చును. నిజమైన సంఘము వాక్యమును స్వీకరించును, దాని గురించి ఆనందించును. కడవర దినాలలో ఇవ్వబడిన చిన్న మంద అన్యుల యొక్క శేషమై అది కొనసాగుతుంది. అది అలాగే జరుగుచుండును. యేసు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ నమ్మిన వారి ఎంతో కొద్ది మంది. యోహాను యొక్క చిన్న గుంపే అది నమ్మినది. యేసు వారిని అక్కడి నుండి తీసుకుని వెళ్లి వారి నుండి శిష్యులను తయారు చేసుకుని కొనసాగించాడు. నాశనం వచ్చినప్పుడు నోహు కాలమప్పుడు అతడికి సూచన, అతడి ప్రజలను ఓడలోకి తీసుకున్నాడు. ఏలియా వచ్చినప్పుడు వారున్న గందరగోళ స్థితిలో ఉండి అతడు వారిని బయటికి లాగాడు. యోహాను వచ్చినప్పుడు ప్రవక్తలందరి కూడా సూచనలు 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 సూచనలై ఉన్నారు. కడవరి దినానికి ఆయన మనకు సూచనలు వాగ్దానం చేశాడు. కడవరి దినాలలో ఒక సూచన ఉండును, అది నిర్లక్ష్యం చేయబడిన సూచన. ప్రజలు దాన్ని చూడరు, వారు అలాగే దాని శిఖరంపైకి వెళ్లిపోతారు, మరి అది అలాగే వెళ్లిపోతుంది. సహోదరుడా, సహోదరి, సంఘములు చేరవద్దు. ఇప్పుడు మొగిచుచుండగా ఇది నన్ను చెప్పని, నీకు కేవలము ఒక ఉద్రేకపూరితమైన అనుభవం ఉన్నట్లయితే, ఒక భావోద్రేకం ఉన్నట్లయితే దానిపైన అనుకోవద్దు. ప్రేమైన వారలారా, నీవది చేయవద్దు. అక్కడ అప్పుడు టేప్ రికార్డులు వారు వత్తుదని నేను వింటున్నాను. నేనిప్పుడు సంఘముతో మాట్లాడుతున్నాను, గమనిస్తున్నారా? వినండి, అలాంటి అనేకమైన విషయాలు నేను చెప్తాను ఆ విధంగా, తద్వారా దూరాన ఉన్న వారి కొరకై. దేవునితోనే ఉండు, మీ యొక్క నిజమైన సూచనపై కనిపెట్టండి, మీరు అది చూస్తారు. అది నీ చుట్టూరా ఉంటుంది. అయితే మిలియన్ల మంది దాని చుట్టూ తిరుగుతారు, మరి దాన్ని చూడరు. యేసు వచ్చినప్పుడు వారు ఆయన ఎరగలేదు, వారు ఏలియాను గుర్తించలేదు. ఏలియా వెళ్లిపోయినప్పుడు వారు ఏమని చెప్పారో మీకు తెలుసా? ఆ బుద్ధిహీనతను వారు నమ్మలేదు. వారన్నారు, అది బుద్ధిహీనత. అతడు ఎక్కడైతే జీవించాడు, ఆ సొంత పట్టణంలోని పిల్లలు అతడు జీవితం గడిపినప్పటికీ, అక్కడ బోధ చేసినప్పటికీ, ఆ దేశంలోని అద్భుతాలు సూచికలు చేసినప్పటికీ, మేల్కొలుపు సమయమునకు వారు వచ్చినప్పటికీ, మేము ఏలియాను కనుగొనలేము, ప్రభు అతన్ని సుడిగాలిలో తీసుకుని పోయాడు. ఆ సంగతిని గురించి వారు నవ్వారు. ఇక్కడ ఎలీషా అదే సూచికలతో వచ్చాడు. క్రీస్తుకు ఆయన సంగమునకు ఒక పోలిక. ఇక్కడ ఏలియా వచ్చాడు, అలాగే ఎలీషా ఏలియాకున్న అవే సూచికలను అవి చేయిస్తూ వచ్చాడు. చిన్న పిల్లలు సహా అతని వెంటాడుతూ మరి అన్నారు, ముసలి బుడివాడా, ఏలియా మాదిరిగా నీవు ఎందుకు వెళ్లలేదు? అమర్యాదకరమైన ఆ చిన్నపిల్లకి ఏమి జరిగిందో చూడు. ఈ రోజు వారు నవ్వి ఎగతాళి చేయుచున్నారు. భయపడవద్దు సహోదరుడా, ఇప్పుడే మేఘాల మీద న్యాయ తీర్పు వెలాడుతూ ఉన్నది. ప్రతి ముఖ ద్వారాన వ్రాయబడి ఉన్నది. అవునది నిజం, మేఘాల్లో న్యాయ తీర్పు వెలాడుతూ ఉన్నది. సర్వశక్తివంతుడైన దేవుని సమస్త ఉగ్రత, సజ్జన దేశులు పైకి భక్తి కలిగిన వారి ఉండి దాని శక్తిని తృణీకరించువారు. అలాగూ తిరిగిపోయారు. భావోద్రేకాన్ని తీసుకోవద్దు, ఉద్రేకాన్ని తీసుకోవద్దు. దేవుని ముఖాముఖిగా కలుసుకునే వరకు ఏది తీసుకోవద్దు. దేవుని ఆత్మ నీ లోపలికి రానివ్వు. నీ యొక్క హృదయాన్ని, ప్రాణాన్ని శక్తితో, ప్రేమతో, మంటతో ఆయన నింపుతాడు. దేవా, తరువాత కొద్ది దినాలలో దురాన నా స్థానాన్ని నేను ఎరిగినట్లు నాకు సహాయం చేయను. నా తరువాత కదలిక ఎక్కడున్నదో నేను చూచు వరకు నేను అక్కడే ఉంటాను. మేమెంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాము, నేను ఎంతో కాలం నుండి కనిపెడుతున్నాను. నా పెరటిలో నేను ఎక్కడ గడ్డి కోసం నాకు జ్ఞాపకం వస్తున్నది. ఈ ఇంటిని నేను అక్కడ కట్టినప్పుడు ప్రభు నన్ను పిలిచాడు. నా భార్య ఏడ్చినది, ఎందుకంటే ఆమె తన తల్లిని విడిచిపెట్టలేకపోయినది అన్నది. బహుశా ఆమె భద్రత తీసుకోలేదేమో నేను తలంచాను. నాకు కూడా వృద్ధురాలైన తల్లి ఉన్నది. ఒక దినాన్ని అక్కడ కూర్చుని గడ్డి కోస్తూ ఉన్నాను. నేను కూర్చున్నాను. చాలా వివరంగా ఒక స్వరం వచ్చి నాతో చెప్పినది, నీకు నీవు వేరుగా ఉండు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభువైన దేవా, నన్ను ఎక్కడ నీ సంతోషంగా ఉంచు, నేను దేనికి వ్యతిరేకంగా ఉన్నానో నీవు చూడు అని చెప్పాను. అవన్నీ ఇప్పుడు ముగిసిపోయినవి. తల్లి బ్రాయిస్ మహిమలో ఉన్నది. తల్లి బ్రహాం కూడా, ప్రభువా, నా కదలిక ఎక్కడికో. ఈ ఒకనొక దినాలలో న్యాయ తీర్పు ఈ దేశాన్ని తగ్గబోతున్నది. సువార్త వినని ఇతర దేశాలు ఉన్నవి, స్థలాలు ఉన్నవి. నీవు ఏమి చేసినా నా మాటలు మర్చిపోవద్దు. దేవుడు ఒక ఇనుప కలము తీసుకుని దానిని హృదయంలో చెక్కును, అందుచేత దానిని నువ్వు మరవవు, ఇది మర్చిపోవద్దు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ నిండు హృదయముతో దేవుని యొద్దకు మరలము, తిరిగిరా. ఉద్రేకం మీద కాని, భావోద్రేకం మీద కాని, లేక దేని మీద కాని అనుకోవద్దు. దేనిని నీవు సరిచేసుకోవాలనుకుంటావో, ఎలా భక్తిగా ఉండాలనుకుంటావో, దేవునికి భయపడాలనుకుంటావో, సరిగా జీవించాలనుకుంటావో, అది నీలో జరిగే వరకు నీలో ఉన్నదానంతట్లో దేవుని వెతుకు. అది చేయి, అది మరవద్దు. ఎందుకనగా మనము అంత్యకాలంలో ఉన్నాము. ఎప్పుడు గుర్తుంచుకో, మనం ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నాము. ఒక్క నిమిషం నేను ప్రార్థించుకుంటే ముగుస్తుందిగా, ఇది జ్ఞాపకముంచుకో. మరవద్దు మందరవా, నా మాట విను. ఈ టేప్ ఇంకా వెళ్తుంటే నా మాట విను. లోకం అది ఎక్కడికి వెళుతున్నది? ఒక సూచన పుడుతుంది, నిజమైన సూచన. బహుశా అది ఎప్పుడో లేచి ఉండవచ్చు. అది నిర్లక్ష్యం చేయబడినది. దేవుడిచ్చిన ఒక నిజమైన సూచన ఎల్లప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయబడుతున్నది. ప్రార్థించుకుందాము.
జీసస్ ఆఫ్ నజరెత్.
నదిరేడని యేసు కొద్ది వనాల క్రితము నా ప్రక్క నిలబడి ఒక దినాన దూరాన నాతో పలికిన గోప స్వరము చెట్టు చుట్టూన్న మొద్దును నేను దాడుతూ ఉన్నప్పుడు చెట్టు కొర నుండి ఆత్మ దిగి వచ్చి నాకు చెప్పును, క్రొత్త నిబంధనలోని యేసు పాత నిబంధనలోని యెహోవాయే. ఓ దేవా, ఈ బండపైనే నేను నిలబడి ఉన్నాను, మిగతా నేలంతా కృంగుతున్న ఇసుకే, మిగతా ప్రదేశాలన్నీ కృంగిపోతున్న ఇసుకయే. సుమారు 30 సంవత్సరాల నుండి ప్రభువా, ఇక్కడున్న ఈ లోయలో నేను మొరపెట్టితని ఆ యొక్క వర్తమానము నేను ఎక్కడ ఆరంభించుచును దానిని ఒక అంగుళము నేను కదలిపోలేదు. అదే వర్తమానం, అదే విషయం ప్రజలను వెనుకకు పిలుచుట ఒక భావోద్రేకానికి కాదు, దేవుని కలుసుకున్న అనుభవం కొరకు, ఆయన ఆత్మ వల్ల జన్మించు అనుభవం కొరకు ప్రజలను పిలుచుతని. ఓ, ఇక మిగిలినది ఏది? ఒక న్యాయ తీర్పు తప్ప. ఎవరైతే ఆ వర్తమానము తృణీకరిస్తున్నారో ప్రభువా, మరొకటి వారికి విడువబడలేదు. కడవరికాల సూచనను తెలియచేయడం ద్వారా నీవే దేవుడు అని నిరాక్షేపముగా అది రుజువు చేయడం ద్వారా, మరియు మేము ఇక్కడ ఉండటం వలనను నీ వాక్యమును నీవు నెరవేర్చితివి. చిట్టు చివరికి దేశంలోని గొప్ప స్వార్థకులు అన్ని విధాలా ఈ దినాన కేకలు వేయటం ద్వారాను మా యొక్క దేశ రాజధాని మిగతా దేశాలను నియమించుట అరుచుట వలన ఈ గొప్ప వారి యొక్క మాటల వినడం ద్వారాను ఫ్రాన్స్ లో నుండి కెంటుకు యొక్క లోయల్ వెళ్లలో మొదట బాంబు వేయబడుతుందని చెప్పుట వలన భయం మాపైకి వచ్చిపడినది. వందల మైళ్లు అది దేశాన్ని తుడిచివేస్తుంది. ఓ దేవా, వారు వింటానికి తరుణమున్నది, కానీ వారు అలా చేయరు. వార్తా పత్రికలు, సంఘ కార్యక్రమాలు, టెలివిజన్లు, రేడియోలు దాన్ని పట్టుకున్నవి. ఇక క్షమాపణ లేదు. అడితరవతిని ఎలాగో చెప్పదీవు ప్రభువా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వత్తురు. తండ్రి మొదట వారిని ఆకర్షించదని, కాని ఎవడనూ నా ఎద్దుకు రాడు. తండ్రి, ఈ ప్రార్థన నా కొరకై నేను ప్రార్థిస్తున్నాను. ఎదిగో నేను వృద్ధుడైపోతున్నాను ప్రభువా. ఎన్ని దినములు మాకు మిగిలి ఉన్నవో నాకు తెలియదు, ఈ దినము కూడా ఉండకపోవచ్చును. అయితే ప్రభువా, ఏది విడిచి పెట్టబడినప్పటికీ నా జీవితంలో నేను ఏది వదిలినా, ఓ దేవా, నీవు అది తీసుకుని నీ మహిమ కొరకై ఒకటి చేయుటకు అది నీకు సాధ్యమే. ప్రభువా, మొదటిగా నాకై ప్రార్థించుకుంటున్నాను, నీవు నీ చిత్తమును నాకు దయచేయమని. ప్రభువా, అది ఏమైనప్పటికీ నీ చిత్తమే సిద్ధించును కాక, నేను నిన్ను కలుసుకుంటూ వచ్చిన ఆ దినాన నీవు ఈ విధముగా చెప్పాలని ఆశపడుతున్నాను, అది బాగుగా చేసేవి అని. అది పెద్దదైనప్పటికీ లేదా అది చిన్నదైనప్పటికీ నా జీవితం నీ కొరకై ఘనమైన హృదయములో అది ఏమైనప్పటికీ ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను. అగ్ని ఘనములు పట్టుకున్న ఒక దూతను పంపించు, మా పెదవులు పవిత్రపరచి మమ్మల్ని శుద్ధీకరించు ప్రభువా. ఎందుకనక ఆకరిది గంభీరమైన ఒకటి భూమిని తగుడు కొరకు సంసిద్ధంగా ఉన్నది. దేవుని కలుసుకునుడి అను కేకవే స్వరముగా పాపమనే అరణ్యములో మేము ముందుము కాక, ఈ చిన్న సంఖ్యము వందల మైళ్లు తమ బండ్లు నడుపుకుని దినదినము వచ్చు ఈ ప్రజలు, ఓ నిచ్చుదిగువాడా, ప్రేమగలవాడా, ఏ కార్యము ఎన్నడూ మరువనివాడా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, యేసును మృతుల నుండి లేపినవాడా, రక్త మాంసములో నిలయమైన దేవా, నీ యొక్క నమమును బట్టి నేను ఎవరిని ఆశీర్వదిస్తున్నాను, ఈ ప్రజలను ఆశీర్వదించుము. వారు అన్ని వేళలలో ఒక సూచన ఉన్నదని, అంత్యకాలపు సూచన ఉన్నదని వారు అన్ని వేళలా జ్ఞప్తించుకుందరు కాక, నీవు వారికి అనుగ్రహించమని ఇతరులను సంపాదించు విజేతలుగా వారిని చేయుమని ప్రార్థన చేస్తున్నాను. వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారి యొక్క పనులలో మారు మూలలో ఇంధనము నింపు దుకాణాలలోను లేక అది ఏదైనప్పటికీ కిరాణా కొట్టు దగ్గరలోను పాలు అమ్ము అబ్బాయి వరకు వారు సాక్ష్యమిచ్చుదురు కాక, అది ఏమైనప్పటికీ ప్రభువా, వారు గుండెల్లో ఒకటి హెచ్చరిక చేస్తే వారు సాక్షులుగా ఉందరు కాక. మనుషులందరి చేత చదువుబడుచున్న వ్రాయబడిన పత్రికలై వారు ఉండుటకు వారు భక్తి గల పవిత్ర జీవితం జీవించుదురు కాక. దేవా, మా యొక్క స్త్రీలను దీవించుము. ఓ దేవా, ఎవరైతే వారి ముఖాలు కడుక్కోలేదో వారి ముఖములు కడుక్కున్నట్లు నీవు చేయుము. వారి పై నుండి ఎజబెల్ రంగులు తీసివేయుదురు కాక క్రైస్తవుల సాహసం వారు కలిగిందురు కాక. వారు ధరించు అపవిత్రమైన దుస్తులు వారు ధరించకూడదని, స్త్రీల వలె వారు వెంట్రుకలు పెంచుకోవాలని తెలుసుకుంటూ తగినంత దేవుని ఆత్మ వారి మీద ఉండును కాక. ఎందుకనగా బైబిల్లో ఇలా ఈ విధముగా వ్రాయబడింది, కనుబర్ దినాల్లో వచ్చుచున్న చెత్తనంతా తప్పించుకుని ఆ చిన్న చిగురు యెహోవా మహిమ భూషణమగును. అది యెహోవా దృష్టికి మహిమ భూషణము. ప్రవక్తల ముందుగా చెప్పినట్లు, దేవా దాన్ని అనుగ్రహించు, నేను చేయగలిగినదిగా ఏమీ లేదు. సంవత్సరం వెంబడి సంవత్సరం నేను నా స్వరాన్ని చించుకుని మాట్లాడాను, ప్రభువా నీవు కదలకపోతే నేను చేయగలిగినది ఏదీ లేదు. నీవు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను, నీవు చేయదు అని నాకు తెలుసును. ఎందుకనగా వాక్యమునందు నీవే వాగ్దానం చేస్తున్నావు, అక్కడే నేను నిలబడి ఉన్నాను. ప్రభువా నేను సాక్ష్యం మాత్రమే ఇవ్వగలను, నీవు అతన్ని ఆకర్షించకపోతే ఎవరూ నీ యొద్దకు రాదు. తండ్రి అనుగ్రహించిన వారు వచ్చెదరు. నీ వాక్యం భద్రత తీసుకుననే నిశ్చయం నాకున్నది, నీ వాక్యం భద్రత తీసుకుంటుందని నిశ్చయత నాకున్నది. ప్రభువా ఆశీర్వదించుము. ఇక్కడ ఎవరైనా భావోద్రేకంపై ఆధారపడి ఉన్నారంటే, ఒకవేళ వారు అరుపులు అరవచ్చును, వారు ఒకవేళ పరిశుద్ధాత్మను కలిగి ఉండవచ్చును, అది మేము లెక్క పెట్టాం ప్రభువా. ఎందుకనగా బంతి ఆట యొద్ద అరుపులు అరచు కదలడం మేము చూశాము కాబట్టి, లోక సంబంధమైన వినోద శలలో కేకులు వేయడం మేము చూశాము కాబట్టి, ఎంతగానో సంతోషిస్తూ నేలపై నాట్యం చేస్తూ అరుపులు అరిచే వారిని మేము చూశాము. దేవా అది మీరు కాదు, నీవు కాదు, అయితే నీతో కలయుటకును, నీతో మాట్లాడటకును, మరియు నీవు తిరిగి మాట్లాడుట, అదే మాకు కావలసి ఉన్నది. ఓ దేవా నీకే నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ క్షణంలోనే నీవు పరిశుద్ధాత్మను గదిలోకి పంపమని, ఈ చిన్న స్థలంలోకి పంపమని ప్రార్థిస్తున్నాను. ఆయన వచ్చుటకు యోగ్యమైన స్థలము లేదు, అయితే దేవా నీ సొంత మార్గాన ఆయన గదిలోనికి పంపి ఆత్మలకు ఒప్పుకోలు కలుగుట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా కొంచెం సేపు క్రితము నేను అడిగినట్లుగా ఈ వేదిక పిలుపుల గురించి, ఒకరి మార్గానికి ఒకవేళ అది అడ్డుబండగా కావచ్చునేమో, పైకి వెళ్లమని బ్రతిమలాడి విన్నవించుకుంటా, తరువాత సంవత్సరానికి తిరిగి వచ్చినప్పటికీ వారి ఆరంభములోనే రెండంతల నరకపాత్రులైన బిడ్డలుగా వారిని మేము కనుగొంటున్నాము. ఘనమైన పరిశుద్ధాత్మ వారిని నీవే ఒప్పుకోలు కలిగించి ఒప్పించమని, వారేలా రగలుగుతారు ఒప్పించినది? ప్రభువైన దేవా నేను నీకే ప్రార్థిస్తున్నాను, పాపి అయిన ఆ స్త్రీ పురుషుడు లేక అబ్బాయి అమ్మాయి ఈ ఉదయం భవనంలో ఉన్నట్లయితే, అట్టి ఒప్పుకోలు కలిగించే శక్తితో పరిశుద్ధాత్మ వచ్చి వారి కన్నీళ్ల చెక్కిల పైబడి, వారి కన్నీళ్లు వారి చెక్కిల పైబడి వారి ఆత్మ తలుపులతో చేయమని, వా వారి హృదయాంతరంగంలో వారు క్రీస్తును నమ్మి అంగీకరించునుగా చేయదునుగాక, చేయదుగాక. ప్రభువా అనుగ్రహం చూపండి, వారికి ఎటువంటి బలిపీఠం అవసరం లేదు, వారి యొక్క ఆత్మీయే వారి బలిపీఠమై ఉన్నది. దయచూపండి ప్రభువా. ఆ తరువాత వారు నిన్న హృదయంతో ఎందుకు వచ్చేదారు వచ్చారు, నేను పశ్చాత్తాపం పొందిన నా పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తునామమున నేను బాప్తిసం పొంద ఆశిస్తున్నానని చెప్పుచున్నారు. ప్రభువా అనుగ్రహం చూపు, వారిని పరిశుద్ధాత్మతో నింపము. ఈ దినమున లోకములో మాకు సువార్తికులను దయచేయి, లాగి బ్రతిమలాడి సంకర్షక బిడ్డలుగా చేయు వారిని కాదు, నీకై కొందరు బిడ్డలను లేపము. ప్రభువా ప్రార్థించు ప్రజలు ఉందరు కాక, నేను కొన్ని గృహాన్ని గురించి ఆలోచన చేస్తున్నాను, అంత క్రితం ఏ అన్యునికి అది జరిగి ఉండలేదు, అయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవజనుడు ఆ ప్రవక్త అక్కడ నిలబడినప్పుడు ఈ మాటలు అతను పలికినప్పుడు వాక్యము వినిన వారిపై పరిశుద్ధాత్మ దిగెను. దేవా ఆ రకమైన కుటుంబాకు అనుగ్రహించుము. ఓ దేవా వారు సంశుద్ధంగా ఉన్నారు, వారు ఉపవాసం ఉండేది, వారు కనిపెడుతూ ఉండేది, వారు విధేయతో ఉండేది, అప్పటి వరకు వారు ఎదురు చూస్తూ ఉండేది, దేవుడు వారి మధ్యకు వచ్చే వరకు ఆ అపోస్తలు ఎదురు చూస్తూ ఉండేది, వారు ఆయనను చూడగలిగిరి, ఆయనతో మాట్లాడగలిగిరి. లోకమును ఉంగరం వల్ల ముట్టడించుటకు మండుచన హృదయంతో వారు వెళ్లిపోయేది. ఎక్కడైతే వారి తలలు నరికివేయదురో అటువంటి స్థలాల మధ్యకు వారు ధైర్యంతో వెళ్లి వారి మధ్య నిలబడిరి. వారు చెప్పారు, మీ మాటలు గాని లేక మీ సంస్థాపక సంఘాల మాట గాని లేదా మీ సంఘశాఖ మనుషుని మాట వినుట న్యాయమా లేక దేవుని మాట వినుట న్యాయమా అని వారు అడిగిరి. మీరది చూడురి, వారు వెళ్ళటానికి అనుమతి పొందిన వెంటనే నేరుగా వెళ్లిపోయి యేసుక్రీస్తు నామమును తిరిగి ప్రకటించురి. ఓ దేవా అదే మాకు దయచేయం ప్రభువా, లేఖన ముందు నీవు మాతో మాట్లాడుతున్న ఇతనిని మాకై నిలబెట్టుము ప్రభువా, అతనికి అభిషేకము చేయుము, నేను అతని పిలుస్తాను ప్రభువా, అతన్ని లేపుము, అతని పంపుము. ఓ దేవా మా ఆకలి గొలను హృదయాలు మొరపెడుతున్నవి, ప్రభువా అతని పంపుము, తండ్రుల విశ్వాసం ఎందుకు తిరిగి ప్రజలను అతడు తిప్పును, అది ఈ సంఘ శాఖల కీలు బొమ్మల యుద్ధ నుండి తప్పించి పెంతికోస్తు దినమున వారు పొందిన నిజ అనుభవ యుద్ధకు చేర్చును. నిజమైన సంఘము తిరిగి మండుతూ ఉన్నది. అదే వర్తమానముతో, అదే విశ్వాసముతో, అదే సిద్ధాంతముతో, అదే బైబిల్తో, అదే సూచనలున్న అదే దేవునితో, ప్రభువా మాకై ప్రవక్తను లేపము, పంపము. ప్రభువా ఈ రోజు మా మధ్య రోగులను స్వస్థపరచుము. ఎవరైతే ఇక్కడ అక్కడలతో ఉన్నారో తండ్రి, వారికై నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం ఎంతో సేపు నుండి నేను కనిపెడుతూ ఉన్నాను. ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారో, ఒక రాత్రి అపొస్తలుడైన పౌలు రాత్రి అంతా బోధ చేస్తున్నాడు. ఒక యవనుడు భవనంలో ఉండి పడిపోయి చనిపోయాడు. అతను నిద్రించాడు. అతనని అది అర్థం కాదు. అయితే అతను నిద్రపోయాడు. అతడు పడ్డాడు. అతని ప్రాణం పోయినది. అపొస్తలుడు ప్రార్థించాడు. అతని ప్రాణం అతని నేనికి వచ్చినది. ఓ ప్రభువైన దేవా, ఇక్కడ అనేక మంది వ్యాధితో పడి ఉన్నారు. సంఘాన్ని పంపించి వేయు సమయం ఎంతో అయిపోయినది. ఇక్కడ వ్యాధితో ఉన్నవారు ఉన్నారు. ఓ దేవా, ఆ యొక్క శక్తి అగ్ని స్తంభం నుండి వ్యక్తిగతంగా దిగివచ్చు. పరిశుద్ధాత్మ శక్తి ఆయన ఎవరైనది, ఆయనకు ఆయన ఎవరైనది, ఆయనే తెలియపరచుకుని ఆయనే బయలుపరచుకునేది. మేము ఆయన నమ్ముతున్నాము. ఆయనే ఇక్కడ ఈ దినాన ప్రతి ఒక్కరిని చుట్టుముట్టి రోగులు స్వస్థపరిచి ఆత్మతో నింపి మాకు అవసరమైన ప్రతి దానికి అన్ని విధాల విమోచన ఇచ్చును కాక ప్రభువా. దేవా, విశ్వాసముతో మా హృదయాలను, అమరణ విశ్వాసముతో, రాజీపని విశ్వాసముతో మా హృదయాలను నింపము. తద్వారా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే దాన్ని మేము కలిగి ఉంటాము. It's your people, ప్రభువా, your message, దయచేయి అది మీ ప్రజలు, మీ వర్తమానం, మీ యొక్క వాక్యం, మీ దాసులము. దయ్యానికి మాపైన అధికారము లేదు. ఈ గుడారము శిథిలమైపోయినప్పటికీ అతడు మమ్మలను నాశనము చేయలేడు. ఎందుకనగా భూ సంబంధమైన గుడారం శిథిలమైపోయినను ఒకటి మా కొరకు ఎదురు చూచుతున్నది. వాడు మాకేలాంటి అపాయము చేయలేడు. ఎందుకనగా మా శత్రువు అంతా నీ శత్రువు. ఎందుకనగా మేము నీ వారము. ప్రశస్తమైన యేసు రక్తపు వెలతో మేము కొనబడిన వారము. ఆ కరణము చేత, వ్యాధుల చేత ఈ ప్రజలను బంధించిన దయ్యాలారా, వారిలో ప్రతి ఒక్కరి నుండి మీరు బయటికి రమ్మని యేసు క్రీస్తు నామమున నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని యొక్క దాసులుగా ఈ వాక్యము సత్యమని అంగీకరిస్తున్నాను. నీవు వారిని విడిచిపెట్టు. నీకు ఏ విధమైన అధికారము లేవు. నీవు చెప్పుకున్న ప్రతిదీ కలువలలో కొట్టివేయబడినవి. ఇక నీవు వారిని పట్టుకోలేవు. దేవా, ఇక్కడున్న ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి, అబ్బాయికి, అమ్మాయికి నమ్మటానికి విశ్వాసం దయచేయము. వాక్యము పలుకుబడినది కదులము అని హృదయంలో సందేహింపక ఈ పర్వతముతో నీవు చెప్పినట్లయితే నీవు అడిగినది నీవు పొందుకుంటావు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని రక్షించును. మేమది ఎరుగుదము. దేవుని యందు మాకు ఆ నమ్మకము కలదు. మాకు ఏదైనా విశ్వాసం ఉన్నట్లయితే, దేవుడు మాలో జీవించినట్లయితే మేము దానిని నమ్ముతాము. అది అలాగు అగునని ప్రభువా నేను ఎరుగుదును. కాబట్టి ఈ దినాన దయచేయం వ్యాధి కొరకు, రక్షణ కొరకు అడుగుచున్నాము. నేను తప్పక చెప్పవలసినది లేక ఖచ్చితంగా పలకవలసినది మొదట రక్షణ, తర్వాత స్వస్థత. ప్రభువా దయచేయండి. ఎందుకనగా దేహము కంటే ప్రాణం ఎంతో విలువైనది. వారి ప్రాణం రక్షించబడినది. అయితే ఈ పాత శరీరం ఇంకా సాతానుకు సంబంధం కలిగి ఉన్నది. అంత్యకాలంలో అతడు దానిని తీసుకున్నని అతనికి తెలుసు. దానిని అతను నలిపి భూమిలోని పురుగులు అందులోనికి తాకి దానిని తెలివైనట్లుగా తిరిగి పంపించును. అయితే అతడు ప్రాణమునంత మాత్రమును ముట్టడు. ఎందుకనగా అది దేవునికి ప్రశస్తమైన ధనాగారం. ఆ జీవము ద్వారా ఆకు నుండి వచ్చినట్లుగా ఎవరైతే అది అనుగ్రహించాడో ఆ దేవుని యొద్దకు తిరిగి వచ్చును. తర్వాత ఋతువులో నూతన శరీరముతో సాతానుడు ఎన్నడూ ముట్టలేనట్లుగా అది వచ్చును. ఏ వృద్ధాప్యం కాని లేక మరి ఏది కాని దాన్ని ముట్టలేదు. అది మహిమ దేహం అవుతున్నది. ప్రభువా మేము అందుకొరకు ఎదురు చూచుచున్నాము.
And have come this morning to surely bring the sign that shall be to this generation. For I say unto thee, these words which thou hast listened to, has it not been well said unto thee to give ear to these things which thou hast heard? Truly I say unto thee, my servant, yea, I have give great diligence in my spirit to come unto thee for this occasion. And because of this, thou hast set in motion, according to my spirit, the beginning of those things which thou hast spoken about.
Glory.
Truly I say unto thee this day, ye people, yea, I say, give diligence to these things and gird thyself under my truth. For I say that the impending things that are now taking place shall increase, and the spirit of destruction and madness shall surely take thee unawares. Yea, I say, give heed this morning, for mine invitation is to whosoever will. Yea, I say, look unto this word which thou hast heard this morning, and believe the sign which is brought into thy presence, for I am the Lord thy God that speaketh unto thee. Hallelujah.
Praise.
I speak unto thee, my prophet, this morning. I say, thou hast well broken my bread of life. And I say unto thee, I have cleaned thy heart. Thou art in a time of need, because thou needs a leading of thy spirit in this day and hour and never before, saith the Lord. And I say, my sheep are wandering about in the world, but I say, I have ordained thee from the foundation of the world to go. Especially to my lost sheep of Israel, for they require signs, and I have given thee that sign. I say unto thee, my people, that sign is within thy midst this morning. Thou must take heed of the word. For I say, my servant broke the word of life the way that I would have him to, for I have anointed him with clay for this purpose, saith the Lord.
That is not my word. That is his word.
ఇప్పుడు నీ పెద్దలను దీవించు. వారు నీవారు. నేను వారిని నీ హస్తాలకు అప్పచెప్పుచున్నాను. యేసు నామమున ఇది అడుగుచున్నాను. అది నా యొక్క మాట కాదు, అది ఆయన మాట. మనం జీవిస్తున్న ఈ ఘడియకు మనకి ఇది కావాలి. స్నేహితులారా, మీరు అర్థం చేసుకున్నారా? ఘనమైన పండుగల యుద్ధకు దేవుడు రాడు. చిన్నవైనవి, దీనమైనవి వాటి ఎందు ఆయన వాసముతాడు. బహుశా ఇప్పుడు ఏమి జరుగుతున్నదో నీవు అర్థం చేసుకోకపోవచ్చును. ఈ భవనంలో ఏది కదులుతున్నదో, ఇప్పుడే ప్రజల మధ్య ఏమి కదులుతున్నదో నీవు గ్రహింపలేకపోవచ్చు. నేను ఏదైనా చెప్పకముందు సహోదరు ఎగిన బోధం ద్వారా ముందుగా ఆత్మ చెప్పినదేంటి? ఈ వర్తమానమును కనిపెట్టుడి. ఎందుకనగా రాబోతున్న దీని గురించి మేము హెచ్చరిక చేయటకు నేను దీన్ని చెప్తున్నాను. ఒకటి లేక అటువంటిది ఏమి జరిగినదో చూడు. కొన్ని కొన్ని లేఖనాలు ఇక్కడ నేను రాసుకుని ఉన్నాను. నేను వాటిని ముట్టనే లేదు, వాటిని అలాగే ఉంచి వేశాను. పరిశుద్ధాత్మలన నేను అక్కడికి నడిపించబడ్డాను. చూశారా, లేఖనాల్లో కొన్ని నేను ముట్టుకోలేదు. నేను మరుగు దానికై మరణిపోయాను. ఒకటి వచ్చుట నేను ఒక్కొక్కసారి వింటూ తిరిగి అవి ఎక్కడా అని కనుగొన్నాను. ఇప్పుడు ప్రతి కోణములోనూ ఆత్మ మాట్లాడి ఉండెను. ఓ పిల్లారా, నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, ఆనుకున్నందుకు ప్రయత్నము చేయవద్దు. చూస్తున్నారా, గంభీరమైనది మెరిసేది అయినా ఒకదాని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. ప్రభు రాకడ నుంచి చివరికి దావీదు సహా పలికాడు, ప్రతి పర్వతము చదును చేయబడవలను, ప్రతి పల్లము ఎత్తు చేయబడవలను అని చెప్పాడు. పర్వతాలు పుట్టిన వలె గంతులు వేయు అని, అవి చెట్ల ఆకులు చప్పట్లు కొట్టును అని యేసు వచ్చినప్పుడు ప్రజలు ఏమని తలంచి ఉంటారు? అదెందుకని తిరిగిపోయినది? ఒక దీనుడైన బోధకుడు, విద్యలేని వాడు, 9 సంవత్సరాల వయసప్పుడు అరణ్యానికి వెళ్లి మనుషుల ద్వారా తద్భీతి పొందుటకు కాదుసుమా, దేవుని ద్వారా తద్భీతి పొందడానికి వెళ్లాడు. కొన్ని చర్మాన్ని మల చుట్టూ దట్టిగా కట్టుకుని వచ్చాడు. తన ముఖమంతా బొచ్చుబొచ్చుమయమయ్యున్నది. అంతా రూములతో ఉండిపోయాడు. మెడ క్రిందగా వెంట్రుకలు వెళ్లాడుతున్నది. మెడతల వలన అడవుల్లో జీవనము గడిపాడు. అతడు అరణ్యములో ఉన్నప్పుడు మెడతల వలన తేనె వలన బ్రతికాడు. అతడు వచ్చి ఏటి ఒడ్డున బురదలో నిలబడి మెస్సయ్య రాకను గురించి ప్రబోధించాడు. మెస్సయ్య నేరుగా అక్కడికే వచ్చాడు. ప్రజలలో అతడు సమానుడగు మనుష్యుడు. వచ్చి ఆయన బాప్తిసం పొందాడు. ఎన్నడూ జరిగినటువంటి ఘనమైన ఒక సంగతిని గురించి ప్రవక్తలందరూ తెలియచేశారు. అది అదే. చూశారా, ఒక గంభీరమైన దాని కొరకు, మెరిసే దాని కొరకు, ఒకటి జరుగుడు కొరకు వారు ఎదురు చూశారు. చూస్తున్నారా, పరిశుద్ధాత్మ మెరవదు, అది కాంతినిస్తున్నది. మెరచుట లోక సంబంధమైనది, కాంతినిచ్చుట దేవునికి సంబంధించినది. నా పైన కాంతినీయము ప్రభువా, అది నా ప్రార్థన. నన్ను దీనుడుగా చేయి, నన్ను తీసుకుని సానబెట్టు, తయారు చేయి. జీవంగల దేవుని ఆత్మ తాజాగా నా పైకి రమ్ము, నన్ను సానబెట్టు, తయారు చేయి. నీ సొంతమైన వాణిగా నన్ను చేయుము ప్రభువా, నన్ను స్వీకరించుము. ఇక్కడ ఈ ఉదయ వేళ ఈ భవనంలో క్రీస్తు యొక్క ఆత్మ కదలుచుంట నాకు గమనిక అయినది. నేనిక్కడ వేదిక యుద్ధ నిలబడ ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా లోకానికి తీర్పు తీర్చు దేవుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. వాక్యం యొక్క 1, 2, 3 రుజువులు ఇక్కడ ఉన్నవి. బైబిల్ ఏమని చెప్పినదో ఖచ్చితంగా అలాగే. దాని తర్వాత ఆశ్రమయమందు మూసివేయబడుట మీరు వింటారు. 1, 2, 3 ప్రతిది ఆత్మ క్రమమును అనుసరించే ప్రతిది లేఖన ప్రకారము గాని. మీ హృదయాలను గ్రాహ్యాన్ని తెరవండి. ఇటువంటి సమయం, ఈ సమయం అందు ఏమి జరుగుతుందో, వారందరూ మేడిగదిలో ఏక మనస్సుతో కనిపెడుతూ ఉన్నారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు అని రెక్కలు చాచి పైకి ఎగురుదురు. ఊరికని అలాగే వెళ్లి, ప్రభువా నా పాపంలో కొరకే పశ్చాత్తపడుతున్నాను అని చెప్పవద్దు. నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నానని విశ్వాసం వలన అంగీకరించుచున్నాను అని చెప్పి బయటికి వెళ్లిపోవడం. యెహోవా కొరకు ఎదురు చూచువారు వారములు దినాలు ఏదైనప్పటికీ వారు నూతన బలం పొందుతారు. వారు పక్షురాదు వలె రెక్కలు చాచి పరిగెడుతారు. వారు అలయక పరిగెత్తుదురు. వారు పరిగెత్తరా, అలసిపోరు. వారు ప్రభువా నాకు బోధ చేయి, ప్రభువా నాకు బోధ చేయి. ఎదురు చూచుటకు యెహోవా కొరకు ఎదురు చూచుట రాత్రి పగలు నిరంతరం అన్న దేవాలయంలో ఉంది. విడివిక రాత్రి పగల్లో ప్రార్థిస్తున్నది. యేసును వారి లోపలికి తెచ్చినప్పుడు భవనంలోకి అంధురాలుగా వచ్చినది. చుట్టూ తిరిగినది. ఒక అంధురాలైన స్త్రీ ఆమె అస్త్రాలు ఆయనపై పెట్టి దేవుని స్తుతించినది. కారణం ఆమె యొక్క భౌతికమైన అంధత్వం చేత ఆమె ఆత్మలో ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడో ఆత్మ వలన ఆమె అక్కడకు కదిలించబడినది. అక్కడ సమయంలో ఉన్నాడు. వెనుక ప్రార్థన గదిలో ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మలో వాగ్దానం పొందిన వాడై, అతడు చావడని అతడు మరణముందడని ఎరిగిన వాడై ఉన్నాడు. అక్కడ ఒక వృద్ధుడైన వాడు, 80 సంవత్సరాల వృద్ధుడు. నేను మెస్సీయను చూచువరకు మరణమును చూడనని అతడు బహిరంగంగా అతడు చెప్పాడు ప్రజలకు. అదే నిమిషంలో ఒక చిన్న బాలుడు, అతడు ఎవరేవుడను, అది ఒక పండుగ కాదు. మెస్సీయను వారు లోపలికి తీసుకుని వచ్చినప్పుడు సమస్త కాపులాదారులు ఒక్కసారిగా నిలవబడ్డారు. ఎంతో ముద్దుగా అందంగా చుట్టి చిన్న పిల్లలను ప్రతిష్ఠకు తీసుకుని వచ్చినప్పుడు సువాసనలు చల్లినట్లుగా సుగంధాలు చల్లి, అయితే చిన్న తల్లి పరిశుద్ధ వివాహ బంధానికి విరుద్ధం అని దూషణగా పిలువబడుతున్న బిడ్డ పొత్తి గుడలతో చుట్టి ఎద్దు పట్టిడ ఆయనకు కట్టారు. భవనం నడుచున్న వారందరూ ఆయనకు దూరంగా నడిచి వెళ్లిపోయారు. అయితే ఇక్కడ ఆ చిన్న గుంపు చిన్న వర్గం వస్తున్నది అన్న ఒకరు, సుమియోని ఇంకొకరు వరుసలుండి వచ్చుచున్నారు. ఎక్కడికి వెళుచున్నది ఎరుగక దాని మీద అతడు కళ్ళుంచి అతడు తన చేతులెత్తి, ప్రభువా నీవు నీ మాట చొప్పున ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పొడుచుచున్నావు. ఎందుకనగా నా కన్నులు నీ యొక్క రక్షణను చుట్టుచున్నవి. చూశారా, గొప్ప ప్రకాశం ఏమీ కాదు, ఒక కాంతినివ్వడం. అది దూషణగా చెప్పబడినప్పటికీ అది ఒక సూచన అయ్యుండేది. ఏ రోజు సూచన దూషణగా పలుకుబడుచున్నది, దానికి సహకారము లేదు. అది దూషణగా చెప్పబడినది, అన్ని విధాలా పిలువబడినది. అయితే అది నిర్లక్ష్యము చేయబడిన ఒక సూచన. దూషణగా చెప్పబడిన సూచన, దాని గురించి బైబిల్ చెప్తున్నది. దూషణగా చెప్పబడిన సూచన. మనం ఇంటికి వెళ్లిపోతూ ఇది జ్ఞాపకం ఉంచుకుందాము. మీ గుండెల నుండి ఈ వర్తమానము ఎన్నడూ చనిపోనియకండి. చనిపోనివ్వకండి. మీరేమి చేసినప్పటికీ మీరు అది చేయవద్దు. మీరు దీనిపై రాత్రి మగళ్ళు ధ్యానించండి. దేవుడు ఆయన సాక్షిని పుట్టించుకొనిపై రాత్రి మగళ్ళు ప్రార్థించండి. దేవుడు ఆయన సాక్షిని పంపుటకొనిపై రాత్రి మగళ్ళు ప్రార్థించండి. మనం సంక్షిప్తంగా ఉన్నాం, ఎందుకనగా సమయం ఇక ఉండదని నేను నమ్ముతున్నాను. సహోదర బ్రహం, అది ఎప్పుడవుతుంది నాకు తెలియదు. బహుశా ఈ రోజు కావచ్చును, బహుశా రేపు కావచ్చును. అది ఈ రోజు కాకపోతే రేపటి కొరకై నేను ఎదురు చూస్తాను. బహుశా అది ఈ సంవత్సరం కావచ్చును, తర్వాత సంవత్సరం, 10 సంవత్సరాలు, బహుశా 30 సంవత్సరాలు. ఎప్పుడు అదో నాకు తెలియదు. అయితే నేను చెప్తున్నాను, ఇప్పటి నుండి ప్రతి క్షణము నీవు సంసిద్ధపడు. ఒకటి మామూలుగా తీసుకోవద్దు, అది చేయవద్దు. నీవు దేవునితో మాట్లాడే వరకు రాత్రి పగళ్లు విశ్రాంతి తీసుకోవద్దు. మూర్ఖాభిమానం నుండి నీవు తప్పుకో. ఉద్రేకం ద్వారా పని కల్పించుకోవద్దు, అది చేయవద్దు. దానితోనే ఉండేదానిగా అది తీసుకుని వస్తుంది. దాన్ని గుర్చి ప్రజలకు భయమును తెచ్చిపెడుతుంది. చూశారా, ఎందుకంటే దాని మీదనే ఆనుకునే మూర్ఖాభిమానం వలన దాన్ని నీవు అంగీకరించవద్దు. ఎప్పుడు కూడా దేవునితో నీవు మాట్లాడే వరకు నీవు అక్కడే ఉండు. అది కేవలం నీ ప్రాణము. అక్కడ నిత్యత్వంలో నీవు మాత్రమే గడుపుదువు. ఊరికేదో కరస్పర్శ చేసి ఒక మూఢ విశ్వాసాన్ని పలికి లేక ఏదో విశ్వాసాన్ని బట్టి స్వీకరించడం కాదు. అది నిత్యము కలిగి ఉండు. అది చేయవద్దు. దేవునితో నీవు మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడి నీకు ఏమి జరుగుతుందో కనిపెట్టు. నీ కోరికలను కనిపెట్టు. ఏమి జరుగుతున్నది అప్పుడు నీవు తెలుసుకుంటావు. నీవు దేవునితో మాట్లాడుచున్నది లేనిది. ఈ ఉదయ వేళ ఆయన విశ్వాసించడం మీరు బలిపీఠం ఎందుకు పిలుపును గురించి నేను చెప్తున్నాను. బైబిల్లో అది ఎలా జరిగినదో మీకు తెలుసా? ఎందరైతే ప్రభును నమ్మిండిరో, ఎందరైతే ప్రభును నమ్మియున్నారో వారి పాపక్షమము నిమిత్తము యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందారు. మాకు బలిపీఠపు పిలుపులు లేవు. ప్రజలు వారి యొద్దకు ఎక్కి రాలేదు. నీవు అది చేశావా? నీవు అన్ని పొందుకున్నావు. ఇక్కడ వేదిక యొద్దకు, ఇక్కడ బలిపీఠము యొద్దకు ఎక్కి వచ్చాడు. మోకరించి క్రూరంగా చూస్తున్నాడు. ఎందుకంటే అతని వచ్చుటకు ఒకరు ప్రయత్నం చేశారు. అతన్ని మరలా తెచ్చుటకు నీవు రెండు సార్లు ప్రయాసపడాలి. అవునా? నీవేమి చేశావు? ప్రతిదీ అందులో నీవు పొందుకున్నావు. యేసు చెప్పినాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎందుకు వచ్చెదరు? ఆ వాక్యంతోనే ఉండు. మిగతా అదే దేవుడు చేస్తాడు. అవునది నిజం. మిగతా దాన్ని దేవుడు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును. ఈ రాత్రి మిమ్మల్ని చూచుట కొరకై నిరీక్షిస్తున్నాను. మీలో అందరినీ నిరీక్షిస్తున్నాను. అనేకులు మీలో బయట ఉంటారని నాకు తెలుసు. నా సహోదరుని గురించి వినడానికై ఈ రాత్రి నేను క్రింద ఉంటాను. అది దేవునికి చిత్తమైతే అతని యొక్క రెండు వర్తమానాలు నేను తీసుకోవాలని అనుకుంటలేదు. సహోదరు నెవిల్ దేవుని యొక్క ప్రియమైన మనిషి. నాకు తెలుసు, అతను మాట్లాడుతున్నప్పుడు నేను వింటుండగా అతని గుండెల నుండి నేరుగా అది వచ్చినదని నాకు తెలుసు. నాకు అది తెలుసు. గత రాత్రి సహోదరు నెవిల్ అతను చెప్పిన వివరణ ప్రకారంగా నేను ఒక ఒప్పుకోలు ఇచ్చాను. ఒకనొక దినమున యేసు నామమున నేను అతనికి బాప్తిసం ఇస్తాను. నేనది చేశాను. ఎందుకని? నేను అతని విధేయతను, అతని యొక్క విధేయతను హృదయంలోని యథార్థతను చూశాను. నాకు తెలుసు, అది అతనికి ఇవ్వబడినట్లయితే, అతను నిజంగా చూచినట్లయితే అతని కళ్ళు తెరుచుకుంటాడు. అతడు అది స్వీకరిస్తాడు. నేను కనిపెట్టి సంఘానికి చెప్పాను, భయపడవద్దు. ఆ మెథడిస్ట్ పాస్టర్ వస్తాడు. ఇదిగో ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. మందిరం యొక్క సంఘ కాపరిగా వర్తమానంలో ఎంత ధీటుగా ఉంటాడో, తన పనిలో అంత ధీటుగా ఉంటూ అతడు దేవుని నమ్మి ఉన్నాడు. ఒకటి సహోదరు నెవిరి యొద్ద నుండి రాగా అది నేను విన్నప్పుడు అది నిజమైనదని, దేవుని యొద్ద నుండి వచ్చినదని నాకు తెలుసును. ఎందుకనగా అతడు ఆ విధమైన మనుష్యుడు. మీ యొక్క చేతి రుమాల్లో ప్రార్థన చేయనివి. మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నారని నమ్ముతున్నాను. దేవుడు మీ గుండెల్లో ఉన్నాడని నమ్ముతున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎక్కువగా పొందుకోవటానికి మనం ఇక్కడికి రాలేదు. ప్రతి దినము మనం పీల్చే ప్రతి పీల్చే గాలి దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలే. ఎందుకు మన ఇక్కడికి వచ్చాము? ఒక దిద్దుబాటు కొరకు. మన హృదయాలు కత్తించుకుని సున్నతి చేసుకుంటూ వస్తున్నాం. దేవుని యొద్దకు వచ్చి మన నిండు హృదయాలతో దేవుని నమ్ముటకు ప్రభు యొక్క వాక్యమును జ్ఞాపకముంచుకోండి. మరవద్దు. దేవుని యొద్దు నుండి పంపబడిన నిజమైన సూచనను చూడకుండా ఉండవద్దు. తరువాత కూటమును సహోదరు నెవిలికు త్రిపబోతున్నాను. అతడేమని చెప్పాలని అనుకుంటాడో అది చెప్పును కాక.
I'm telling you, I've known that God confirmed what we expected in the first of the service. As I look across this number of faces this morning, I know that it has been well that you have been here. And it has been good that I have been here. And I was supposed to be here, and you were supposed to be here. Your mission has been correctly fulfilled, if you esteem it to be so. What you have this morning, you can have because you received it of God. And immediately we're having baptism service following this, and Brother Willard Collins will be officiating in the baptism service, and we have two or more candidates, and we'd like to see 100 candidates for Amen. Baptism in the name of Jesus Christ this morning.
Amen.
Determined to display your faith in a manifest fashion. Faith is never worth... Faith spoken of is no good, but faith demonstrated is the order of the Bible.
Amen.
Through obedience, faith can be demonstrated. May God grant to anyone this morning that's here that feels disposed to so do. May you come if this is a little out of your order of what you'd planned, or maybe you had an appointment immediately to make or something. If you can afford to delay that and go through with this act of obedience, I believe as your humble brother in Christ and as a co-worker together with the prophet of God, I believe it'd be your best choice to make that decision now.
God grant it.
And grant that you will come and take your place among the others who are to be baptized, that you might be in this number making up the little flock. Oh, it's wonderful, isn't it, to be one of His and to be according to His word. Shall we all stand together as we get ready to dismiss? Next Sunday, Brother Branham will be back with us again. Let's remember that announcement. He said he would be down here tonight, but he didn't say he would minister. However, my desire is always that he would. And he need have no fear about where I stand on that. My desire is most certainly, knowing that the message and the office that he has is a great need of this last day. I give place any time. I'll say this in the presence of the people and him. I gladly give place.
Yes.
Any time.
Amen.
In any service.
Amen.
For this important message,
amen,
which I believe,
yes,
because God spoke through two of us this morning, signifying the sign of this. And I am delighted to have the privilege of being able to just be one that can give place to it.
Yes.
And I would tonight that I would be glad to if our brother and God's servant and prophet was so disposed to do so. I most gladly will give place to it. Just only at his word, whatever he feels. But he has spoken, and we'll just rest the conclusion of the whole thing in the hands of Almighty God.
ఒక మాధుర్యమైన దానిని మీరు అడుగులే అడగలరా? మీ నిజమైన సహోదరుని ఇద్దరు నుండి అడగగలరా? చూడండి స్నేహితులారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. సహోదరుని నెవిల్ని మీరు ప్రేమిస్తున్నారు. మీరు దేవుని ప్రజలందరినీ ప్రేమిస్తున్నారు. మనం ఒకరినొకరిని ప్రేమిస్తున్నాము. మనం ఒకరిని ఒకరిని ప్రేమించుకోవాల్సిన సమయము ఏదైనా ఉన్నట్లయితే అది ఈ రోజే. సహోదరుడా, మనం ఎంతో సమీపంగా ఉండవలసి ఉన్నది. మనము మన రక్త సంబంధులైన సహోదరులు సహోదరుల కంటే మనం ఎంతో సమీపిస్తున్నాము. అతి ప్రేమ ఒకరి ఒకరము మన హృదయాల్లో ఉంచుకునవలసి ఉన్నది. భయభక్తులతోనూ గౌరవ ప్రథముగాను మెక్కుతుముగాను ఉండవలసి ఉన్నది. నేను దాన్ని ఇష్టపడతాను. ఆ నిజమైన దాన్ని నేను ఇష్టపడతాను. సహోదరు నెవిల్, సహోదరు ఇగిన్ బోధం వినండి. సహోదరు ఫంక్ వెనుక ఆ వర్తమానం ఇచ్చిన వాడు అతడు. అతని మాట వినబడినట్లుగా లేదే. వారు దేవుని యొద్దు నుండి వచ్చిన వారు. ఆ వర్తమానం స్నేహితులారా, వారు నిజంగా చూశారు. ఆత్మ సంబంధమైన వివేచన ఉన్న ఎవరికైనా అది తెలుసును. అయితే ఇక్కడ అది ఏమై ఉంటున్నది? లోపలికి వచ్చుట. నేను సహోదరు నెవిల్ ను ఎంతగానో ఇష్టపడతాను. ఇది మీరు చూచేవరకని అనుకుంటాను. దేవుని యొద్దును నిజంగా ఒకటి నీకు చెప్పడానికి నేను ఒకటి పొందుకుంటేనే కాని నేను ఏది చెప్పుడు ఇష్టపడను. అవునా? రెండు మూడు రోజుల క్రితం ఇది నా హృదయంలోనికి వచ్చిన రాత్రి వరకు కూడా వాటి వైపు అంతగా చూడలేదు. కొద్ది లేఖనాలు తొలగించాను. ఆ కారణం చేతిని అది విడుదల చేయటకు వచ్చాను. అది ఇప్పుడు నా సగం చేతుల పైన ఉన్నది. చూశారా? దానితో మీరేం చేస్తారు? అది మీదే అవుతున్నది. అవునా? అయితే అది నా సగం చేతుల పైన ఉన్నది. అయితే సహోదరు నెవిల్ మరియు నేను మేము ఆ విధంగా ఉంటాం. కొన్ని పర్యాయాలు కొద్దిసేపు నేను మాట్లాడుకుంటున్నప్పుడు అలాంటిది ఒకటి సహోదరు నెవిల్ కు దేవుని వర్తమానం ఉంటున్నది. నేను కూర్చుంటాను. అవునది నిజం. దేవుని వర్తమానానికి నేను స్థానం ఇస్తాను. చూస్తున్నారా? ఆ విధముగా మేము ఒకరి ఒకళ్ళ ఒకరము ఉంటాము. నేను ఇది చెప్పి కారణం ఏదనగా, దేవుడు నాకు మాట్లాడటానికి ఏమీ ఇవ్వనట్లయితే, ఒకవేళ దేవుడు సహోదరు నెవిల్ కు ఏదైనా ఇచ్చినట్లయితే, నేను ఇక్కడ వేదిక యొద్ ఆదివారం ఉదయం ఆదివారం రాత్రి ఉంటాను. అదైనప్పుడు సహోదరు నెవిల్ నాకు అతని సహోదరుడు. అతడు నా యొద్దకు వచ్చి, సహోదరు అబ్రహాం, నీవు దేవుని సేవకుడు అని నేను నమ్ముతున్నాను. అయితే ప్రభువు నాకు ఒక వర్తమానమిచ్చాడు అని చెప్తే నీవు చేయవా? అవును, అదే నేను అతనికి చేస్తాను. అతడు మాట్లాడబోతున్నట్లయితే నేను చెప్తాను, సహోదరు నెవిల్, నన్ను క్షమించవా, దేవుడు ఒక వర్తమానం నాకు ఇచ్చాడు. ప్రజలకు ఇప్పుడే నేను చెప్పవలసి ఉన్నది. సహోదరు నెవిల్ మార్గం తప్పుకుంటాడు. మాలో ఎవరమో ఒకరు చూస్తున్నారా? ఆ విధముగా మేము చేస్తాం. అప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన విషయం లేనట్లయితే, అప్పుడు అతని బోధన వినడానికి నేను ఇష్టపడతాను. గత ఆదివారం రాత్రి ఎంత మంది అతని ప్రసంగం విన్నారు? ఓ, అద్భుతకరమైన వర్తమానం. నేను మీకు చెప్తున్నాను, ఉదయం చెప్పినదేదో దానికి అది బంధము వేసుకున్నది. ప్రజలారా, నేను మీకు చెప్తున్నాను, మీరు సరిగ్గా జీవించడకు సరిగ్గా ఉండటకు నిజంగా మీకు సరిపోయినంత దేవుని వాక్యం ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు దీవించును. సహోదరు నెవిల్,